సహోదరుడా, ధన్యవాదాలు మీకు. మనం నిలబడి ఉండగానే ప్రార్థించుకుందాము. సర్వాధికారి అయిన దేవా, జీవమునకు కర్త మరియు శ్రేష్టమైనవి అనియు ఆత్మీయ వరములనిచ్చు ప్రదాత, నీ సన్నిధానములో నుండి ఈ అద్భుతమైన అమోఘమైన సహవాస సమయానికై మేమెంతగానో కృతజ్ఞత చెల్లించుచున్నాము. ప్రభువా, మా యొక్క జీవితంలో మేమెన్నడూ మరువలేని ఒక గొప్ప కార్యముగా ఈ సమయమున్నది. మేము ఎంతసేపు ఇక్కడ ఉండవలసి వచ్చినను పర్వాలేదు. మరియు మేము ప్రార్థిస్తున్నాం ఈ ముగింపు రాత్రిలో, ఆ పండుగ ముగింపు దినమున యేసు వారి మధ్య నిలిచి బిగ్గరగా ఇలాగో, నేను ఎవడైనను దప్పిగునేడలా, అతనే నా ఎదుకు రానిమ్ము అను లేఖనం మేము గమనిస్తున్నాము. మరియు నేను ప్రార్థిస్తున్నాను పరలోకు తండ్రి, మరలా అది ఈ రాత్రి పునరావృతం కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన కొరకు సేవ చేయుటకు, దగ్గరగా నడుచుటకు మమ్మల్ని పిలుచు ఆ ప్రభు యొక్క స్వరమును మేము విన్నట్లు చేయము. ఈ ముద్రలో తెరవబడటం ద్వారా, కడవరి దినమున మాట్లాడటం ద్వారా ఆయన స్వరాన్ని ముందుగానే మేము వినియున్నామని భావిస్తున్నాము. కాలము సమీపంగా ఉన్నదని భావిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామము కొరకు ఆయన మహిమకై అడుగుచుండగా ఈ ఆశీర్వాదాలను అనుగ్రహించుము. ఆమేన్. కూర్చోండి. నేను దీనిని కలుపుటకు ఇష్టపడుతున్నాను, నా జీవితంలో నేను జరిగించిన పరిచయం అన్నిటికంటేనూ ఈ వారం అతి మహిమ కలదిగా ఉంది. నేను ఏమి కలిగి ఉన్నాను? గొప్ప అద్భుతాలు జరుగుట నేను చూశాను ముందుగా, మరియు స్వస్థత కార్యాలు. అయితే ఇది దానికి మించినది. ఇక్కడ ఉండుట నా జీవితంలో ఒక ఘనమైన ఉన్నత శిఖరము. ఈ వ్యత్యాసకరమైన దృష్టితో ఈ చిన్న టాబెర్నకల్ను చూచుట, అది మాత్రమే కాదు లోపల కూడా ఒక విభిన్నమైన రూపమును ఇది కలిగి ఉన్నది. మరియు ఇప్పుడు నన్ను తీసుకుని వెళ్లేందుకు బిల్లీ ఆలస్యంగా వచ్చాడు. మరొక గుంపు బాప్తిసం పొందారని అతడు చెప్పాడు. 100 మందికి పైగా ప్రజలు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారని అతడు నాతో చెప్పాడు. కాబట్టి మనము కృతజ్ఞులము. దేవుడు మిమ్మలను దీవించును. మరియు ఇప్పుడు మీకు సంఘము లేనట్లయితే, మీరు వచ్చి మాతో సహవాసము చేయుటకు మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. ఆలయం తెరవబడి ఉన్నది. జ్ఞప్తించుకోండి, మేము ఏ సంఘశాఖ కాదు. అదెన్నడూ సంఘశాఖ కాదని నేను నమ్ముతూ నిరీక్షిస్తున్నాను. ఎక్కడైతే పురుషులు, స్త్రీలు మరియు బాలురు, బాలికలు దేవుని బల చుట్టూ చేరి దేవుని వాక్యం కొరకు సహవాసం చేయుట మనకు అన్ని కార్యములు సమమే. మనకు అద్భుతకరమైన సంఘ కాపరి ఉన్నాడు, ఒక నిజమైన దైవజనుడు. అందుకై నేనెంతగానో కృతజ్ఞుడు. మీరు జ్ఞప్తించుకుంటే, ఒక దర్శనము ఒక సంవత్సరం క్రితము ఒక స్థలములో ఆహారం నిల్వ చేయబడి ఉండెను. అది ఖచ్చితంగా నిజం. మరియు మనము అన్ని వయస్కుల వారికి తగినంత స్థలము ఆదివారం బడి కొరకు ఇప్పుడు మనకు ఉన్నది. ఈ తరుణము కొరకు మనమెంతో కృతజ్ఞులము. కొంచెం కాలము క్రితము ఒకరు అన్నారు, ఆదివార బడి తరగతులు ఉన్నట్లయితే వారి యొక్క పిల్లలను వారు పంపుతారని. ఇప్పుడు అనుకూలత ఉన్నది. కాబట్టి మీకు సంఘం లేనట్లయితే మీరు వచ్చి మాతో ఉండవచ్చు. మీరు వెళ్ళుటకు మంచి సంఘం ఉండి సువార్త ప్రకటించుచున్నయెడలా. ఎందుకని, అది ఎచ్చర ఉన్నగాని మా వంటి మరి యొక్క గుంపుగా అది ఉన్నది. అయితే మీకు సంఘం అన్నది లేనట్లయితే, మరియు అనేకులు దీనిని వారి యొక్క సంఘముగా చేసుకుంటూ దేశంలోని ఇతర ప్రాంతముల నుండి ఇక్కడికి వచ్చారని నేను అర్థం చేసుకున్నాను. మరియు మేము మిమ్మలను ప్రభు యొక్క వాక్యములకు నిజంగా ఆహ్వానిస్తున్నాం. మరియు నాకు జ్ఞాపకములది, నేను అనుకుంటున్నాను నేను విడిచిపోయినప్పుడు నేను చెప్పాను, అదేదనగా నాకు సంబంధించినంత వరకు ఆరాధనలన్నీ ఇక్కడ ఆలయంలోనే జరుగుతాయి. భవిష్యత్తులో ప్రభు నా కొరకు ఏమి నిర్ణయించానో నాకు తెలియదు. నేను ఏదో మూఢనమ్మకాలను లేక మరేదో దానిని కాదు, కాని నేను ఆయన హస్తమును మాత్రమే నమ్ముచున్నాను. నేను ఆయనకు ఎక్కడ శ్రేష్టమైన పరిచయం చేయగలను, ఆయన నడిపింపునకు దినదినము ఆయన కొరకు ఎదురుచూచుచున్నాను. మరియు ఆయన నా పనిని ముగించినప్పుడు తర్వాత ఆయన నన్ను సమాధానముతో గృహానికి చేర్చుకునునని నేను నమ్ముతున్నాను. మరియు ఇప్పుడు మందిర సంబంధమైన ప్రజల సహకారం బట్టి నేనెంతో కృతజ్ఞతయై ఉంటున్నాను. ఈ మందిరము చుట్టుప్రక్కలున్న గృహములు కలవారు ఎవరినో ఒకరిని ఈ వారం తమతో పాటు ఉంచుకుని ఆతిథ్యం ఇచ్చుచున్నారని బిల్లీ నాకు చెప్పాడు. ఎక్కడికి వెళ్లుటకు స్థలము లేని ప్రజలను తమ గృహాలు తమ స్థలాలు తెరచి తమతో చేర్చుకున్నారు. అది నిజమైన క్రైస్తవ క్రియగా ఉన్నది. మరియు కొన్ని గృహములనైతే వారి గృహాలు ప్రతి మూలను తెరచి ఎంతమంది వీలైతే అంతమందిని చేర్చుకున్నారు. ఎందుకనగా ఇది బహు కఠినమైన సమయం. ఒక విధమైన కార్యక్రమం కొనసాగుతుంది. ఆటలు ప్రపంచము, ఒక విధమైన బాస్కెట్ బాల్ లేక మరొకటి, మరియు రిజర్వేషన్లు అయిపోయినవి. ఇంకా పెద్ద గుంపు. నేను అనుకుంటాను ఇక్కడ ఈ చిన్న ఆలయ ప్రతినిధులుగా సుమారు 28 లేక 30 రాష్ట్రాల నుండి మరియు 2 విదేశాల నుండి జనులు ఇచ్చటకు ప్రతినిధులుగా ఈ చిన్న ఉద్యమానికి వచ్చున్నారని అనుకుంటున్నాను. కాబట్టి అది స్థలాన్ని ఆక్రమించినది. ఈ రోజు కొద్ది మందిని నేను అడుగుతున్నాను. నేను అడిగాను కూటమిలో జెఫర్సన్ ప్రజలు ఎక్కువ మంది లేరని నేను అనుకుంటున్నాను అని. ఒకరు మాట్లాడుతూ అన్నాడు, మేము లోపలకు రాలేకపోయాము, జరిగిందది, కారణం అది. కొందరు పోలీసులు కూటానికి రావాలనుకున్నారు అయితే చెప్పారు, చెప్తూ అన్నారు, అయితే వారు వచ్చు లోపల స్థలమంతా నిండిపోవటం వలన వారు లోపలకు రాలేకపోయారని చెప్పారు. కాబట్టి వారు మరలా వచ్చేదమని అన్నారు. వారు రాలేదు. కనుక ఇప్పుడు ప్రజలు ఇతర స్థలాల నుండి వచ్చుచున్నారు. కాబట్టి మనము చాలా కృతజ్ఞులము. ఇప్పుడు నాకు తెలియదు తర్వాతది దీని వెంట ఉంటుంది. 7 బూరలు అను మరొక వర్తమానం. అయితే ముద్రలో సమస్తమును ఇమిడి ఉన్నది. సంఘ కాలాలు వచ్చినవి, వాటిని మొదట ఉంచాము. అవి అతి ప్రాముఖ్యమైనవి. అయితే ఇప్పుడు సంఘం ఎక్కడికి వెళుతున్నది, అది ఎట్లు ముగుస్తుందో ముద్రలు చూపుతున్నది. ఇప్పుడు మనము కలిగి ఉన్న ఈ కార్యములు చూచుటకు అనుగ్రహించిన పరలోకపు తండ్రి నిశ్చయముగా మన యెడల ఎంతో కృప కలిగి ఉన్నాడని నేను తలస్తున్నాను. నేను ఇది చెప్తున్నాను. చాలా సంవత్సరాల క్రితము నేను బోధించిన పాత నోట్స్ లోని గుర్తింపులను నేను చూసినప్పుడు నేను ఇప్పుడే లోపలికి వస్తూ నేనేమి తలంచానో అది సరియని చెప్పాను. అది కార్యానికి విభిన్నం. మరియు ఇప్పుడు ఆ 4 ముద్రలను నేను సుమారు 20 నిమిషాల్లో ముగించితిని. ప్రకటన యొక్క 4 గుర్రములు స్వారీ చేయవారిని నేను వాటన్నింటినీ ఒక్కటిగా కలిపి చెప్పాను. ఒక తెల్లని గుర్రం బయలువెళ్లినది. నేను చెప్పాను బహుశా అది ఆరంభకాలము, మరియు తదుపరి గుర్రము కరువులో బయలువెళ్లెను. ఆ విధంగా అయితే మాయ్ వాక్యం నిజముగా విప్పబడినప్పుడు దానికది 100 మైళ్ళ దూరంగా ఉండెను. కాబట్టి కనిపెట్టి మరియు వేచి ఉండుట మనకు యుక్తమై ఉన్నది. మరియు బహుశా ఇప్పుడు దానిని చేయవలసిన సమయముగా ఇది ఉండవచ్చును. చెప్పబడిన అనేక విషయాలు ఇతరులకు అంగీకారములు కాకపోవచ్చును. అయితే నేను నమ్ముతున్నాను ఆ గొప్ప ముగింపు సమయం వచ్చినప్పటికీ మనము ప్రభును కలుసుకున్నప్పుడు అది నిజమని మీరు తెలుసుకుంటారు. అది ఆ విధంగా జరుగును. ఇప్పుడు పట్టణానికి వెలుపల ఉండి చుట్టుప్రక్కల ఇతర స్థలముల నుండి వచ్చిన వారు, అనేక రాష్ట్రం నుండి, దేశం నుండి మీరు సెలవులు తీసుకుని ఎంతో దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చిన మీ యొక్క విధేయత నేను అభినందిస్తున్నాను. మరియు కొందరికి ఉండుటకు కూడా స్థలము లేదు. నేను నాకు తెలుసు, ఎందుకనగా మీలో కొందరు ఉండుటకు నేను స్థలములను మీకు సిద్ధపరచుట్లు సహాయపడినందున దానిని నేను ఎరుగుదును. తినటానికి కూడా డబ్బులు లేకపోయినను. ఎలాగైనా వచ్చి ఏదైనా జరుగునని కనిపెట్టుచున్నారు. మరియు అది భద్రత తీసుకున్నారు. మరియు దాని మీద అంత గొప్ప విశ్వాసం ఉంచారు. వారికి ఆహారం లేకపోయినప్పటికీ లేక నివాసానికి స్థలము లేకున్నప్పటికీ ఈ విషయాలు వినవలనని, జరుగుతున్న కార్యములు చూడవలని వచ్చారు. అది నిజంగానే మహత్తరమైనది. మీకు తెలుసది, ప్రతి ఒక్కరూ 100కి 100 పాళ్లు విశ్వాసము కలిగిండిరి. అక్కడ వెనుకనున్న నా యొక్క బావమర్దిని నేను కలుసుకున్నాను. అతడు ఆలయానికి ఇటుక వేశాడు. మరియు నేను అతని యొక్క పనిని ఏ విధంగా మెచ్చుకున్నాను అతనికి చెప్తున్నాను. నేను ఇటుక మేస్త్రిని కాను, లేక అందును గుర్చి నాకేమి తెలియదు. అయితే ఒక చదరపు మూల అనగా ఏమిటని మరియు అది సరిగ్గా అమర్చినదో లేదో అని చెప్పగలను. అతడు చెప్పాడు, నేను నీకు చెప్తాను. అతడు చెప్పాడు, వారందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు నీ వెన్నడూ చూడని విధంగా ప్రజల్లో అంతటి సమైక్యత కలిగి పనిచేయుచున్నారు. సహోదరు వుడ్స్, సహోదరు రాబర్సన్ మరియు అందరూ వారి స్థానాన్ని వారు నిర్వర్తించారు. మరియు సహోదరుడు ఆలయంలో మైక్ సిస్టమ్ ను చక్కగా ఏర్పాటు చేశాడు. వారన్నారు, సమస్తమును సరిగ్గా చేయబడి ఉన్నదని, వారికి ఒకటి అవసరమైతే అది చేయటానికి ఒకరక్కడ నిలబడి ఉన్నారు. కాబట్టి సమస్త ప్రణాళికలో దేవుడు ఉన్నాడు. ఇందుకై మేము చాలా కృతజ్ఞులము. ఆలయంలో అనేక మంది గొప్ప విరాళాలు ఇచ్చిన వారు ఉన్నారు. సహోదరుడావ్ మరియు సహోదరి ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇందుకొరకు ఘనంగా విరాళాలు ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఈ సమయానికి ఏ కొంచెమైనా తక్కువ లేదని, అదంతా చెల్లించారని నేను అనుకుంటున్నాను. అందుకొరకై మనం ఎంతో కృతజ్ఞులము. జ్ఞప్తించుకోండి, అది మీ సంఘము. ఎందుకనగా అది నీవు క్రీస్తు దాసుడు మరియు అందుకొరకు అది కట్టబడినది. సేవకులను చేయుటకు తెరబడిన ద్వారంగా ముందుగానే ఉన్న క్రీస్తు సేవకులు ఉన్నారు. అట్టి వారి కొరకు వారు లోపలికి వచ్చి యేసుక్రీస్తునందు సహవాసం చేసి ఆనందించుట కొరకు మరియు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులు కావాలని మీరు తెలుసుకోవాలని మేము మిమ్మల్ని కోరుచున్నాము. మరియు కొన్నిసార్లు నేను అభిషేకం కింద ఉన్నప్పుడు సమస్తాపై విరుచుకుపడదును. నేను ఆ విధంగా చెప్పినప్పుడు మీ యొక్క సంఘ కాపరికి లేక సంఘములో ఉన్న ఏ సహోదరి సహోదరునికి విరోధంగా చెప్పుటని భావము కాదు. ఎందుకనగా ప్రతి స్థలములో దేవుడు తన ప్రజలను కలిగి ఉన్నాడు. అయితే సమస్థాపకమును ఆయన అంగీకరించడు. సమస్థాపకంలోనున్న వ్యక్తులను ఆయన అంగీకరిస్తాడు మరియు అది సమస్థాపకములను అంగీకరించడు. కాబట్టి ప్రజలు సమస్థాపకులను చుట్టూ ముట్టుకున్నప్పుడు సంఘము చెప్పేది తప్ప మరేమీ చూడలేరు. చూసారా, అది వారిని ఇతరులతో సహవాసము చేయటందు దేవుడు సంతోషించని ఒక పద్ధతి అది. మరియు దేవుడు ఏనాడు అది నిర్ణయించని లోక కార్యమది. కనుక ఇప్పుడు ప్రత్యేకించి ఏ వ్యక్తి అని నా భావం కాదు. కేథలిక్, యూదులు, ఎవరైనా లేక మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, ఏ సంస్థాపకమైన, ఏ సంస్థాపకము లేదు. ఏ సంస్థకు చెందని వారు దేవునికి అన్ని చోట్లలో ఆయన బిడ్డలు ఉన్నారు. చూశారా, వారు ఒక ఉద్దేశం నిమిత్తమై అక్కడ ఉన్నారని నేను అనేక సార్లు నమ్ముతాను. వెలుగుగా ఉండుటకు చుట్టుపక్కలనున్న ప్రతి చోటనున్న ముందుగా నిర్ణయించబడిన వారిని బయటకు లాగుటకు వారు దానిలో ఉన్నారు. మరియు ఆ ఘనమైన దినమున అప్పుడు మనము చూచదము. మధ్యాకాశంలో జరిగే గొప్ప కూటములకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘము పిలువబడినప్పుడు మరియు ఆయన్ను కలుసుకుంటుకై పైకి వెళ్తాము. నేను ఆ ఘడియ కొరకు ఎదురుచూచుచున్నాను. ఇప్పుడు ఎంతో విషయం చెప్పవలసి ఉన్నది. మరియు ఈ రాత్రి, ఆఖరి రాత్రి, ముగింపు రాత్రి, సహజంగా ప్రతి ఒక్కరూ స్వస్థపరచు కూటములో ప్రజలు గొప్ప కార్యములు జరుగునని ఎదురు చూచి అది వారి ఉద్రిక్తతలో లోనవునట్లుగా చేస్తుంది. మరియు ప్రతి ఒక్కరూ అదే విధంగా ఆశతో చూచుట అలాంటిదే ఈ రాత్రి కనుగొనుచున్నాము. మరియు ఆ ముద్రలు ఇట్లు విప్పబడును అది చూచుటకై ప్రతి రాత్రి వారు ఆ విధంగా ఉచుచున్నారు. ఇప్పుడు నేను దీనిని బహు విషయంగా చెప్పుకోరుచున్నాను. ప్రతి ఒక్కసారి ఈ ముద్రలో ఒక స్థానానికి వచ్చినప్పటికీ వాటి మీద నేను నమ్మిన ప్రతిదీ మరియు ఇతరుల వల్ల నేను చదివిన ప్రతిదీ గదిలో నాకు వచ్చిన దానికి విరుద్ధంగా ఉన్నది. మరియు ఇప్పటికీ నా ఆలోచన ఈ ఉదయమున స్వస్థత కూటం జరిగించుటకు కారణం ఎందుకనగా నా యొక్క మానవ మనస్సు నా యొక్క సొంత ఆలోచించే విధానమునకు ఎంతో దూరంగా ఉన్నది. నేను ఒక గదిలో తలుపులు మూసుకుని ఒక లైట్ వేసుకుని అలా ఉండుటకు ప్రయత్నము చేశాను. ఇది 8వ రోజు మరియు ఎక్కడైనా వెళ్ళుటకు చివరకు నా కారును కూడా ఎక్కలేదు. ఈ ఆలయం కొరకై కొంత డబ్బు తీసుకున్న కారణంగా కొందరు సహోదరులతో కలిసి సంతకం చేయుట కొరకై బ్యాంకుకు వెళ్లవలసి వచ్చింది. అయితే నేను వెంటనే వెనుకకు తిరిగి వచ్చి పఠనము చేయుటకు మొదలు పెట్టాను. మరియు వింతైన విషయం ఏదంటే ఒక్క వ్యక్తి కూడా ఏదీ చెప్పలేదు. సహజంగా వారు వచ్చి తలుపులు తట్టుచూ లాగుచూ చుట్టూ విరుచునే ఉండేవారు. అటువంటిది అదేమీ లేదు. అది బాగుగా తేటగా ఉన్నది. నేను ఎక్కడ భోంచేస్తున్నానగా సహోదరు మూర్స్ ఇంటిలో. సహజంగా ఆ స్థలము కార్లతో నిండి ఉన్నది. ఈ సమయానికి వారికి 8 లేక 10 మంది ఉంటారు. వారితో ఉండటానికి వారిలో ఒక్కరు కూడా రాలేదు. ఆ తర్వాత ఈ ఉదయాన్ని నేనెన్నడూ మర్చిపోలేను. అలసి సొలసిపోయిన ఆయన సేవకులపై మన రక్షణ యొక్క కృప, ఒక దీన వ్యక్తి యొక్క ప్రశ్నకు నాకు తెలిసినంత వరకు నేను జవాబిచ్చాను. నేను సరిగా చేశానని నేను అనుకుంటున్నాను. మరియు అకస్మాత్తుగా ఒక చిన్న బిడ్డ వద్ద నుండి ఒకటి తీసివేసినట్టు అనిపించింది. నేనెంతగానో గద్దెంపబడ్డాను. అదేమైంది నాకు తెలియలేదు. మరియు నేను అనుకున్నాను, ఒకవేళ నేను ఆ స్వస్థతా కూటానికి వెళ్లవలయునని సిద్ధపడుచుండగా ఎవరో చాలా జబ్బుగా ఉన్నందు వలన ఇప్పుడే ప్రార్థన కోరి ఉండవచ్చును. సభను నేను అడిగాను, అది కొద్ది నిమిషాల్లో అది తెలియబడింది. ఒకరన్నారు, నీ యొక్క పాఠ్యాంశమును నీవు చదివావా లేక అలాంటిది? మరియు ఆ సమయాన నేను ఆ చిన్న కాగిత ముక్కను తీసుకుని మరలా చదివాను. అదేమి చెప్పినదో చూడండి. మరియు గ్రంథమందు చూశాను. నేను జవాబిచ్చు ప్రశ్నకు అది వ్యతిరేకంగా ఉన్నది. చూశారా, నేను మీకు చెప్పనా, అతీతమైన కార్యం వచ్చినప్పుడు అది క్రీస్తు యొక్క మనస్సు. నీ స్వంత తలంపునకు చివరకు నీ స్వంత మనస్సుకు నీవు దూరంగా ఉంటావు. నేను ఇది నీవు, నేను కాదు. నేను దాన్ని వివరించలేను, ఎందుకనగా నేను చేయలేను. చూశారా, నేనది చేయలేను, ఎవరూ అది చేయలేరు. ఆ మనుషుడు ఏలియా దేవుని యొక్క సన్నిధి క్రింద అక్కడ పర్వతం పైన నిలబడి మరియు ఆకాశం నుండి అగ్నిని లాగి వెనువెంటనే వర్షమును కురిపించెను మరియు ఆపిమట ఆకాశములను మూసివేశాను మరియు 3 సంవత్సరాలు 6 నెలలు వర్షము కురవలేదు. అదే దినాన వర్షము రప్పించెను మరియు అదే అభిషేకము కింద ఏ విధంగా 400 మంది యాజకులను తీసుకుని వారిని చంపాడు. తరువాత ఒక స్త్రీ యొక్క బెదిరింపునకు అతని ప్రాణానికి భయపడి అరణ్యానికి పారిపోయాడు. చూశారా, ఏజబెలు అతని ప్రాణాన్ని తీస్తానని ప్రమాణం చేసింది. దేవుని సన్నిధానాన్ని చూచుటకు, జరిగిన గొప్ప అద్భుతాన్ని చూచుటకు అహాబు మిగతా వారు వస్తున్నారు. చూస్తున్నారా, ఆత్మ అతని విడిచి వెళ్ళెను. అతని ప్రకృతి సంబంధమైన ఆలోచనలు ఏమి ఆలోచించాలో తెలియలేదు. చూశారా, అతని కథలు ఆలోచించలేకపోయాడు. మరియు జ్ఞాపించుకోండి, దేవదూత అతన్ని నిద్రపుచ్చాడు, అతనికి విశ్రాంతినిచ్చాడు, అతన్ని లేపాడు, కొన్ని రొట్టెలిచ్చాడు, తిరిగి నిద్రపుచ్చాడు, విశ్రాంతినిచ్చాడు, మరియు అతన్ని మేల్కొలిపాడు, తిరిగి కొన్ని రొట్టెలిచ్చాడు. 40 దినాలు అతనికి ఏమి జరిగిందో మనకు తెలియదు. అటు తర్వాత ఒక గుహలోకి వెళ్లాడు. దేవుడు అతన్ని పిలిచాడు. అతీతమైన వాటిని గుర్చి వివరించడానికి ప్రయత్నం చేయవద్దు, నీవది చేయవద్దు. చూశారా, చేయవలసిన ఒకే ఒక కార్యము ముందుకు సాగిపోవుట. నాకు నేను ఎంతో తేటగా చెప్పుటకు అయితే నేనది ప్రయత్నము చేయననుకుంటాను. మీరు మరి పరిపూర్ణముగా నమ్ముడి లేదా నమ్మకపోండి. మరియు నేను కొద్ది సమయం తర్వాత మీరు చూస్తారు. మరియు ఈ ఉదయం ఆ ప్రశ్న నాకు యథార్థంగా తెలిసినంత వరకు నేను జవాబిచ్చుటకు ప్రయత్నం చేశాను. వచనం యొక్క మొదటి భాగాన్ని నేను చదివాను, అది సరిగా లేదు. అయితే పరిశుద్ధ ఆత్మ అర్థం చేసుకున్నాడు. నేను నా మనస్సు చూడండి చూడండి, ఆక 2-3 రోజులు ఏం జరిగిందో చూశారా. నేను 700 అని చెప్పాను, 700. ఈ ఉదయం ప్రయత్నిస్తుండగా ఇది ప్రజల వలన తెలియచేయబడింది. చూశారా, అది మీరు గ్రహిస్తున్నారని చూపబడుతుంది. ఇప్పుడు ఇంకొకటి, నేను ఇక్కడ పావురం అని చెప్పుడుకు బదులు నేను గొర్రెపిల్ల అని చెప్పాను. అయితే వెంటనే నేను పట్టుకున్నాను. మరియు అటు తర్వాత ఇక్కడ దాన్ని గ్రహించలేకపోతుంది. పరిశుద్ధాత్మ వెనుకకు పిలిచి ఆ కార్యం చూచినట్లు చేశాడు. ఈ విషయాలు సరి అయిన 2 నెలలుగా రుజువైంది. దానిని క్రమమైన విధానంలో చూయించాలని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అవును, ఆయన కోరుతున్నాడు. అది సత్యమని నీవు తెలుసుకుంటానికి ఆయన అపేక్షిస్తున్నాడు. దాన్ని పంపించినది ఆయనే, ఎందుకనగా నిశ్చయంగా అది కాదు. మీకు అవి ఏ విధంగా ఉన్నవో అలాగే నేను వాటిని నేర్చుకుంటున్నాను. మరియు కాబట్టి ప్రభువును గుర్చి తెలుసుకుని జ్ఞానమును గుర్చి ఏ ఘడియలో మనమున్నామో దాని గుర్చి తెలుసుకుంటూ నేను కృతజ్ఞయున్నాను. సంఘము వెళ్లిపోక ముందున్న చివరి కాలంలో జీవించుచున్నామని తెలుసుకుంటూ మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఆయన వాక్యం మీద ఆయన ఆశీర్వాదములకై తిరిగి ఆయన్ను అడుగుదాము. మా పరలోకపు తండ్రి, ఒక గొప్ప విషయము జరిగిన ఒక గొప్ప ఘడియ గల ఒక గొప్ప రాత్రి ఇక్కడ వచ్చి ఉన్నది. ఇక్కడ ప్రజలందరూ కూడి ఉన్నారు. మరియు తండ్రి, దేవుడు ఇంకనూ సింహాసనం మీద ఉన్నాడనియూ మరియు ఆయన ఇంకనూ ఆయన జనులను ప్రేమించుచున్నాడనియూ వారు తెలుసుకున్నట్లు ఈ రాత్రి ప్రజల యొక్క హృదయములోను మనస్సులోను ఎలాంటి అనుమానం లేక ఆ కార్యము తెలియచేయవలని ప్రార్థిస్తున్నాను. ఇది ఒక ఘడియ, ప్రపంచము ఆశతో ఎదురుచూచిన ఘడియ. ఇప్పుడు సమీపించుచున్నది, ఎందుకనగా దాని యొక్క విమోచనకై అరుపులు అరుస్తున్నది. మూల పదార్థములు దానిని వెనుకకు తీసుకుని వచ్చినప్పుడు సిద్ధముగా ఉన్నట్టుకు మేము చూచుచున్నాము. క్రీస్తు యొక్క సన్నిధిలోకి మూల పదార్థములు సంఘమును తెచ్చుటకు సంసిద్ధంగా ఉన్నట్టుకు మేము చూచుచున్నాము. పెళ్లి కుమార్తె రూపుదిద్దుకునుట సంసిద్ధపడి పెళ్లి వస్త్రము ధరించుట మేము చూచుచున్నాము. దీపములు మినుక్కు మినుక్కుమనుట మేము చూచుచున్నాము. మేము కడవర దినాన ఉన్నామని మేము ఎరిగిన్నాము. ఇప్పుడు పరలోకపు తండ్రి, సుమారు 2000 సంవత్సరాలకు మునుపు మహిమలో జరిగిన ఘనమైన సంఘటనను మరియు ఘనుడైన ప్రియమైన అపోస్తలుడు యోహానుకు ఇవ్వబడిన ఈ కార్యములను అందును గూర్చి మేము ఇప్పుడు బోధింపబోచున్నాము, లేక ఉపదేశముటకు కొనసాగించబోచున్నాము మరియు దాన్ని గూర్చి మాట్లాడబోచున్నాము. గత కొద్ది రాత్రులు ఆయన మాతో మాట్లాడినట్లే పరిశుద్ధాత్మ ఆయన మహోన్నత శక్తి యొక్క ప్రత్యక్షతతో ముందుకొచ్చి మేమేమి ఎరగాలని ఆయన కోరుచున్నాడు వాటిని ఆయన బయలుపరచును కాక. వాక్యముతో పాటు మమ్మలను మేము నీకు అప్పగించుకుంటున్నాము. యేసు నామములు ఆమేన్. ఇప్పుడు మీరు కోరినట్లుగాని బహుశా మీ బైబిల్లో నుండి ఇది కేవలము చిన్న వచనము, లేఖనములో ఒక వచనము అయితే ఇది ఆఖరి వచనము లేదా ఆఖరి ముద్ర. ఇప్పుడు గత రాత్రి మనము 6వ ముద్రను గురించి మాట్లాడుకుంటున్నాము. మొదటి ముద్ర, అంత్యక్రీస్తు పరిచయము చేయబడుట, అతని కాలం ఏ విధముగా గడిచినది మరియు అతను ఏ విధముగా బయలువెళ్లనది మనము చూశాము. అంత్యక్రీస్తు యొక్క శక్తిని ఎదుర్కొంటానికి ఏ విధముగా దేవుని యొక్క శక్తి జీవి బయలుదేరినది అందును గూర్చి ఎవరి మనసులో ఏ ప్రశ్న లేదని నేను అనుకుంటున్నాను. తర్వాత మనం చూస్తున్నాము, దాని తర్వాత వెంటనే ఆ సంఘ కాలములకు తర్వాత ఆ జీవులు వెళ్లిపోయినవి. తర్వాత మనము చూస్తున్నాం అక్కడ పటమంతా మార్చుచున్నాము, ఎలాంటి జీవులు బయటకు రాలేదు. చూసారా? అయితే సంఘము వెళ్లిపోయిన తర్వాత శ్రమల కాలంలోకి వెళ్ళదుమని పరిచయము చేయబడింది. సంఘ కాలములతో అది ఎంతో చక్కగా సరిపోయినది. కాలాలలో గాని సమయాల్లో గాని మరి ప్రతి దానిలో గాని రవ్వంతైన తేడా ఉండుట నేను చూచుట్లేదు. ఆలోచించేయండి, దేవుడే అది చేశాడని అది చూపుతుంది. మానవ మనస్సు అది గ్రాహ్యము చేసుకోలేదు. ఇప్పుడు మనమది చూస్తున్నాము. ఏమి జరుగునని యేసు చెప్పిన దాని పరిశుద్ధ లేఖనము తెలుపుచుండగా ఆ లేఖనమును ప్రభువు అనుమతించాడు. ఏ విధముగా మనమది కనుగొంటాము మరియు ఇక్కడ అక్కడికి వచ్చి బయలుపరచి దాన్ని ఖచ్చితంగా తీసుకుని వచ్చును, దానికి జవాబు ఇచ్చును. ఆయన ప్రసంగం విషయానికి ఖచ్చితంగా తీసుకుని వస్తుంది 6 ముద్రలకు. అయితే 7వ దాన్ని ఆయన విడిచిపెట్టాడు. చూసారా? అరితరవత ముద్రలు తెరవబడినప్పుడు దేవుడు, ఇక్కడ గమనించండి, 7వ దాని యొక్క ఎలాంటి సూచన అయినా బయలుపరచుటకు ఆయన వదిలివేశాడు. చూసారా? అది దేవునితోనున్న పరిపూర్ణ రహస్యం. గమనించుడి, 7వ ముద్రలో ఇప్పుడు మనము 7వ ముద్రను చదవబోచున్నాము. అది ప్రకటన 8వ అధ్యాయంలో ఉన్నది. ఆయన 7వ ముద్రను ఇప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు 1/2 గంట సేపు నిశ్శబ్దముగా ఉండెను, మరియు దాన్ని గూర్చి మనము కలిగినదంతా అంతే. ఇప్పుడు మనము గమనించబోతున్నాము మరియు ఎక్కువసేపు ఉండకుండా ఉండుకొని ప్రయత్నిస్తాను, ఎందుకనగా మీలో చాలా మంది దారి ప్రయాణంలో ఉన్నారు, అయినను ఈ రాత్రికి ఇంటికి వెళ్తారు. మరలా ఈ ఉదయం ఒక స్వస్థత కూటము జరిగించవాలని నేను అనుకున్నాను. అది ఆ విధముగా చేస్తే మీరు ఉదయాన్నే వెళ్ళుటకు అది అనుకూలంగా ఉంటుందని, మీరు వేచి ఉండని అవసరం లేదు. మరియు ఇప్పుడు మేము మరియు నేను కూడా, నేను ఇక్కడ నివాసం ఉంటున్నాను. నేను ఎక్కడ నివాసం ఉంటున్నాను? ఆ ఆరిజోనాలోని టూసన్ కు నేను ప్రయాణము చేయవలసి ఉంది. ఇప్పుడు అది నా యొక్క గృహము, మరియు ఆ తర్వాత ప్రభుచితమైతే నేను తిరిగి రావలసి ఉన్నది. జూన్ లో కుటుంబము ఇక్కడకు రావాలని కొన్ని దినాలు ఉండవాలని కోరుచున్నారు. ఇప్పుడు ఆ సమయంలో ఒక కూటములో ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. నా యొక్క తదుపరి నిర్ణయ కూటము న్యూమెక్సికోలోని ఆల్ బకేర్ కూలో, అది 9, 10, 11 అని అనుకుంటున్నాను. నేను గురువారం మరియు మంచి శుక్రవారం ఉంటాను, కాబట్టి పూర్తిగా నాకు కూటాలున్నవి మరియు సమయం వరకు నిర్ణయించలేని మిగతా ముందు నిర్ణయాలు. కాబట్టి న్యూమెక్సికోలోని ఆల్ బకేర్ కూలో నాకు గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి మరియు తర్వాత ఖచ్చితంగా ముగింపు నిజానికి మనకు తెలియదు. అది నా మంచి స్నేహితులతో, అది ఉత్తర కెరోలైనాలోనున్న దక్షిణ ఫైన్స్ స్థలంలోనున్న అర్ధరాత్రి కేక అనే గుంపు వారు, మరియు లిటిల్ రాక్ అనే స్థలంలోనున్న మరొక గుంపు ఈ కూటములను కోరుతున్నారు. వారు నాకు టెలిగ్రాములు వర్తమానంలో పంపుతున్నారు. గడిచిన ఎండాకాలంలో కౌ ప్యాలెస్ లో ఆమె చోట యేసు నామం గుంపుతో నేను కూటం జరిపాను. అర్కన్సాస్ లిటిల్ రాక్ లో వారికి కూటాలున్నవి. గత రాత్రి నుండి కేవలం ఒక రాత్రి అయినా కూటాన్ని కోరారు, లేక పూర్తి కూటములు కోరుచున్నారు. మరియు కాబట్టి ఏమి చేయాలో నాకు తెలియలేదని వారితో చెప్పాను. వారు దాని గురించి ప్రచారం చేయవచ్చని చెప్పాను. కొద్దిసేపటి తర్వాత దాని గురించి సరిగా తెలియచేస్తారు. అతను ఇప్పుడు పిలిచాడా? సరే, ఏంటి? హాట్ స్ప్రింగ్స్, అదేనా? నేను పొరపాటు పడ్డానా? 24 మే జూన్ 24 నుండి 28 వరకు. అది ప్రభుత్వమైతే అది సాధ్యమవునని ప్రకటించబడి ఉన్నది. నేను ఆ విషయాలు చేయుటకు కారణము కలదు. కొద్ది కాలమైన తర్వాత మీరు నేర్చుకుంటారు. చూశారా, నేను ఒక స్థలానికి వెళ్తే అక్కడికి వెళ్ళు అని దేవుడు చెప్పాడని ఎరిగి నేను అక్కడ నా పాదాలు పెడతాను. ఆ తర్వాత ఎక్కడైనా శత్రువు లేచినట్లయితే నేను చెప్తాను, ప్రభుని యేసు నామమున నేను ఇక్కడున్నాను, వెనుకకు వెళ్ళు అని. చూశారా, 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 మీరు నిశ్చయంగా ఉన్నారు. మీ యొక్క స్థానం చూడండి. ఆయన మిమ్మలను ఎక్కడికి పంపినను, ఆయన మిమ్మల్ని గూర్చి జాగ్రత్త తీసుకును. అవునా? కాబట్టి మీరు ఊహించి వెళ్తే తర్వాత నాకు తెలియదు, ఆయన అక్కడ ఉండకపోవచ్చు. కాబట్టి నేనుండగలిగినంత నిశ్చితతో నేనుండగోరుచున్నాను. ఆయన చెప్పని అనేక కార్యములు నేను చెప్పాను. అయితే నేను ఆయన చిత్తమును సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా ఎరిగి నడుచుకున్న వల్లని ఆశపడుతున్నాను. ఇప్పుడు ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఇప్పుడు మనం గమనించాము, ఇది ఇక్కడ ఒక వచనమై ఉండి ఇక్కడ ఒక చిన్న విషయము చేయాలని కోరుచున్నాము. మీరు గమనించారా, 7వ అధ్యాయము మనము వదిలివేశాము. 6వ అధ్యాయము 6వ ముద్రతో ముగుస్తుంది. అయితే 6వ ముద్ర మరియు 7వ ముద్ర మధ్య ఒకటి జరుగుతుంది. అవునా? మరియు దాని యొక్క ఖచ్చితమైన స్థానంలో 6 మరియు 7 అధ్యాయముల మధ్యలో అది ఏ విధంగా ఉంచబడి ఉన్నది? ఇప్పుడు 7వ అధ్యాయంలో గమనించండి. 6, 7 అధ్యాయంలో ఒక విరామం ఉన్నది. ప్రకటన పుస్తకంలో 6వ 7వ అధ్యాయాలలో మరియు 6, 7 అధ్యాయముల మధ్యలో ఈ విరామము ఇవ్వబడినది. మనమిది గమనించవలసినది. ఈ కొద్ది సమయాన్ని మనము గమనించుట అది మనకు ప్రాముఖ్యము. ఇప్పుడు గుర్తించుకోండి, ప్రకటన 4వ అధ్యాయం తర్వాత సంఘం వెళ్లిపోయింది. 4 స్వారీచేయు గుర్రములు వెళ్లిపోయిన తర్వాత సంఘం వెళ్లిపోయింది. చూశారా, సంఘానికి సంబంధించిన సమస్తము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము వరకు జరిగినది. అంత్యక్రీస్తు కదలికలో జరిగిన సమస్తము 4వ అధ్యాయం వరకు జరిగినది. మరియు అంత్యక్రీస్తుకు మరియు క్రీస్తుకు ఉన్న సమస్తమును ప్రకటనలోని 4వ ముద్రతో ముగిసినది. మరియు అంత్యక్రీస్తు తన యొక్క సైన్యముతో తన నాశనమునకు వచ్చును. క్రీస్తు ఆయన యొక్క సైన్యముతో వచ్చును. అటువంటి ప్రాచీన యుద్ధము కాలమునకు ఆవలా ప్రారంభమైను. ఆ తర్వాత వారు సాతాను అతని దూతలు బయటకు నెట్టవేయబడ్డారు. తరువాత వారు భూమి మీదకి వచ్చారు మరియు యుద్ధము మళ్ళా ప్రారంభమైంది. ఎందుకనగా దేవుని వాక్యము వెనుక మరుగు చేయబడి ఉన్న హవ్వ ఆ వాక్యమనే కంచెను దాటి వెలుపులకు వచ్చినది. మరియు ఆ సమయము నుండి సాతాను దేవుని వాక్యంపై యుద్ధం జరిపి జయించెను. ఎందుకనగా ఆయన ప్రజలలో బలహీనులైన ఒకరు సరిహద్దు దాటుట వల్లనే. మరియు ప్రతిసారి ఆ విధముగానే అతడు ఆ విధంగానే ఖచ్చితంగా యుద్ధమును గెలుచుచున్నాడు. ఎందుకనగా ఆయన ప్రజలు వాక్యం నుండి దూరంగా తొలగిపోయి ఆ సరిహద్దును దాటుచున్నారు. మరియు ఈ కడవరి సంఘ కాలంలో ఒక సంస్థాపక సంఘ పద్ధతి ద్వారా అదే జరిగినది. నిజమైన స్వచ్ఛమైన జీవము గల దేవుని యొక్క పరిశుద్ధ సంఘము అబద్ధపు స్వారీ చేయు వానితో చేరి వాక్యాన్ని అంగీకరించలేదు. మరియు సంఘమును వాక్యం నుండి సిద్ధాంత వైపునకు త్రిప్పినది. రోమన్ కేథలిక్ సంఘము దేనిపై పెట్టబడిందో అది సిద్ధాంతమని ఎంతమందికి తెలుసు? వారు దానిని అంగీకరిస్తారా? ఖచ్చితంగా, తప్పక, నిజంగా వారు అంగీకరిస్తారు. అది మాత్రం కాదు, కేథలిక్కులు దీనిని చెప్పడం వలన వారి యొక్క భావాలను కొంచెం కూడా దెబ్బ తగలదు. ఎందుకనగా వారు దానిని ఎరుగుదురు. ఇక్కడే కొంచెం కాలం క్రితము ఒక దానిని క్రొత్తది కలిపారు, అది మరియా పునరుద్ధానము చెందినని. మీకు జ్ఞాపకముందా? ఇక్కడే కొన్ని సంవత్సరాల క్రితము, సుమారు 10 సంవత్సరాల క్రితము. ఎంతమందికి అది జ్ఞాపకముంది? పత్రిక అక్కడ ఉన్నది, నిశ్చయం. చూశారా? ప్రతిది కొత్త సిద్ధాంతం. చూశారా? అదంత సిద్ధాంతం, వాక్యము కాదు. చూశారా? ఈ మధ్యనే ఒక పర్యవేక్షణలో ఒక పూజారి అన్నాడు, మిస్టర్ బ్రెనహం గారు అన్నాడు, దేవుడు ఆయన సంఘములో ఉన్నాడు అని, దేవుడు ఆయన వాక్యంలో ఉన్నాడు అని నేను అన్నాను. అతడన్నాడు, మనము తర్కించుకోకూడదు అని. నేను చెప్పాను, నేను తర్కించట్లేదు, నేను వాస్తవమైన కార్యము చేస్తున్నాను. దేవుడు ఆయన వాక్యంలో ఉన్నాడు. అవునది నిజం. ఎవరైనా దాని నుండి ఏదైనా తీసివేసినను లేక దానికి ఏదైనా కలిపినను అని వాక్యము చెప్తుంది. అతడు చెప్పాడు, దేవుడు క్రీస్తు ఆయన సంఘానికి అధికారం ఇచ్చాడు. మరియు వారితో చెప్పాడు, వారు భూమి మీద దేన్ని బంధిస్తారో పరలోకమందు బంధింపబడును. నేను చెప్పాను, అది ఖచ్చితంగా నిజం. అతడు చెప్పాడు, ఈ సూత్రంపై పాపమును పోగొట్టుటకు మాకు అధికారం కలదు అని. మరియు నేను చెప్పాను, సంఘానికి అది ఇచ్చిన విధముగా మీరది చేసినట్లయితే నేనది అంగీకరిస్తాను. ఇక్కడ నీళ్లున్నవి, మీ యొక్క పాప క్షమాపణ నిమిత్తము మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చిన వేళ, చూశారా, ఎవరు బాప్తిసం ఇవ్వకుండని మీకు మీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు కాదు. చూశారా? అది ఖచ్చితంగా ఉన్నది. పెంతికోస్తు దినాన తాళపు చెవులతో ఉన్న పేతును గమనించు, జ్ఞాపించుకో. వారు మాట్లాడుతున్న తాళపు చెవులు అతడు కలిగి ఉన్నాడు. మరియు వారన్నారు, అయ్యలారా మరియు సహోదరులారా, రక్షించబడుటకు నేనేమి చేయాలి? పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున దీనివలన బాప్తిసం పొందురి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును గురస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. అవునా? కాబట్టి అది నిరంతరము, స్థిరము, అది సమాప్తమైనది, అది చేసినది. ఇప్పుడు అయితే మీరు చూడండి, అంత్యక్రీస్తు వచ్చాడు. మనము చిత్రీకరించాము, చూపాము. ఆహా, ఎంతటి ప్రత్యక్షత! మాయ. మరియు ఇన్ని సంవత్సరాలు ఆలోచించుతుండగా అది కదలట మనము చూస్తున్నాము. మరియు అది ఇక్కడ ఖచ్చితంగా నిర్దిష్టంగా యెహోవాయులాగు సెలవిచ్చుచున్నాడు అనున్నది. ఇప్పుడు మనము 6-7 అధ్యాయముల మధ్య ఈ విరామమును మనము గమనిస్తున్నాము. ఇక్కడ ప్రకటన 7వ అధ్యాయము ఒక సంఘటన బయలుపరచుచున్నది. అది ఏమీ లేకుండా ఇక్కడ పెట్టబడి ఉండలేదు. ఏ ప్రయోజనము లేకుండా దీని మధ్య అది పెట్టబడదు. చూశారా? అది ఒక ఉద్దేశము కొరకై ఇక్కడ ఉన్నది. అది ఒకటి బయలుపరచుచు బయల్పాటై ఉన్నది. లేఖము ఎంతగానో అది మర్మంగానూ ప్రామాణికంగానూ సరిపోతుందో గమనించుడి. అవునా? ఖచ్చితంగా. దేవుని లెక్కలు మీరు నమ్ముతారా? అలా మీరు కానట్లయితే మీరు తప్పక పొగట్టుకుంటారు. మీరు 4 లేక 6 లేక ఏదో ఒకటి పిలుచుకు ఆరంభించినప్పుడు అది వాక్యములోని లెక్క ప్రకారము వాక్య క్రమములో లేకపోతే మీరు ఒక దృశ్యము పొందుతారు. అది చెట్టు పైన ఒక ఆవు గడ్డిని మేస్తున్నట్లుగా ఉంటుంది. మీరు తప్పక దారి తప్పుతారు. ఎందుకనగా దేవుడు ఆయన సమస్త వాక్యము లెక్కల ప్రకారంగా క్రమంగా ఉంటుంది. అవునండి, సంపూర్ణమైనది. నిన్నైనా సంపూర్ణమైనది. మరి ఇతర సాహిత్యములలో వ్రాయబడలేదు. లెక్కలలో ఎంతో సంపూర్ణంగా. ఇప్పుడు 8వ అధ్యాయము 7వ ముద్రలోని దృశ్యం మాత్రమే బయలుపరచుచున్నది. అక్కడ ఏమీ బయలుపరచబడలేదు, ఏమీ లేదు. 7వ ముద్రలో బయలుపరచబడలేదు. ప్రకటన 7వ అధ్యాయం నుండి ఏమీ సంబంధం లేదు. అది 7వ ముద్రను బయలుపరచినదిగా పరిపూర్ణముగా నిశ్శబ్దంగా ఉన్నది. మరియు నాకు సమయం ఉంటే మీకు చూపుటకు కొన్ని స్థానాలు నేను తాకుతాను. నిండుగా వెనుక నుండి, ఆదికాండము నుండి ఈ 7వ లేక ఈ ఏడవ ముద్ర పలకబడుచున్నది. ఈ ఆది కాండం ఆరంభం నుండి ఈ ముద్రలు కదలిబుచ్చుచునే ఉన్నవి. ఈ ఉదయం ఈ విషయాలు తెచ్చుటా మీకు జ్ఞాపకం లేదా? ఈ రాత్రి గమనించు, అవి వచ్చుట ఆ ఏడవ ముద్రకు వచ్చినప్పుడు ఆమె తెంచబడినట్లు మీరు చూస్తున్నారు. అవునండి, యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతూ అంత్యకాలముల గురించి చెప్పాడు. ఆయన ఆరు ముద్రలు చెప్పాడు. ఏడవదానికి వచ్చినప్పటికీ ఆయన నిలుపు చేశాడు. అక్కడే అది ఉన్నది. అది గొప్ప విషయం. ఇప్పుడు ఒక నిమిషము. ఆరు ఏడు ముద్రలు కలుపు విధముగా ఏడవ అధ్యాయాన్ని గూర్చి ఇక్కడ ఇప్పుడు మాట్లాడబోతున్నాము. ఎందుకనగా ఆరు ఏడు ముద్రల మధ్యనున్న ఒకే ఒక కార్యము, అదే పదార్థము, అదే ఇశ్రాయేలును పిలుచుతున్నది. ఇప్పుడు ఇక్కడ నా యొక్క యెహోవా సాక్షులు, స్నేహితులు కూర్చొని ఉన్నారు. వారిలో కొందరు ఇంకా యెహోవా సాక్షులు. అయితే మిస్టర్ రస్సెల్ చెప్పిన దానిని ఈ 144,000 మందిని అతీతమైన క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా అన్వయిస్తారు. చూశారా, వారు అది కాదు. దానికి అసలు సంఘ కాలాల్లో ఎలాంటి సంబంధం లేదు. వారు తప్పనిసరిగా ఇస్రాయేలీలు. ఇప్పుడు మనము కొన్ని నిమిషాల్లో చదవబోతున్నాము. ఈ విరామము, ఆరవ ముద్రలకు విరామము, 144,000 మందిని పిలుచుట, ముద్రించుట అవుతుంది. వీరు సంఘము పిలువబడిన తర్వాత శ్రమకాలంలో పిలువబడిన వారు. చూశారా, అది సంఘ కాలానికి ఎటువంటి సంబంధము లేదు. ఓహో, పిలువబడుట అది లేఖనములతో పరిపూర్ణముగా ఉన్నది. దానియేలు యొక్క జనులకు నియమింపబడిన దానియేలు యొక్క చివరి 3.5 వారములుగా అది ఉన్నది. అన్ని జనులకు కాదు, దానియేలు ప్రజలకు. దానియేలు యూదుడు. ఇశ్రాయేలును గమనించు. ఇశ్రాయేలీలు ఆమె ప్రవక్తలనే నమ్ముతారు. వారు రుజువు చేయబడిన తర్వాత ఆరంభ అపోస్తల సంఘం మొదలుకొని ప్రొటెస్టాంట్ సంఘం వరకు సంఘ కాలాలలో ఒక ప్రవక్తను కలిగి ఉండలేదు. అది ఎవరైనా నాకు చెప్పు, నాకు చూయించు, ఎన్నడూ లేదు. ఆరంభ అపోస్తల సంఘంలో అగబు అని ఒక ప్రవక్త వారికి ఉండెను. అతడు రుజువు చేయబడిన ప్రవక్త. అన్యజనులు దేవుని వారసత్వంలోనికి వచ్చినప్పుడు పౌలు అన్యజనుల వైపు తిరిగాడు. పేతురు తర్వాత గత రాత్రి మనము చదివినట్లుగా ప్రభువు నద్ద నుండి పొందుకున్నట్లుగా ఆయన నామము నిమిత్తము ఆయన పెళ్లి కుమార్తెగా అన్య జనుల నుండి ఆయన నామము కొరకు ఒక ప్రజలను తీసుకున్నాడు. తర్వాత అన్యజనుల ప్రవక్తగా చరిత్ర పుట్లలో వారుండలేదు. ఇప్పుడు చరిత్ర వెనుకకు వెళ్లి కనుగొనండి. ఏంటి? ఖచ్చితంగా అది వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఖచ్చితం మొదటిగా బయలువెళ్లినది అది ఒక సింహం, అది ప్రవక్త వాక్యము. రెండవది బయలువెళ్లినది క్రియ, త్యాగము. తర్వాత వచ్చినది మనుషుని యొక్క యుక్తి. అయితే ఈ కడవరి దినమున తప్పుగా నడిపింపబడిన కార్యములన్నీ, తప్పిపోయినవన్నీ, వదలబోయేవన్నవి క్రమపరచుటకు సంఘానికి తిరిగి వచ్చునని మనకు వాగ్దానము చేయబడి ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క మర్మములు ఏడవ దూత వర్తమానం ముగించునని ముందుగానే చెప్పబడి ఉన్నది. ఆ తర్వాత దానంతా మనము పట్టణము చేశాము. లేఖనానికి సరిగ్గా సరిపోయినట్లు అది చూశాము. అది కారణం. ఇప్పుడు ఈ వ్యక్తి రంగం మీదకి వచ్చుటను మీరు ఊహించగలరా? అతను వచ్చినప్పుడు జ్ఞప్తించుకోండి, అదెంతో సాధారణమవుతుంది. సంఘములు దానినెంతో తప్పిపోతవి. సంఘములు ఇంకా సంస్కర్తలు పద్ధతుల క్రిందనే ఉండేవారు. దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రవక్తను ఎప్పుడైనా స్వీకరించుట మీరు ఊహించగలరా? అతడు వారి బోధలకు, వారి సంస్థలకు నిర్దిష్టంగా వ్యతిరేకి. ఇప్పుడు దానిని నెరవేర్చు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు భూమి మీద ఉన్న ఒకే ఒక ఆత్మ అతని కాలంలో అది ఏలియాగా ఉండును. అది ఆ విధులుగా ఉండునని ముందుగా చెప్పబడినది. అది క్రీస్తు యొక్క ఆత్మ తప్ప ఇంకొకటి కాదు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన సంపూర్ణుడు, ఆయన ప్రవక్త, ఆయన ప్రవక్తల దేవుడు. అవునా? అవునా. క్రీస్తు ఆయన వారు ఎలాగా తృణీకరించారో చూడు. అయితే ఆయన వచ్చునని వాక్యము ఏమని చెప్పినో అలాగే వచ్చెను. ఆయన ప్రవక్తగా ఉన్నందువలన వారు దేవుని రాజ్యములకు దూరముగా ఉండి వారికి వారే దూషణ చేసుకుంటూ మరియు వివేచించు మరియు ఆ విధమైన కార్యములను చూచి ఒక అపవిత్రాత్మని దేవుని ఆత్మను పిలిచిరి ఆయనను ఒక సోది చెప్పువాడని లేక ఒక దయ్యమని పిలిచారు. అదే ఒక సోది చెప్పువాడు ఒక దయ్యం చూశారా దయ్యపు ఆత్మ ఖచ్చితం అది మీకు తెలుసా? ఖచ్చితంగా సోది చెప్పుట ఒక ప్రవక్తను అనుకరణ చేయుట అవుతుంది. అది ఖచ్చితంగా దేవదూషణ. ఇప్పుడు గమనించుడి దానియేలు యొక్క ఆఖరి 3.5 సంవత్సరములు లేఖనములతో సంపూర్ణముగా సరిపోచున్నవి. గమనించుడి ఇస్రాయేల్ యొక్క విశ్వాసి పాత నిబంధనలో ప్రవక్త రుజువు చేయబడిన తర్వాత విశ్వాసులకు మాత్రమే వారి ప్రవక్తలను నమ్మవలనని చెప్పబడింది. మీలో ఎవరైనా ఒకరు ఆత్మ సంబంధిని కాని లేక ప్రవక్త కాని యునయెడలా యెహోవానకు నేను అతనికి బయలుపరుచుకుంటాను మరియు దర్శనములతో కలలతో మాట్లాడి అర్థమును వివరించదను. ఒకరికి కల వచ్చినలా ప్రవక్త దాని అర్థం చెప్పగలుగును మరియు అతనికి దర్శనం వస్తే అది అతడు తెలియచేయును. కళల ద్వారాను దర్శనముల ద్వారాను నన్ను బయలుపరుచుకుంటాను. అతడు ఏమి చెప్పునో అది జరుగును. అప్పుడు ఆ ప్రవక్త మాట వినండి. ఎందుకనగా నేనతనితో ఉన్నాను. అది జరగనట్లయితే అతనికి భయపడకుడి. అవును అది నిజం. దానికి దూరంగా ఉండండి. అతనిని ఒంటరిగా వదిలివేయండి. చూశారా? ఇప్పుడు అది ఇప్పుడు ఇశ్రాయేలు ఎల్లప్పుడూ అది నమ్ముతారు. మీరు గ్రహించట్లేదా? ఎందుకనగా ఇప్పుడు పాఠమును మంచిగా గ్రహించాలని ఈ రాత్రి కోరుచున్నాను. ఎందుకని? ఎందుకనగా అది దేవుని యొద్ద నుండి వచ్చిన ఆజ్ఞ. వారికి అన్ని దినులు ఎన్ని కరపత్రములు అక్కడికి తీసుకుని వచ్చినప్పటికీ నాకు లెక్కలేదు. బైబిల్ గ్రంథమును మీరు మీ చేతుల్లో ఉంచుకుని ఇశ్రాయేలీయులకు వెళ్లి ఇది అది లేక మరి ఏదో అని నిరూపించినను నాకు లెక్కలేదు. వారు మరి ప్రవక్తను తప్ప మరి ఏది చేర్చుకోరు. అది ఖచ్చితంగా నిజం. ఎందుకనగా ఒక ప్రవక్త మాత్రమే దైవవాక్యమును తీసుకుని దానిని దాని స్థానంలో ఉంచును మరియు నిరూపించబడిన ప్రవక్తగా ఉండును. వారు అది నమ్ముతారు. అవును, ఇంచుమించు తన జీవిత కాలమంతా జాన్ రైన్ గుడ్డివాణిగా ఉండి తన యొక్క చూపు పొందుకున్నాడు. ఆ సమయంలో బెంటన్ హార్బర్ నందున్న ఒక యూదింతో దాన్ని గుర్చి నేను మాట్లాడుతున్నాను. వారు నన్ను అక్కడ ఉన్న దావీదు ఇంటికి తీసుకుని వెళ్లారు మరియు ఈ రబ్బీ తన యొక్క పొడవైన గడ్డంతో బయటికి వచ్చాడు. అతడు అడిగాడు, ఏ అధికారం చేత జాన్ రైన్ కు చూపునిచ్చావు? నేను చెప్పాను, దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు నామంలో. అతడు చెప్పాడు, దేవునికి కుమారుడు ఉండుట దూరమవును కాక. చూశారా? మీరు దేవుని 3 ముక్కులు చేసి ఆయన దేవునికి ఇవ్వలేరు. ఆయనను 3 దేవుళ్ళు చేయుట మీరు అన్యులైన గుంపు. నేను ఆయనను 3 ముక్కలు చేయలేదు. నేను చెప్పాను, రబ్బీ, మీ ప్రవక్తల్లో ఒకరు తప్పుగా చెప్పిన దానిని నీవు నమ్ముట నీకు ఒక వింతైన విషయంగా ఉండును కదా. అతడు అన్నాడు, మా ప్రవక్తలు తప్పులు చెప్పరు. నేనన్నాను, యెషయా 9:6 ఎవరిని గుర్చి మాట్లాడుచున్నాడు? మెస్సయ్యా అని అతడు చెప్పాడు. నేనన్నాను, అలాగైతే మెస్సయ్యా ఒక మానవ ప్రవక్త అవునా? అవునండి, అవునది నిజం. నేనడిగాను, యేసు ఎక్కడా అది తప్పిపోయాడో చూపించు. అతడు చెప్పాడు, నేను చెప్పాను, మెస్సయా ప్రవక్తకును దేవునికి గల సంబంధమేంటి? అతడు చెప్పాడు, అతడు దేవుడయ్యుండెను. నేను చెప్పాను, అవునది వాస్తవం. ఇప్పుడు వాక్యం ద్వారా గ్రహించావు కాబట్టి నాకు సహాయపడము. ఆ యూదుడు అక్కడ నిలబడి ఉండగా అతని చెక్కిళ్లపై కన్నీరు కారుచుండెను. అన్నాడు, కొంచెం కాలమైన తర్వాత నీవు చెప్పేది నేను వింటాను. నేను చెప్పాను, రబ్బీ, నీవది నమ్ముతున్నావా? అతడు అన్నాడు, చూడు. అతడు అన్నాడు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు. ఆయన కొత్త నిబంధనలో ఉన్నాడని నాకు తెలుసు. నేను చెప్పాను, సరే రబ్బీ, ఇప్పుడు దాని గురించి ఏంటి? అతడు చెప్పాడు, నేనది బోధిస్తే నేను అక్కడి నుండి క్రిందకు త్రోయబడుతాను. వారి యొక్క స్థానం అక్కడ కొండపైన ఉంటుందని తెలుసా? వీధిలో అక్కడ నేను నా రొట్టెకై భిక్షమెత్తవలసి ఉంటుంది అని అతడు చెప్పాడు. నా యొక్క రొట్టెను భిక్షమెత్తుకుంటూ నేనక్కడ కింద ఉంటాను. యూదుడు ఇంకా డబ్బు మీదనే చేతులుంచాడు. తెలుసా, చూడు చూడు, నేను అతని పేరు బంగారంలో ఉన్నది. నేనన్నాను, నా పేరు అక్కడ భవనంపై వ్రాయబడి మరియు నేను దేవునికి దూరంగా ఉన్నానని తెలుసుకుంటుకంటే నేను ఉప్పు బిస్కెట్ తిని వాగునీటిని త్రాగుచు దేవునితో సరిగా సంబంధం కలిగి ఉన్నానని తెలుసుకుని అక్కడే పడి ఉంటాను. దానిని నేను ఎరుగుదును. అతడు నేను చెప్పినది వినదలుచుకోలేదు, కావన లోపలికి వెళ్లిపోయాడు. అయితే అది అది, నీవు దేవుని రెండు లేక మూడు ముక్కలు చేయలేవు. మీరు దేవుని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను మూడు ముక్కలు మూడు దేవుళ్ళు చేసి ఒక యూదునికి ఇవ్వలేరు. ఆయన ప్రాముఖ్యమైన ఆజ్ఞ చెప్పినదేమనగా, నాకు ముందు వేరే దేవుని మీరు కలిగి ఉండకూడదు, నేను నీ దేవుడినగు యెహోవాను. యేసు ఏం చెప్పాడు? యేసు చెప్పాడు, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవునైన యెహోవాను నేను, ఒక్క దేవుడును, మూడు కాదు. అవెన్నడూ వారికి ఇవ్వలేవు. లేదు, ముగ్గురు దేవుళ్ళను గుర్చి ఏ ప్రవక్త ఎన్నడూ మాట్లాడలేదు. లేదు, ఎక్కడా లేదు, నీవెన్నడూ అది వినలేదు. లేదండి, అది అన్యత్వం, విగ్రహారాధన, అక్కడి నుండి వచ్చినది. అవునండి, గమనించుడి. అయితే ఈ ప్రవక్తలు వస్తారు, అది మాత్రమే కాదు, ఆ ప్రవక్తలు ఇప్పుడు ప్రకటన 11లో ఉన్నారు, దానిలో కొంత భాగము చదివాము, మీరు దాన్ని చదవాలని నేను కోరుతున్నాను. టేపుల మీద వినండి. వారు ప్రవక్తల సూచనల ద్వారా రుజువు చేయబడిన ప్రవక్తలు. తరువాత ఇశ్రాయేలీయులు వినబోతున్నారు. ఇప్పుడు నా యెహోవా సాక్షుల స్నేహితులారా, ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ 144,000 మందికి పెళ్లి కుమార్తెతో సంబంధం లేదు. అక్కడ ఒక్క లేఖనం ముక్క దానిని బలపరచట్లేదు. లేదండి, వారు కాదు, వారు యూదులు. దానియేలు యొక్క 70 వారంలోని చివరి 3.5 వారంలో ఎన్నుకోబడిన వారు. వారు నేను దీన్ని మరలా మరలా చెప్తూనే ఉన్నాను. ఇక్కడున్నా మీకు కావచ్చు, అయితే ఎక్కడికెక్కడికి టేపులు వెలుచునవో వారికి. అవునా, మీరు అర్థం చేసుకున్నారా? నేను తిరిగి చెప్పుటా మీరు వింటారు, అది ఆ ఉద్దేశం కొరకు. గమనించుడి, చూడండి, వారు ఎలాగో గుడ్డివారుగా మీరు చూశారో, వారు ఏ విధంగా యేసు లేక వారు యేసును గుర్తించకుండా దేవుడు వారిని గుడ్డివారినిగా చేయవలసి వచ్చెను. వారు గుర్తెరిగితే, వారిది గుర్తెరిగితే, ఆయన చేసిన సూచనను చూచితే, వారు వారి నిజస్థితిలో ఉన్నట్లయితే, ఒక ప్రవక్తను గుర్చి వారికి దేవుడు ఆజ్ఞాపించిన విధముగా వారు ధర్మశాస్త్రం కింద ఉండి యేసుని దాన్ని చేయుట వారు చూచినేలా, ఇది మెస్సయ్యా అని వారు చెప్పిందురు. అది ఎందుకని? ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవగంధమందు వ్రాయబడి ఉండెనో అట్టి ఆ కాలంలో ఉన్నవారు ఆయన అపోస్తలులు. వారు దాన్ని చూశారు మరియు గుర్తించారు. మిగతా వారు ఎందుకని? చూశారా, వారు గుడ్డివారు, వారది చూడలేకపోయారు, వారది చూడలేరు. అయినను ఆమె యొక్క దేశముగా ఒకే సమయంలో జన్మించే వరకు వారది చూడరు. అది వాక్యము విఫలము కాదు. జ్ఞప్తించుకో, వాక్యము విఫలము కాలేదు. ఎన్ని ఉద్రేకములు మీకు ఉన్నప్పటికీ, ఏమి జరిగినప్పటికీ, అయినప్పటికీ ఆ వాక్యము తప్పిపోదు. అది ఎలాగుననని దేవుడు చెప్పెను, ఖచ్చితంగా అది అలాగే ఉంటుంది. చూశారా, ఇప్పుడు ఈ సంగతులు జరుగునవని మనము గుర్తించుచున్నాము. ఆ కారణము చేత యేసు ప్రవక్తగా నిర్దిష్టంగా గుర్తించబడినప్పటికీ ఆయన గుర్తించలేకపోయారు. ఆ చిన్న అక్కడ బావి యొద్ద నిలబడి ఉన్న చిన్న పాత సమరయ స్త్రీని చూడండి. ఆయన సమరయకు వెళ్లి ఉండలేదు, ఆయన అటు వెళ్లాడు. ఆయన ఆ దారిన వెళ్లవలసి ఉండెను, ఆయన ఆ దారిన వెళ్లాడు. అక్కడ ఆ చిన్న స్త్రీ ఉంది, మరియు ఆమె ఆ మత సంబంధమైన యాజకులు మరియు ఆ దినమునున్న వారి కంటే సువార్తను అంగీకరించు చక్కటి స్థితిలో ఆమె ఉన్నది. ఆమె అది చేసింది ఖచ్చితం. ఇప్పుడు చూడండి, అయితే వారందరి తృణీకారంలో కూడా వారిలోనున్న ఘనునిగా ఎంచబడిన వ్యక్తి ఈయన దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక బోధకుడని అంగీకరించను. కొంచెం కాలం క్రితము దక్షిణ రాష్ట్రాల్లో అక్కడున్న ఒక మంచి డాక్టర్తో అతని కార్యాలయంలో మాట్లాడుచుంటే, లూయిస్విల్లో ఒక మంచి ధైర్యశాలైన మంచి నిపుణత గల మనిషి, నేను అతను అడిగాను, డాక్టర్, ఒక ప్రశ్న నిన్ను అడగాలనుకుంటున్నాను అని. అతను అన్నాడు, అలాగే. నేను అడిగాను, నీ యొక్క వైద్య గుర్తును కర్రను నేను గమనించాను, ఒక కొయ్యను చుట్టుకుని ఉన్న ఒక సర్పమును నీవు కలిగి ఉన్నావు, అది దేనికి గుర్తుగా ఉన్నది? నాకు తెలియదు అని అతను చెప్పాడు. మరియు నేను చెప్పాను, అది దీనికి సూచన అయి ఉన్నది, అది దైవిక స్వస్థతకు సూచనగా ఉన్నది. ఎక్కడైతే మోషే ఇతర సర్పమును అరణ్యములో పైకెత్తెనో, చూశారా, అది సూచన మాత్రమే. నిజమైన క్రీస్తుకు సూచన మాత్రమే. ఇప్పుడు ఈ దినాన ఔషధము దైవిక స్వస్థతకు సూచన అయ్యున్నది, మరియు వారిలో అనేకులు అది నమ్మకునినను నిజమైన మంచి వైద్యులు అది నమ్ముతారు. అయితే వారిలో కొందరు అది నమ్మరు. అయితే నమ్మినను నమ్మకపోయినను ఎత్తి పట్టుకున్న ఆ చిహ్నమే సర్వశక్తిమంతుడైన దేవుని శక్తిని గురించి సాక్ష్యమిచ్చుచున్నది. అవునా, అక్కడ వైద్య చిహ్నంపై ఇత్తడి సర్పం ఒక కొయ్యపై వేలాడుచున్నది. ఇప్పుడు యూదులను గమనించు. ఇప్పుడు అంధత్వం యొక్క పొరలు ఈ జీర్ణుల యొక్క కళ్ళపైనున్నవి. దానికి వారు నిస్సహాయులై ఉన్నారు. అది అక్కడ ఉండెను. దేవుడది అక్కడ పెట్టాడు. వారు వారికి వాగ్దానము చేయబడిన కాలం వచ్చు వరకు, ఈ రాబో ప్రవక్తలు వచ్చు వరకు ఆ విధంగానే ఉంటారు. మీరు మిషనరీలను పంపవచ్చు, మీరు కోరిందల్లా చేయగలరు. ఈ ప్రవక్తలు రంగం మీదకి వచ్చే వరకు ఇస్రాయేళ్లు ఎన్నడూ మార్పు చెందరు. అది అన్యజనుల సంఘము ఎత్తబడిన తర్వాత అవుతుంది. ఎద్దు యొక్క కాలంలో సింహం యొక్క పిలుపును ఎవరు అంగీకరించని విధముగా అది ఉంటుంది. ఎందుకనగా ఎద్దు యొక్క ఆత్మ బయలువెళ్ళినని దేవుడు ఆ వాక్యంలో చెప్పాడు. మరియు సమస్కర్తల కాలములో ఒక మనుషుడు బయలువెళ్ళాడు. చూసారా, మీరు స్వీకరించగల ఒకటే ఒకటి అది. మరియు ఇప్పుడు వారు గుడ్డివారు. దానిలోనున్న విషయం అదే. ఇప్పుడు గమనించండి, అయితే అన్ని జనుల కాలము ముగియ వచ్చింది. అక్కడ చెట్టు ఉన్నది, మరియు వేళ్లు యూదులు. అది నరకబడి ఉండెను. అన్ని జనులు దానితో అంటుకట్టబడ్డారు. అడవి ఒలీవ చెట్టు, మరియు తన ఫలములిచ్చుచున్నది. ఇప్పుడు అన్య పెళ్లి కుమార్తె తెంపబడినప్పుడు నేను మాట్లాడిన పెళ్లి కుమార్తె వృక్షము దేవుని యొక్క సన్నిధిని తీసుకొనబడును. ఆ యొక్క నమ్మని అన్యజనులను దేవుడు తుడిచిపెట్టును. నిద్రించుచున్న కన్యకలు, మరియు మరలా అంటుగట్టును. అది చేస్తాడని ఆయన వాగ్దానము చేశాడు. మరియు ఆ సమయం వరకు నీవు ఎరగవలసి ఉన్నది. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నది నీవు ఎరిగితే మంచిది. సరే, నీకు తెలియకపోతే నీవు చీకట్లో తడువులాడుచున్నావు. ఇప్పుడు ఆ కాలమున యూదులు మారుతారు. ఇప్పుడు అభిషేకించబడిన వాగ్దానం యొక్క శక్తి క్రింద సంఘ కాలములు జరిగినట్లు అదే విధముగా వారు క్రీస్తును అంగీకరిస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు ప్రకటన 11 అధ్యాయంలో ఉన్న ఇద్దరు ప్రవక్తలు ఎటువంటి వర్తమానమును ప్రకటించరు మనం చూస్తున్నాం. ఇప్పుడు వారేమి చేయబోతున్నారో మీరు విస్తృతంగా చూడబోతున్నారు. మిగిలిన శేషం లేక 144,000 మంది ముందుగా నిర్ణయించబడిన వారు, దేవుని యొక్క ముద్ర పొందిన వారు. మనం ఇప్పుడే చదువుదాము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీకు వీలైతే నాతో కలిసి చదవండి. ఎందుకనగా నేను దీనిని ఇంకొద్ది సేపట్లో తిరిగి చెప్పబోతున్నాను. 7 అధ్యాయము ఇప్పుడు 6 మరియు 7 అధ్యాయముల మధ్య ఉన్నది. అటు తర్వాత ఈ ముద్రలు, 6 ముద్ర ఇప్పబడెను, మరియు అది శ్రమకాలము. ఇప్పుడు అది అందరూ గ్రహించారా? 6 ముద్ర ఇప్పబడింది. శ్రమలు ప్రారంభమైనవి. దీని తర్వాత ఏంటి? అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచింది. భూమి మీదైనను సముద్రం మీదైనను ఏ చెట్టు మీదైనను గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని 4 దూతలు. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగుచేయుటకై అధికారం పొందిన 4 దూతలతో, ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొస్సలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. పెళ్లి కుమార్తె కాదు, దాసులు. కుమారులు కాదు, దాసులు. ఇస్రాయేలు ఎల్లప్పుడూ దేవుని యొక్క దాసులు. జన్మించుల ద్వారా సంఘము కుమారులుగా ఉన్నది. ఇస్రాయేలు ఆయన దాసుడు. గమనించుడి, ప్రతి స్థలములో అది ఎల్లప్పుడూ అబ్రహాము ఆయన యొక్క దాసుడు. మనము దాసులము కాదు, మనము బిడ్డలం, కుమారులము కుమార్తెలము. అవును, మన దేవుడు వారి నొసలయందు. ఇప్పుడు గమనించుడి, మన దేవుడు వారి నొసలయందు. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇప్పుడు వారిని గురించి చదువుతుండగా జాగ్రత్తగా మీరు వినాలని కోరుచున్నాను. ఇస్రాయేలీల గోత్రమన్నింటిలో ముద్రించబడిన వారు 144,000 మంది. ఆయన వారికి పరిపూర్ణంగా పేర్లు పెడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ బ్రిటిష్ ఇస్రాయేలు వివోచించువారు కూర్చున్నట్లయితే వారు అనుకున్న కార్యములు ఏ విధంగా తప్పు ఇప్పుడు చెప్పబో దాన్ని జాగ్రత్తగా వినండి తుషారా. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. గోత్రము అని పిలువబడింది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. గమనించుడి, మీ గోత్రములను గమనించుడి. ఇప్పుడు ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనషే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది ముద్రించబడింది. లేవి గోత్రములో 12,000 మంది ముద్రించబడింది. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు, మీరు దాన్ని ఉచ్చరించగలరని నేను ఊహిస్తున్నాను. 12,000 మంది. జెబులును గోత్రములో 12,000 మంది. మరియు యోసేపు గోత్రములో 12,000 మంది ముద్రించబడింది. బెన్యామిను గోత్రములో 12,000 మంది ముద్రించబడింది. ఇప్పుడు 12 గోత్రములున్నవి. ఒక గోత్రమునకు 12,000 మంది. 12 × 12 ఎంత? 144,000 మంది. ఇప్పుడు గమనించుడి, వారు ఇస్రాయేలులో అన్ని గోత్రముల వారు. ఇప్పుడు గమనించుడి, దీని తర్వాత ఇప్పుడు ఇంకొక గుంపు వచ్చుచున్నది. ఇప్పుడు పెళ్లి కుమార్తె వెళ్లిపోయినది, అది మనకు తెలుసు. అయితే ఈ గుంపు వచ్చుట గమనించు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషల మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరు మట్లు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలుచు నిలవబడి, సింహాసనాశ్వైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగితి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞత స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగుగాకని చెప్పుచూ పెద్దల్లో ఒకడు ఇప్పుడు ఇతడు ఇక్కడ పెద్దల ఎదుట ఉన్నాడు. ముద్రలు అన్నిట్లో మనము అతనిని చూస్తున్నాము. మరియు పెద్దల్లో ఒకడు బదులుచుచు నన్ను అడిగాడు, వీరెవరు? యోహాను యూదుడయుండి తన స్వప్రజలను గుర్తించాడు. అతడు వారిని వారి గోత్రముల రూపమున గుర్తించాడు. అవును కదా? అతడు గుర్తించి వారిలో ఒక్కొక్క గోత్రమును పిలిచాడు. అయితే ఇప్పుడు వీరిని అతడు చూచినప్పుడు అతడు ఒక విధంగా తబ్బిబ్బులైపోయాడు. పెద్దకి అతను తెలుసు కాబట్టి అతడు అన్నాడు, తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు మరియు ఎక్కడి నుండి వచ్చిరి? యోహాను ఇప్పుడు జవాబిస్తున్నాడు, మరియు నేను అతనితో చెప్పాను, అయ్యా నీకే తెలియను. వారు యోహానుకు తెలియదు. చూశారా, సకల జాతులు, భాషలు, దేశం నుండి వచ్చిన వారు. మరియు అతను నాతో చెప్పాను, వీరు అతను నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. మరో మాటల్లో గొప్ప శ్రమ కాలం నుండి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు తీసుకున్నది. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి బగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాస్తుండైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలగనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇప్పుడు మనము ముద్ర తీసుకుంటానికి తిరుగుదాం. మీరు గమనించారా? వారు మొదట, ఇప్పుడు మనము మొదలు పెడదాం. ఇస్రాయేలు అడుతరవద్ద శుద్ధీకరించబడిన సంఘమును చూస్తున్నాం. పెళ్లి కుమార్తెను కాదు, శ్రమల ద్వారా శుద్ధీకరించబడిన సంఘమును. చూశారా, చూశారా, ఇక్కడ వచ్చుచున్నది. మహాశ్రమం నుండి నిజమైన యథార్థ హృదయులు గొప్ప సంఖ్యలో వచ్చుచున్నారు. సంఘము కాదు, అది వెళ్లిపోయింది. పెళ్లి కుమార్తె, సంఘం ఉన్నది. కొద్ది సమయం తర్వాత మనం చూస్తాము సింహాసనం వేయబడును వారిలో ప్రతి ఒక్కరు ఏ విధంగా తీర్పులో నిలబడుటయు యేసు చెప్పినది మనము చూస్తాము. ఇప్పుడు ఈ ప్రజలు జీవముగల దేవుని యొక్క ముద్రతో ముద్రింపబడినని మనం కనుగొన్నాం. అవును కదా, వారు యూదులు. జీవముగల దేవుని యొక్క ముద్ర ఏమిటి? ఇప్పుడు నేను ఎవరిని, ఎవరి భావాలను గాయపరచుటకై చెప్పట్లేదు. అవునా? అనేక మంది పండితులు వ్రాసినది చదివిన తర్వాత నేను చెప్తున్నాను, రక్తములో కడగబడిన వారు ఈ గుంపు నిజమైన పెళ్లి కుమార్తె అని చెప్పుకొనుచున్నారు. మీకు తెలియదా, అనేక మంది విద్వాంసులు 144,000 మంది పెళ్లి కుమార్తె అని చెప్పుదురని మీకు తెలియదా? ఇక్కడ ఏదో జతపరచబడవలసి ఉన్నది. ఇక్కడే కారణం. ఇప్పుడు ఇక్కడ తప్పు ఒకటి ఉన్నది. గమనించు, మన యొక్క అడ్వెంటిస్ట్ సహోదరులు చెప్తారు సబ్బాతు దినాన్ని ఆచరించుటే దేవుని యొక్క ముద్ర అని. మీకు తెలుసా? అయితే ఆ సబ్బాతు లేక సబ్బాతు దినమును ఆచరించుటే దేవుని యొక్క ముద్ర అని చూపించు. ఏ ఒక్క లేఖనము 30 మీరు నాకు చూపించవలనని నేను కోరుచున్నాను. చూసారా, అది ఒకరు అభిప్రాయాన్ని ఉత్పన్నం చేశారు. అయితే మీరు ఎఫెసీ 4:3 చదివితే అది చెప్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని. అవునండి, మధ్యవర్తిత్వం జరిగిన తర్వాత మరియు మీరు వచ్చిన్నారు. తన స్వకీయులను రక్షించుటకు క్రీస్తు వచ్చెను. మీరు ముద్రింపబడి ఉన్నారు, రానున్న ఉద్యమం వరకు కాదు. మీరు ఒకసారి పరిశుద్ధాత్మ ముద్రించబడితే అది ముగించబడే పని. దేవుడు మిమ్మల్ని స్వీకరించాడు, దాని నుండి దూరంగా తొలగిపోవటం అనేది ఉండదు. నీవు చెప్తావు, సరే నేను దాన్ని పొందుకున్నాను మరియు నేను తిరిగి పోయాను అని. లేదు, నీవు దాన్ని పొందలేదు, అది విమోచన దినం వరకు ఉండును అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఆయనతో వాదించుచున్నారు, దాని అర్థమేంటో మీరు చూడండి. మీ విమోచన దినం వరకు. గమనించుడి, ఎన్నిక ప్రకారం వారు ఒక శేషించిన జనాంగం. ఈ యూదులు ఇప్పుడు ఎన్నిక ప్రకారముగా శేషముగా ఉండిన వారు. యూదులకు గల ఏలీ యొక్క మొదటి పరిచర్య దినాలలో అక్కడ దేవుని యొక్క హస్తము ద్వారా 7,000 విశ్వాసులు దూరముగా మరుగు చేయబడింది. ఇప్పుడు ఈ శేషించిన కాలంలో వారి యొక్క సమయమునకు వచ్చినప్పుడు ఎన్నుకొనట ప్రకారము వారు 144,000 మంది అయి ఉన్నారు. అది ఆ కాలమున వర్తమానము అంగీకరించి వర్తమానమును నమ్ముటకు 144,000 మంది ఉంటారు. ఇప్పుడు నువ్వు అంటావు, ఓ ఇప్పుడు సహోదరుడా, ఈ ఎన్నికను గురించి నాకు తెలియదు, ఎక్కడా నేను దానిని చదవలేదు. అలాగే ఇప్పుడు సరియైంది అవునో లేక కాదో మనం చూద్దాము. మనము మత్తయి వైపునకు త్రిప్పి మరియు ఇక్కడికి వచ్చి అక్కడెక్కడో ఒక చిన్న కార్యమును ఎక్కడైనా కనుగొనమలమా అని చూద్దాం. నేను సరే అని నమ్ముతున్నాను, నేనిక్కడ వ్రాసుకోలేదు, అయితే ఇది నా తలంపునకు వచ్చినది. మనము దాన్ని చివరన తీసుకుందాము. 30వ వచనం, గత రాత్రి మనమది చూశాము. 6వ ముద్ర చివర 30వ వచనం, ఇప్పుడు అది చదివి చూద్దాం. ఏది తీయాలో 31వ వచనం. చూశారా, మనిషి కుమారుడు మహిమతో వచ్చట వారు చూతురు. ఇప్పుడు 31వ వచనం, మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఏర్పరచుకొనబడిన వారు బయటకు వస్తారు. అదేంటి? శ్రమకాలము. దేవుడు ఆయన ఏర్పరచుకున్న వారిని పిలుచును. అది ఆ కాలమున యూదులు ఏర్పరచబడిన వారుగా ఉన్నారు. బైబిల్ దాన్ని గుర్చి మాట్లాడుచున్నది. ఏర్పాటును గుర్చి పౌలు మాట్లాడుచున్నాడు. ఏర్పరచుకున్న వారి ప్రకారము అక్కడ 144,000 మంది వర్తమానమును నమ్మిన వారుంటారు. ఎన్నో లక్షల మందితో వారు ఎన్నుకొనబడిన వారుగా ఉంటారు. ఏలీ యొక్క ప్రవచన దినాలలో 100,000 మంది ఉన్నారు. పాలస్తీనాలో 100,000 మందిలో 7,000 మంది రక్షింపబడి ఇప్పుడు ఏర్పాటు ప్రకారముగా వారి మాతృదేశంలో 100,000 మంది యూదులు కూడుకుంటున్నారు. అది ఒక దేశముగా మారుతుంది. 100,000 మంది అక్కడ ఉన్నారు. అయితే కేవలం ఏర్పరచబడిన వారు 144,000 మంది మాత్రమే తీసుకుని పోబడతారు. వారు వర్తమానం వింటారు. అన్ని జనుల సంఘములు కూడా అదే విషయం. పెళ్లి కుమార్తె ఉన్నది, ఆమె ఏర్పరచబడింది. ఏర్పాటు ప్రకారముగా అతడు పిలువబడును. గమనించు, ఇది సంఘమునకు పరిపూర్ణ పోలికగా ఉన్నది. ఏర్పరచబడిన విశ్వాసులు, మిగతా వారు నమ్మరు. మీరు అది అలాగూ చెప్పవచ్చు. మీరు ఒక మనిషికి నీవు ఒక సత్యమును చెప్తావు, వాక్యం ద్వారా అది రుజువు చేయబడింది, అటు తర్వాత బయలుపరచబడుతుంది. అతడు అంటాడు, నేనది నమ్మను, ఇక ఆట్లాడవద్దు. యేసు అలాగని చెప్పాడు. అది ముత్యములను పందులెదుట వేయుట వంటిది, చూశారా అన్నాడు. అలాగే వదిలివేయి, అవి మీ మీద పడి కాళ్లతో త్రొక్కివేయును, వారు మిమ్మల్ని అపహాస్యము చేయును, మీరు వారిని వదిలివేయుడి, గుడ్డివారు గుడ్డివారిని నడిపించగలరా. కొంచెం కాలం క్రితం నేను ఒక మనిషి ఎదుటకు వెళ్లాను, లేక అతడే వచ్చాడు. ప్రతి చోట ప్రతిదానికి దైవిక స్వస్థతను గుర్చి అతను వాదిస్తూ ఉండేవాడు. అతడు వచ్చి అన్నాడు, నీ యొక్క దైవిక స్వస్థతను గుర్చి నేను నమ్మను అని అన్నాడు. నేను చెప్పాను, అయ్యో, నాదేని ఎల్లా ఏదీ చేయదు, ఎందుకంటే నాలో ఏదీ లేదు. నేను చెప్పాను, అయితే దేవుడు పరిపూర్ణుడు. అతడన్నాడు, అటువంటిది ఏదీ లేదు. నేను చెప్పాను, స్నేహితుడా, నీవు చెప్పడం ఆలస్యమైంది. అవును, నీవు దాని కొరకు చాలా కాలం వేచి ఉన్నావు. కొద్ది సంవత్సరాల క్రితము నీవు వాదించి ఉండవచ్చు, అయితే ఇప్పుడు ఇంకొక కాలం వచ్చుచున్నది. చూడు, సాక్ష్యమిచ్చుటకు లక్షల మంది ఉన్నారు. నేను చెప్పాను, నీవు అది చెప్పుట చాలా ఆలస్యం. అతడన్నాడు, సరే, నేనది నమ్మను, నీవేమి చేసినను నాకు అవసరం లేదు. నేనన్నాను, నిజంగా కాదు, నీవు నమ్మలేదు. చూశారా, అతడన్నాడు, నన్ను గుడ్డివానిగా చేయి అని అన్నాడు. నీవు నిజముగా పౌలు మాదిరిగా పరిశుద్ధాత్మను పొందితే నన్ను గుడ్డివానిగా చేయి. నేను చెప్పాను, నీవు అసలే గుడ్డివాడవైతే నేనది ఎలాగూ చేయగలను. నీ తండ్రి సత్యము కొరకు నిన్ను గుడ్డివానిగా చేశాడు, నీవెప్పుడూ గుడ్డివాడవు అని అన్నాను. మరియు అతడన్నాడు, నేను నమ్మను, నీవు ఏమి చేసినప్పటికీ, నీవెంత రుజువును కనపరిచినప్పటికీ, లేక అలాంటిది ఏదైనప్పటికీ నాకు లెక్కలేదు, నేనది నమ్మను అని అన్నాడు. నేను చెప్పాను, తప్పకుండా అది అవిశ్వాసులకు కాదు, అది కేవలము విశ్వాసులకు. అవునది, చూశారా చూశారా. అదేంటి చూడండి, వెంటనే ఎన్నిక లేదని మీరు తెలుసుకునవచ్చును. దానితో బుద్ధిహీనుడిగా ప్రవర్తించవద్దు. యేసు అదే విషయం చేశాడు. వారిని అలాగుండనీయుడి, గుడ్డివారు గుడ్డివారిని నడిపించినలా వారందరూ గుంటలో పడరా. అయితే ఆయన ఆ చిన్న వేశ్యకు వచ్చినప్పుడు అది అగ్నిని తాకినది. అదేంటి? అది అక్కడ ఏర్పరచుకున్న విత్తనం ఉన్నది. వెంటనే దానిని అది చూచింది. అవునా? అది పేతురు ఎద్దుకు వచ్చినప్పుడు అక్కడ ఏర్పరచుకున్న విత్తనం ఉన్నది. చూస్తున్నారా? వారది చూశారు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వారు వచ్చేదరు, వారు నా ఎద్దుకు వచ్చేదరు. గతించిన కాలం. ఓహో మాయ, నేనది ప్రేమిస్తున్నాను. అవునండి, గమనించు, అది విశ్వాసులు నమ్ముతారు, అవిశ్వాసులు దాన్ని నమ్మలేరు. కాబట్టి ఇప్పుడు సర్ప సంతానం మొదలగు వాటిని గుర్చి ఎవరైనా వాదించినట్లయితే వారికి వాటిని చూపించుటకు నీవు ప్రయత్నిస్తే వారది వినరు, వెళ్లిపోతారు. వారిని వదలవేయి. చూశారా, దేవుడు వాదించడు, అలాగే ఆయన బిడలు. గమనించు, దేవుని యొక్క 144,000 మంది యూదులు మృగమునకు, వాని సంఘశాఖలకు, లేక విగ్రహాలకు మరి దేనికి నమస్కరించరు. అప్పుడు వారి యొక్క దేశము ఒక నిబంధన కలిగి ఉన్నను, దానికి మొక్కరు. ఇస్రాయేల్ ఒక నిబంధన కలిగి ఉండను, అయితే అది చేయని 144,000 మంది ఇక్కడ ఉన్నారు, అది ఏర్పరచబడినవారు. ఇప్పుడు అన్యజనుల సంఘములోనూ అదే కార్యం ఉన్నది. ఒక ఏర్పరచబడిన గుంపు ఉన్నది. మీరు వారిని ఆ విధమైన కార్యంలోకి లాగలేరు, వారు దానిని నమ్మరు. లేదండి, ఒకసారి వెలుగు దానిని తాకితే అది అంత సరిపోతుంది. వారు చూశారు, అది జరుగుడు చూశారు, ఆ విధముగా అది బయలుపరచబడి మరియు రుజువుపరచబడటను చూశారు. వారు ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆ వాక్యము నెరవేరటను చూచుచున్నారు. మీరు వారిని బుద్ధిహీనులుగా చేయలేరు, ఎందుకనగా వారు అది నమ్మారు. అదంతే అంతే, వారు అది వివరించలేనప్పటికీ దానిని వారు పొందుకుని ఉన్నారని వారికి తెలుసు. కాబట్టి నేను వివరించలేనివి అనేకములు కలవు, అది నిజమని నాకు తెలుసు. మంచిది. ఈ సమయము 6వ ముద్రకును మరియు 7వ ముద్రకును మధ్యనున్న కాలమయ్యున్నది. మత్తయి 24వ అధ్యాయంలో 31వ వచనములో యేసు చెప్పినది మనం చూచుచున్నాము. చూస్తున్నారా, ఇక్కడ బూరలున్నవి, ఇద్దరు సాక్షులు. బూర ఊదునప్పుడు అది యూదుల కొరకు ఇద్దరు సాక్షుల ద్వారా వినిపించు కృపాకాలం యొక్క బూర ధ్వనియగును. ఒక బూర మ్రోగును మీరు గమనించండి, ఒక బూర మ్రోగును ఆయన చెప్పాడు, బూర ఊదుము అని. ఇక్కడ 31వ వచనం గమనించు, మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. ఒకరు కాదు, చూడు అక్కడ వారిరువురు. అదేంటి? దేవుడు మాట్లాడుటకు సంసిద్ధపడినప్పుడు అక్కడ ఒక బూర శబ్దముండును. అది ఎల్లప్పుడూ ఆయన యొక్క స్వరము. అది యుద్ధమునకు పిలుచుట. చూశారా, దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ యూదులు బూర శబ్దముతో వస్తారు. ఆఖరి దూత వర్తమానమును బూర ఊదుటను మీరు గమనించారా? మొదటి దూత వర్తమానంలో బూర ఊదబడుతుంది, రెండవ దూత యొక్క బూర ఊదబడుతుంది. ఆయన వాటిని బయటికి పంపినప్పుడు గమనించుడి, అయితే ముద్రలు ప్రకటించబడినప్పుడు ఒక గుంపు ప్రజలను బయటకు పిలుచుటకు అవన్నీ ఒక గొప్ప కార్యముగా ఉండెను. ఒక బూర ఊదబడెను, ఏడు ముద్రలు ఇప్పబడెను. గమనించుడి, ఆకాశం యొక్క నాలుగు దిశల నుండి ఆయన ఎన్నుకున్న యూదులను పోగు చేయును. మనము చూచినట్లు ఆయన ఆరు ముద్రలను గూర్చి చెప్పెను, ఏడవ ముద్రను కాదు. ఆయన ఇక్కడ ఏడవ ముద్రను గూర్చి ఎక్కడ ఏది చెప్పలేదు. చూడండి, వెంటనే 32వ వచనం, ఎన్నుకొనబడిన యూదులను వెలుపలికి పిలుచు కాలమును గూర్చి ఉపమాన రీతిగా చెప్తున్నది. ఇక్కడ ఇప్పుడు గమనించండి, చూశారా, మరియు ఆయన బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయుదురు. ఇప్పుడు ఆయన ప్రారంభించును. చూడు, ఇక్కడ ఆయన ఏడవ ముద్రను గురించి ఏమీ చెప్పలేదు. అవునా? ఆరో ముద్రను గురించి ఆయన మాట్లాడాడు. 1, 2, 3, 4, 5, 6. అయితే గమనించు, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకున్నది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులనియు జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది. వారు ఆయన్ను అడిగిన ఆఖరి ప్రశ్న, లోకం యొక్క అంతమునకు సూచన ఏది? ఈ యూదులను మీరు చూచినప్పుడు, ఈ ఇతర విషయాలన్నీ సంభవించడం మీరు చూచినప్పుడు ఏమీ జరుగుతుందో మీకు తెలుసా? ఇప్పుడు ఈ యూదులను మీరు చూచినప్పుడు, యూదులతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు గమనించు, ఆయన ఏ గుంపుతో మాట్లాడుచున్నాడు? అనిలుతోనా? యూదులతోనా? యూదులు. చూశారా, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నా నామనిమిత్తము మీరు సకల జనుల ద్వారా ద్వేషింపబడతారు మరియు అలాగూ చేయబడతారు. ఇప్పుడు ఆయన చెప్పాడు, చూడు ఈ యూదులు చిగురించుట ప్రారంభించినప్పుడు ఆ ఇశ్రాయేలులు తన యొక్క స్వదేశంలోనికి వెళ్ళుట ఆరంభించగానే ఆమె అక్కడ చేరిన వెంటనే సంఘము ఎత్తబెట్టుకు సిద్ధముగా ఉండును. పాత ప్రపంచము అంతమొకటకు ఇంకను 3.5 సంవత్సరములు మాత్రమే ఉన్నవి. మరియు ఆమె గంధర్వలోకి వెళ్లిపోవును, మరియు నూతన భూమి బియ్యంల పరిపాలనలోకి వచ్చును. చెప్పబడినది ద్వారమునకు దగ్గరనే అది ఉన్నదని ఆయన చెప్పాడు. ఇప్పుడు భూమి మీద 1,000 ఏండ్లు దేవునికి ఒక దినం మాత్రమే. 3.5 సంవత్సరము దేవునికి ఎంత? దేవుని యొక్క కాల పట్టికలో అనేక సెకండ్లు. ఆ కారణము చేత ఆయన అన్నాడు ద్వారము దగ్గరనే అని. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఈ జనులను నిర్మూలము చేయుటకు ఇవన్నీ జరుగు వరకు. నిర్మూలము చేయటనగా ఏంటి? ఎల్లప్పుడూ భూమి మీద నుండి యూదులను చంపుటకు వారు ప్రయత్నము చేశారు. అది చేయుటకు ఎవరికి సాధ్యము కాదు. అయితే గమనించు, పాలస్తీనాకు తిరిగి వచ్చు అదే యూదా సంతతియే ఈ సంగతులన్నీ జరుగుట చూడగలరు. మరియు గత 2 సంవత్సరములలో ఆమె పూర్తిగా ఒక దేశముగా ఏర్పడింది. స్వంత ద్రవ్యము మరి ఏదేది కావలేనో అన్నీ కలిగియున్నది. అక్కడే ఆమె ఉన్నది. స్నేహితుడా, ఇప్పుడు ఎక్కడున్నాము? ముద్రలు తదితరమైనవి ఇవ్వమైనవి. ఇప్పుడు ఇక్కడ వీటి మధ్యలో ఉన్నాము. అతడనే అది ఉన్నది. చూడండి, మనం ఎక్కడ కూర్చొని ఉన్నాము? మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. నాకు ఎటువంటి విద్య లేదు. నేనేది మాట్లాడుతున్నానో నేను ఎరుగుదును. అయితే నేనది మీకు అర్థమైనట్లు వివరించలేను. అయితే దేవుడు వాక్యములను తీసుకుని అది మిశ్రమితం చేసి వాటిని విడగొట్టి అదేమైంది మీకు తెలియచేయును. ఎందుకనగా మనము ద్వారం వద్దనే ఉన్నాము. మనము సమీపమందే ఉన్నాము. ఇప్పుడు గమనించు, చూడండి, నేరుగా ఇప్పుడే కలవరి కాలంలో ఈ యూదుల వైపునకు ఆయన తిరుగుచున్నాడు. ఏమి జరిగిపోతున్నదని ఆయన చెప్పుచున్నాడు. మనకు తెలుసు, మనకు తెలుసు ఆ గోత్రములు చెదరగొట్టబడినవి అని మనకు బాగుగా తెలియను. 25 సంవత్సరములుగా అవి చెదరగొట్టబడినవి. నాలుగు దిశలకు చెదరగొట్టబడదని వారు ప్రవచించారు. అది మీకు తెలుసా? అది మనకు తెలుసు. మనం వెనుకకు వెళ్లి దాన్ని తీసుకోనవసరం లేదు. కారణం, మీరు ఎక్కువగా అలసిపోక ముందు మీరు చూడవలసిన అతి ప్రాముఖ్యమైనది ఒకటి నా యుద్ధ ఉన్నది, మరియు నేను అలసిపోతాను. గమనించుడి, ప్రతి ఒక్క గోత్రము అనగా గోత్రముల పట్టిక లేక మీరు ఏమని పిలుస్తారు లేక భూగర్భ శాస్త్రము లేక గోత్రముల స్థానములు ఆ విధంగా లేవు. వారు ప్రతి చోట చెదరిపోయిన వారు. యూదులు యెరూషలేములో కూరుకొనుచున్నారు. వారి గోత్రములు వారికి తెలియదు. వారి గోత్రములు జెండాలు లేక ఏదో వారికి తెలియలేదు. వారికి తెలిసిందంతా వారు యూదులని. ప్రపంచమంతటా వారు ఆ విధంగా ప్రవచింపబడ్డారు. వారి గ్రంథాలు నాశనం చేయబడినవి. వారికి తెలియదు. నీవు అడుగు, ఏ గోత్రము నీవు అని. నాకు తెలియదు. ఏ గోత్రము? నాకు తెలియదు. ఒక బెన్యామీను నుండి, ఒకరు దీని నుండి, మరొకరు దాని నుండి, ఎక్కడి నుండి వచ్చారో వారికి తెలియదు. వారి పుస్తకాలు ధ్వంసం చేయబడ్డవి యుద్ధాల ద్వారా. 2500 సంవత్సరముల నుండి వారికి తెలిసిన ఒకటే ఒకటి, వారు యూదులని మాత్రమే. అంతే. కాబట్టి వారు వారి యొక్క స్వదేశములకు మరలి వచ్చి చేరారని వారికి తెలుసు. వారు గమనించుడి, వారి గోత్రములు వారికి తెలియనప్పటికీ అయితే దేవునికి తెలుసు. నేనది ప్రేమిస్తాను. మీకు తెలుసా, చివరికి ఆయన చెప్పాడు, మీ తల వెంట్రుకలని లెక్కించబడినవి. గమనించు, అతడు ఏమీ పోగొట్టుకున్నాడు. కడవరి దినమును నేనది లేపుతాను. వారు వారి యొక్క గోత్రముల గుర్తింపులను పోగొట్టుకున్నప్పటికీ, మరియు వారెవరైనది, అది ఇదైనా లేక అదైనా, వారు బెన్యామీను వారైనను లేక రూబేనులైనను లేక ఇస్సాకారు వారైనను లేక ఎవరైనను, అయితే ఎలాగైనా ఇక్కడ దేవుడు పిలుచుచున్నాడు. ఇప్పుడు ప్రకటన 7లో గమనించు. ఇక్కడ మనం చదువుతున్నాము, ప్రతి గోత్రములో 12,000 మంది అందరిలో ఏర్పరచబడినవారు. ప్రతి గోత్రములో 12,000 మంది వారిక్కడ క్రమంలో పెట్టబడ్డారు. ఓ, వారెవరు? వారు గోత్ర క్రమంలో ఉన్నారు. వారు తెలియకుండానప్పటికీ అయితే వారు ఉన్నారు. వారు గోత్ర క్రమంలో ఉన్నారు. గోత్ర క్రమంలో ఇట్లుంటారు, సాధారణంగా ఉన్న యూదుడు కాదు కాదు, అయితే ఎన్నుకోబడిన వారు 144,000 మంది గోత్ర క్రమంలో ఉంచబడతారు. ఓహో మాయ్, నేను దానిని మీకు ఏ విధంగా చూపింపగోరుచున్నానో, మనము దానిలోనికి పోవట్లేదు. అయితే సంఘము ఖచ్చితంగా ఆ విధముగా నుండుట ఉన్నది క్రమములో. ఇప్పుడు ఒక నిమిషం మీరు జాగ్రత్తగా గమనించి నాతో చదవాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఒకటి ఉన్నా బహుశా మీరది గమనించి ఉండకపోవచ్చు. గోత్రములను పిలుచున్నప్పుడు కొద్దిసేపటి క్రితము ప్రకటన 7 చదవమని నేను మీతో చెప్పాను. నాతో చదవండి, ఆ గోత్రములను గమనించండి. ప్రకటన 7లో దాను మరియు ఎఫ్రాయిము విడిచిపెట్టబడింది, వారితో లెక్కింపబడలేదు. అది మీరు గమనించారా? యోసేపు మరియు లేవి వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా పెట్టబడ్డారు. అది మీరు గమనించారా? దాను ఎఫ్రాయిములు అక్కడ లేరు. లేరండి. అయితే యోసేపు మరియు లేవి దాను మరియు ఎఫ్రాయిములు స్థానంలో పెట్టబడినవి. ఎందుకని? నిరంతరము జ్ఞాపకముంచుకున్న దేవుడు ఆయన వాక్య ప్రతి వాగ్దానమును జ్ఞప్తించుకును. ఓహో, దాని మీద నేను బోధింప ఆశిస్తాను. చూశారా, దేవుడు దానిని మరచిపోడు. ఆయన మోషేకు చెప్పినట్లుగా ఇశ్రాయేలీయులు అక్కడ 400 సంవత్సరములు ఉండవలసి ఉండెను. ఆ సమయం వరకు వెళ్లవలసి ఉండెను. ఆయన అబ్రహాముతో చెప్పాడు, మరియు అతని యొక్క సంతానము అన్య దేశంలో 400 సంవత్సరములు నివసించెదరు. అటు పిమ్మట ఆయన వారిని ఒక బలమగు హస్తంతో బయటకు తీసుకుని వచ్చును. అయితే ఆయన మోషేతో చెప్పాడు, నేను నా వాగ్దానమును జ్ఞాపకముంచుకున్నాను, నేను దానిని నెరవేర్చుటకు వచ్చాను. దేవుడు మరచిపోడు. ఆయన శాపములు ఆయన మరచిపోడు, అలాగే ఆయన ఆశీర్వాదములు ఆయన మరచిపోడు. అయితే ఆయన చేయు ప్రతి వాగ్దానముతో దానితో ఆయన నిలబడును. ఇవి ఇక్కడ ఎందుకు విడిచిపెట్టబడినవి మీరు గమనించినట్లయితే, ఇప్పుడు చదవండి. ఇప్పుడు మీరు నాతో చదవాలని కోరుతున్నాను. ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్ళుడి 20:29 లేక లేదా 29 ఈ గోత్రములు అక్కడ ఉండకుండా యునుటకు కారణం ఒకటి ఉన్నది. ప్రతిదానికి ఒక కారణం ఉంది. ద్వితీయోపదేశకాండము 29 తీద్దాము. ఇప్పుడు మనము గ్రహించులాగు ప్రభు ఎంతో మనకు సహాయం చేయును. మనమిప్పుడు ద్వితీయోపదేశకాండము 29:16 మొదలు పెడదాం. ఇప్పుడు వినండి, మోషే మాట్లాడుతున్నాడు. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనమెట్లు దాటి వచ్చితేమో మీరు ఎరుగుదురు. వారి హేయక్రియను కర్రతోను, రాతితోను, వెండితోను, బంగారంతోను చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి కదా. ఏదో ఒక చిన్నదాని, ఒక చిన్న సెయింట్ సిసిలియా విగ్రహమును అందరూ మోసుకుని వెళ్లితిరి. అలాంటి దానిని ఒకదానిని చూశారా? కాబట్టి వినండి, ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యుద్ధ నుండి తొలగు హృదయము గల పురుషుడే కాని, స్త్రీయే కాని, కుటుంబమే కాని, గోత్రమే కాని నేడు మీలో ఉండకున్నట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అతి మూలమైనది మీలో ఉండకున్నట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. అట్టి పనులు చేయువాడు ఈ శాపవాక్యములను వినినప్పుడు మధ్యము చేత దప్పి తీర్చుకున్న వల్లని నేను నా హృదయ కాఠినెమ్మను నడుచుచుండెనను, నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకును. చూడు, ప్రజలు అంటారు, ఓ అతను తనకు తాను ఆశీర్వదించుకొనుచున్నాడు. ఒక చిన్న సిలువను లేక మరి దేనినో చేసుకున్నట్టుకు మీరు ఎరుగుదురా? ఒకే విషయం చూసారా? మీరు చూడండి, అది విగ్రహారాధన లక్షణము. చూసారా? విగ్రహారాధన తన సొంత హృదయం నందు, తన సొంత ఆలోచన యందు, తన సొంత మనస్సు నందు అతడు తనకు తాను ఆశ్రయించుకును. తన దాహమునకు మధ్యము చేత దప్పిదించుకొనుచున్నాడు. కేవలము త్రాగుడు మాత్రమే, అది ఏ భేదము చేయదు. మీరు త్రాగినను పర్వాలేదు, కాని సంగమునకు వెళితే చాలు అంటారు. అయితే యెహోవా వాణిని క్షమింపనొల్లడు. అట్టివారు మీలో ఉనిని ఎడలా, నిత్యముగా యెహోవా కోపమును ఓర్మియు ఆ మనుషుని మీద పొగరాజును. దానిలో నుండి ఒక వాక్యమును తీసివేయవద్దు లేక దానికి చేర్చవద్దు. చూడండి, ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములనియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము కింద నుండకుండా తుడిచివేయును. అది అతను ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు. చూడండి, ఆకాశం క్రింద. మరియు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నింటిని బట్టి వానికి కీడు కలుగు చేటుకై యెహోవా ఇశ్రాయేల్ గోత్రములన్నింటి నుండి వాణ్ణి వేరుపరచును. కాబట్టి ఎవడైనను ఒక విగ్రహమును సేవించిన ఎడలా, లేక ఒక విగ్రహమును ఉంచుకుని ఎడలా, లేక తన సొంత మనస్సులో ఊహలో తనకు తాను ఆశ్రయించుకుని ఎడలా, మరియు విగ్రహములను ఆరాధించిన ఎడలా, దేవుడు చెప్పాడు, పురుషుడైనను, స్త్రీ అయినను, కుటుంబమైనను, లేక ఒక గోత్రమైనను అతని పేరు జనుల మధ్య నుండి పూర్తిగా తుడిచివేయబడును. ఇప్పుడు అది నిజమేనా? ఎంతటి నిజమది! సంవత్సర క్రితం విగ్రహారాధన సంఘమునకు అదే చేస్తున్నది, మరియు ఈ రోజు అదే చేస్తున్నది. మరియు నేను గమనించాను, అంత్యక్రీస్తు ఏ విధముగా ఒక విధమైన కదలికను చేయుటకు ప్రయత్నించుచున్నాడు. గమనించండి, దయ్యము ఏ విధముగా దేవుని యొక్క భక్తులను అనుసరించుచున్నాడు. ఎంతమందికి తెలుసు? ఏంటి పాపమనగా? ఏంటి మంచి విషయమును తారుమారు చేయుట, అబద్ధమనగా ఏంటి సత్యమును తప్పుగా చెప్పుట, వ్యభిచారమనగా ఏంటి చట్టబద్ధమైన కార్యమును తప్పుగా చేయుట. అవునా? ఇది చేయుటకు ప్రయత్నించడం ద్వారా పేరు తిరుపు పెట్టబడుతుంది. సంఘ కాలంలో మీరు గమనించారా? చనిపోయిన వారి స్వరూపములను ఆరాధించుట మరియు ఆవితమైన కార్యములను చేసిన అదే మృగము ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును కొట్టివేయుటకు ప్రయత్నించి తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మను బిరుదులను జనులకు ఇచ్చుటకు ప్రయత్నించను అదే కార్యము చేయటం ద్వారా దాని వెనుకనున్న శాపము దాని కొరకై ఉన్నది. ఒక దుష్టుడైన వేషధారీయు ఇశ్రాయేలు రాజైన యెరోబాము పాలనలో దాను ఎఫ్రాయిములు దానిని చేశారు. ఇప్పుడు గమనించుడి, మొదటి రాజులు 12వ అధ్యాయంలో నాకు తెలుసు. ఇది నాకు మనము ఆధారపడు దానికి ఇది 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 ఒక పునాది వేస్తుంది. మొదటి రాజులు 12వ అధ్యాయము 25 నుండి 30 వచనములకు నేను వెళ్లవలసింది. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు శకెమును పట్టణమును కట్టించి అతడి కాపురముండి అతడి నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. మరిప్పుడు యెరోబాము తన హృదయంలో చెప్పుకునెను. అతని హృదయంలో నున్న ఆలోచనను గమనించుడి, ఇప్పుడు మరలా రాజ్యము దావీదు సంతతి వారిదగును, ప్రజలు వెళ్లిపోదురేమో అని అతడు భయపడిపోతున్నాడు. చూశారా, ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులర్పించుటకు ఎక్కిపోవచ్చుని నేనెలా, ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామును వద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగ్గరని యెరోబాము తన హృదయమందు కలంచి ఆలోచించేసి 2 బంగారుపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేములకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు ఆ రెంటిలో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపములకు కారణమాయెను. చూడండి, బేతేలునందు ఎఫ్రాయిము మరియు దానులో వారు విగ్రహాలు పెట్టారు మరియు దీనిని ఆరాధించుటకు వీరు వెళ్లారు. మరియు ఇక్కడ మనమున్నాము, 1000 పాలన యుద్ధకు ఇంచుమించు వచ్చున్నాము మరియు దేవుడు ఇంకా ఆ పాపమును జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. చివరికి అక్కడ వారు లెక్కింపలేదు. హే మహిమ, ప్రతి ఒక్క మంచి వాగ్దానమును ఆయన ఏ విధముగా గుర్తుంచుకును, అలాగే ప్రతి చెడు కార్యమును కూడా ఆయన గుర్తుంచుకును. స్నేహితుడా, ఆ కాదం చేత నేను నమ్ముతున్నాను. అది ఎంతగా వింతగా అగుపించినప్పటికీ నేను ఎల్లప్పుడూ వాక్యపక్షంగా నిలబడుటకు ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇలాగూ జరుగునని అప్పుడు వారు అక్కడ అనుకోలేదు. అక్కడ వారు దాని గురించి అప్పుడు అనుకోలేదు. వారు అనుకున్నారు, సరే దాని ద్వారా వారు దాన్ని పొందుకున్నారు. సరే అయితే ఇక్కడ వారు 1000 పరిపాలన ప్రారంభించుచుండగా ఇక్కడ ఉన్నారు. వారి పేర్లు, దాని నుండి వారి పేర్లు మరియు వారి గోత్రములు కొట్టివేయబడి ఉన్నవి. దేవుడు శపించిన విగ్రహాలను వారు సేవించారు. ఆయన నికోలాయితులను మరియు ఎజబెల్ను ద్వేషించుచున్నాడని ఆయన చెప్పలేదా? దానికి దూరంగా ఉండమని ఆయన ఎజబెల్ యొక్క కుమార్తెలను మరణముతో చంపును అనగా ఆయన యొక్క సన్నిధి నుండి నిత్య ఎడబాటు చేయుట ఆయన ఆ విధముగా చెప్పలేదా? దాని మీద ఎంతమాత్రము నమ్మకించబద్దు, దానికి దూరముగా ఉండుడి. కాబట్టి దేవుడు గుర్తుంచుకును. గమనించుడి, అయితే అది తుడిచివేయబడినట్లు మీరక్కడ గమనించారా? ఎందుకని, పరలోకము క్రింద వారికి ఇచ్చి అర్పణ చెల్లింపబడలేనందువలన ఆ కార్యములు చూచినట్లుగా పరిశుద్ధాత్మ వారికి అనుమతి ఇయ్యలేదు. అయితే ఎలాగైనా అతడు తన స్వార్థపూరిత మనస్సుతో చేశాడు. అయితే ఎహెజ్కేలు తన యొక్క దర్శనంలో 1000 పాలనలో మరలా అతడు సంపూర్ణ క్రమములో వాటిని చూస్తున్నాడు. ఎహెజ్కేలులో మీరు చదవాలనుకుంటే అలా గుర్తుపెట్టుకుని మీరది చదవగలరు. ఎహెజ్కేలు 48:1-7 వరకు, ఇంకా 23-29 కూడా. ఎహెజ్కేలు చూశాడు, ప్రతి గోత్రము క్రమములో ఉండుట చూశాడు. సరే, మరియు ఇంకా ప్రకటన 14లో యోహాను మరలా వారిని గోత్ర క్రమములో చూస్తున్నాడు. అవును, ప్రతి గోత్రము తన స్థానము. ఏం జరిగింది? ఆయన చెప్పాడు, మీకు జ్ఞప్తుందా? ఆకాశం కింద అతని యొక్క పేరు గోత్రము నుండి కొట్టివేయబడ్డని, ఆకాశం కింద అతడు ఉన్నంత కాలము ఇక ఉండదు. ఈ 144,000 మంది ఇంకను ఈ గోత్రములో ఉంటారు. అవును, అయితే చూడండి, వారు గుడ్డివారిగా ఉంటున్నారు. వారు ఇంకా కోడెల యొక్కయు మేకల యొక్కయు అర్పణల కింద ఉన్నారు. చూశారా, ఇప్పుడు గమనించండి, ఆకాశం కింద ఆయన వాటిని తుడిచివేశారు. అయితే అన్ని జనులకు పరిశుద్ధాత్మ దినాలలో దానికి విరోధముగా చేస్తే జీవగంధం నుండి నీ పేరు సంపూర్ణముగా తీసివేయబడును, మరియు ఈ లోకములో గాని రాబో లోకములో గాని క్షమాపణ ఉండదు. అవునది నిజం. అవునా? కనుక అక్కడే మనము నిలబడి ఉన్నాము. ఇశ్రాయేలుకు మేకలు గొర్రెలు క్రింద వారికి ఒక స్థానం ఉన్నది. ఇక్కడ వారు భూమిపై ఉన్నంత వరకు వారి గోత్రములు వదిలిపెట్టబడినవి. వారు కలపబడలేదు. ఇప్పుడు అంతా అక్కడ ఆయన వారిని పిలిచినప్పుడు 144,000 మందిని వారు వదిలిపెట్టబడ్డారు. అవును, చివరకు వారక్కడ లెక్కింపబడలేదు. తాను ఎఫ్రాయిముల స్థానంలో యోసేపు లేవి పెట్టబడ్డాడు. ఇప్పుడు మీరది చూడవచ్చును. అక్కడే మీరు మీ ముందున్నది చూశారా? ఇక్కడ, అక్కడ వెనకాల దేవుని వాగ్దానమున్నది. అక్కడ వెనుక దానికి ముందు వందల సంవత్సరాలు ముందు వాగ్దానం చేశాడు. ఇప్పుడేమి జరిగినది? భయంకరమైన శ్రమల కాలంలో వారు శుద్ధీకరించబడ్డారు. ఆ యొక్క కన్యను దేవుడు శుద్ధీకరించగోరితే ఆమె యొక్క మంచి స్త్రీ అయితే ఆమె యొక్క దివిటీలో నూనె ఉంచుకుంటూ విఫలమైనది. మరియు అక్కడ హింస ద్వారా ఆమెను ఆయన శుద్ధీకరించును. ఆయన ఆ గోత్రములను అదే కారణము కొరకు అక్కడ ఉంచి మరియు శ్రమల కాలంలో వారిని శుద్ధీకరించును. ఎందుకనగా అది శుద్ధీకరణ, అది తీర్పు. అయితే మీరు చూడండి, ఇటు చూడండి, ఇశ్రాయేలు శుద్ధీకరించబడిన తర్వాత 144,000 మంది వచ్చుచున్నారు. మరి ఇక్కడ కూడా నిద్రించు కన్యకులు శుద్ధీకరించబడి వచ్చుచున్నారు మరియు తెల్లని వస్త్రమును ధరించున్నారు. చూసారా ఎంత సంపూర్ణము, ఎంత రమ్యమో. శ్రమల కాలంలో ఉన్న యాకోబు మాదిరిగా. అవునా, యాకోబు శ్రమల కాలంలో అతడు తప్పు చేశాడు. అయితే శుద్ధీకరణ కాలంలోకి అతడు వెళ్లాడు. ఎందుకనగా అతని అన్న ఎడల ఏషావు ఎడల తప్పు చేశాడు. చూసారా, అతని జ్యేష్ఠత్వపు హక్కును పొందుకుంటూ అతడు మోసం చేశాడు. యాకోబు నుండి ఇశ్రాయేలుగా అతని పేరును మార్చుకొనక మునుపు శుద్ధీకరణలోకి వెళ్లాడు. అది దేవుని యొక్క క్రమమునకు మాదిరిగా ఉంది. ఈ దినమునకు సాదృశ్యం. ఇప్పుడు మనము 8వ వచనముకు త్రిప్పుదాం. లేఖన అర్థం 8వ అధ్యాయము 1వ వచనము, ప్రకటన 8:1. మీరు అలసిపోయారని నాకు తెలుసు, అయితే ఇప్పుడు కొద్ది నిమిషాలు వినటానికి ప్రయత్నించండి. మరియు ఆకాశమందున్న దేవుడు మనకు సహాయము చేయును, అది నా ప్రార్థన. అన్ని కార్యములకు కాలమునకు ఈ 7వ ముద్ర ముగింపయున్నదని మనము గుర్తుంచుకునవలసినది. అది వాస్తవం. 7 ముద్రల గ్రంథములో వ్రాయబడిన, ముద్రించబడిన, భూమికి పునాది వేయబడిన విమోచన ప్రణాళిక ప్రతి చిన్నది ముగింపబడును. అది అంతము. సతమతమవుతున్న ప్రపంచానికి అంతము, సతమతమవుతున్న సృష్టికి అది అంతము, ప్రతిదానికి అది అంతము. అందులో అది బూరలకు అంతము, అది పాత్రలకు అంతము, అది భూమికి అంతము, అది చివరకు అది కాలానికి అంతము. కాలము మిగింపవుతుంది. బైబుల్ అలాగని చెప్తుంది. మత్తయి 7వ అధ్యాయం, నా అర్థం ప్రకటన 7:10-1 కాలము ముగింపు అవుతుంది. దూత చెప్పాడు ఇక సమయముండదు, కాని అదెప్పుడు? ఈ గొప్ప కార్యము జరిగినప్పుడు. ఈ సమయములో సమస్తము 7వ ముద్ర యొక్క ముగింపులో సమాప్తమగును. గమనించుడి, ఇది సంఘమునకు ముగింపు, ఇది 7వ ముద్ర యొక్క ముగింపు, ఇది బూరల యొక్క ముగింపు, ఇది పాత్రల యొక్క ముగింపు, చివరకు 1000 ఏళ్ల పాలన యొక్క ఆరంభము. అది 7వ ముద్రలో ఉన్నది. ఇది ఆకాశంలోకి రాకెట్ ను పేల్చినట్లుండును. మరియు ఆ రాకెట్ ఇక్కడ పేలును, అది పైకి పోయి మరలా పేలును, అది 5 నక్షత్రములను బయటికి వదలును. ఆ నక్షత్రములలో 1 పేలి అందులో నుండి 5 నక్షత్రములను బయటికి వదలును. అటు తర్వాత నక్షత్రములలో 1 పేలి అందులో నుండి 5 నక్షత్రములు వచ్చును. చూడండి, అది కనబడకుండా పోవును. అది 7వ ముద్ర అంటే అది లోకము యొక్క కాలములకు అంతము కలుగు చేస్తుంది. దీని యొక్క కాలములకు అంతము ఇది, దాని యొక్క కాలములకు అంతము ఇది, దీని యొక్క కాలములకు అంతము ఇది. కాలమును అది అంతము చేస్తుంది. ఆ యొక్క 7వ ముద్రతో సమస్తమును ముగియును. ఇప్పుడు ఆయన ఏ విధముగా అది చేయును, అదే మనకు తెలియదు. అవునా, మనకు తెలియదు. ఈ అన్ని విషయాలకు ఇది సమాప్తమయ్యున్నది మరియు 1000 ఏళ్ల పరిపాలన యొక్క ప్రారంభమయ్యున్నది. గమనించుడి, ఈ ముద్ర విప్పబడుట ఎంతో గొప్ప విషయం. ఎంతవరకనగా దాని వల్ల పరలోకమే నిశ్శబ్దమైంది. ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఇప్పుడు అది గంభీరమైన విషయము కాదా? ఏంటది? అది పరలోకమును నిశ్శబ్దపరచెను. ఒక అరగంట సేపు ఏ ఒక్కటి కదలలేదు. ఇప్పుడు మీరు సరదాగా ఉన్నట్లయితే అర్ధగంట గడుపుటకు ఎంతసేపుగానో ఉండదు. అయితే మరణము జీవముల మధ్య అది వేలాడుచున్నప్పుడు అది వెయ్యిండ్ల పాలన వలె ఉండును. అదెంతో గొప్పది. అది యేసు చెప్పలేదు, మిగతా వారు ఎవ్వరు కూడా. యోహాను వ్రాయలేదు కూడా. లేదు, ఇక్కడ అతడు వ్రాయటకు ఆటంకపరచబడ్డాడు. చూశారా, అక్కడ అది అతడు వ్రాయలేదు. అయితే నిశ్శబ్దం దేవుని ఎదుట నిలువబడి అక్కడ వారు వీణలతో వాయించుచున్న 24 పెద్దలు వారి వీణలు వాయించుటకు నిలిపివేసిరి. పరలోకమందు దూతలు పాడుట నిలిపివేసిరి. ఆలోచించి, పరిశుద్ధ కెరూబులు సెరుపులు యెషయా వాటిని ఆలయంలో చూశాడు. 6 లేక 3 రెక్కలు కలిగి ఉన్నారు. 3 తన ముఖం పైన మరియు 2 తమ పాదముల పైన మరియు ఎగురుచున్నారు. అక్కడ దేవుని ఎదుట రాత్రి పగళ్లు సర్వశక్తిగల ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు 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 అని పాడుచున్నారు. మరియు వారు లోపలికి వచ్చినప్పుడు లేక ఆలయంలోనికి వచ్చినప్పుడు వారి సన్నిధిలో దేవాలయపు స్తంభములు కదిలినవి. మరియు ఈ పరిశుద్ధ శరూపులు నిశ్శబ్దంగా ఉన్నారు. దూతలు పాటను నిలిపివేశారు. దేవుని సన్నిధిలో పరిశుద్ధుడు 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 అని పాడుచూ ఎగురుచున్నారు. వారు ఊరక ఉన్నారు. దూతలు పాడుట్లేదు. స్తుతులు నిలిచిపోయినవి. లేదు, బలిపీఠపు పరిచర్య లేదు, లేదు, ఏమీ లేదు. అక్కడ నిశ్శబ్దం, నిశ్శబ్దం. పరలోకములో ఒక అర్ధగంట సేపు సంపూర్తిగా నిశ్శబ్దం. విమోచన గ్రంథంలోనున్న ఈ 7 ముద్ర మర్మము తెరవబడినప్పుడు ఈ అరగంట పరలోక సైన్యమంతా నిశ్శబ్దముగా ఉండెను. దాని గురించి ఆలోచించు. అయితే అది విప్పబడింది. గొర్రెపిల్ల దానిని విప్పినది. ఏంటో మీకు తెలుసా? వారు దాని గురించి భయపడ్డారు నేను అనుకుంటున్నాను. వారికి తెలియదు, అక్కడే అది ఉన్నది. వారు అడిగారు, ఎందుకని? ఏంటది? ఇప్పుడు మనలో ఎవరికి తెలియదు. అయితే నేను మీతో చెప్పబోతున్నాను నా యొక్క దాని గురించి నా ప్రత్యక్షతలో. మరియు ఇప్పుడు నేనొక మూఢభక్తి గలవాడను కాదు. నేను అలాగైతే దాని గురించి నేను అవివేకినై ఉండేదను. చూడండి, నేను నాకు తెలియని వాటిని నాకు తెలుసు అనుకుని ఊహించుకుని చెప్పుటకు ప్రయత్నించను, అలాగూ చేయను. నేను కొన్ని విషయాలు చెప్పాను, కొందరికి అవి వింతగా అగుపించవచ్చు. అయితే దాని వెనుక దేవుడు వచ్చి దానిని రుజువు చేసి అది సత్యమని చెప్తే అప్పుడది దేవుని వాక్యము. చూశారా, అది వింతగా ఆ విధంగా అగుపించవచ్చు. చూశారా, మరియు ఇప్పుడు ఈ రాత్రి నేను వేదిక యుద్ధ నిలబడి ఉండుట ఎంత నిశ్చయమో అంత నిశ్చయంగా బయలుపరచబడిన ప్రత్యక్షత నా యొద్ద ఉన్నది. అది 3 విధములుగా ఉన్నది. దేవుని సహాయం వలన అందులోనిది మీకు చెప్తాను. మరియు తర్వాత దాని యొద్దకు మొదట వెళ్దాము. అది ఏమిటని నేను మీకు చెప్పగోరు. ఆ బయలుపాటు ఇక్కడ ఉన్నది. ఏమి జరిగినై ఉన్నది? అతను వినిన ఆ 7 ఉరుములు వ్రాయటకు నిషేధించబడ్డాడు. అది మర్మము. ఆ 7 ఉరుములు ఒకదాని వెనుక ఒకటి ఉరుముట వలన ఆ మర్మము ఏమిటి అనేది ఆ 7 ఉరుముల వెనుక ఉన్నది. ఇప్పుడు ఎందుకని మనమది రుజువు చేద్దాం? ఎందుకని? ఎవరు అందును గూర్చి ఎరుగునటువంటి రహస్యం అది. అందును గూర్చి వ్రాయటకు యోహాను చెప్పబడ్డాడు. చివరికి ఒక సూచన అయినా వ్రాయవద్దని చెప్పబడ్డాడు. ఎందుకని? ఈ కారణము చేత అక్కడ పరలోకములో ఏ కార్య నిర్వహణ లేదు. ఒకవేళ అది రహస్యము తెలియపరచును. ఇప్పుడు గ్రహించారా? అది బహు గొప్ప విషయమైతే అది చేర్చుకొనబడవలను. ఎందుకనగా అది జరగవలసి ఉన్నది. అయితే 7 ఇప్పుడు గమనించు. ఆ 7 దూతలు వారి బూరలు ధ్వనించుటకు వచ్చినప్పుడు అక్కడ ఒక ఉరుము ఉండెను. ఇస్రాయేలీలో కూడినప్పుడు అక్కడ ఒక బూర మ్రోగెను. ఇక ఆలస్యముండదు కాని ఆఖరి బూర ఒక ఉరుము. అయితే ఇక్కడ వరుసలో 7 ఉరుములు ఉన్నవి. 1, 2, 3, 4, 5, 6, 7 అది సంపూర్ణ సంఖ్య. 7 ఉరుములు వరుసలో శబ్దం చేసెను. 1, 2, 3, 4, 5, 6, 7 వరుసగా. తర్వాత ఆకాశములు దానిని వ్రాయలేకపోయాను. అందును గూర్చి ఆకాశములకు తెలియదు, ఏది తెలియదు, ఎందుకంటే అక్కడ ఏదియూ బయలుపరచబడలేదు. అది విరామ సమయం. అదెంతో గంభీరం. ఎంతవరకనగా దూతలకు మరుగు చేయబడినది. ఇప్పుడు ఎందుకు సాతాను దానిని తెలుసుకుని ఎల్లా అది గొప్ప ఉపద్రమను కలుగుచేయును. అతనికి తెలియనిది ఒకటి ఉన్నది. అతడు తాను అనుకున్నది అనువదింపగలడు మరియు ఏ విధమైన వరమునైనా అనుసరింపగలడు. మీకు తెలిసి ఉన్నారని నమ్ముతున్నాను. అయితే ఇది అతనికి తెలియదు. అది చివరకు వాక్యంలో వ్రాయబడలేదు. అది సంపూర్తిగా రహస్యం. దేవదూతలు అంతైను మౌనంగా ఉన్నారు. వారు ఒక కదలిక చేసినట్టయితే ఆ కార్యము దేనైను బయలుపరచును. కాబట్టి వారు నిశ్శబ్దంగా ఉన్నారు. వాయిద్యాలు నిలిపివేశారు. ప్రతిదీ నిలిపివేయబడింది. 7 దేవుని యొక్క పరిపూర్ణ సంఖ్య. 7 క్రమములో ఉన్నది. 7 ఉరుములు ఒకేసారిగా కలిసి ఉరిమెను. అవి దేనినో ఉచ్చరించినట్లుగా ఉన్నవి. గమనించుడి, ఆ సమయములో యోహాను అది వ్రాయ మొదలుపెట్టెను. ఆయన చెప్పాడు అది వ్రాయవద్దు అని. దాని గురించి యేసు ఎన్నడూ చెప్పలేదు. యోహానది వ్రాయలేదు. దేవదూతలకు దాన్ని గూర్చి ఏమీ తెలియదు. ఏందది యేసు చెప్పాడు పరలోకమందున దూతలకు కూడా అది ఏమీ తెలియదు అని. చూశారా చూశారా, అది ఆయనకు ఆయనకే తెలియను. దేవునికి మాత్రమే అది తెలియను. అయితే ఆయన మనకు చెప్పాడు మనము ఈ సూచనలు చూచుట చూచినప్పుడు. ఇప్పుడు మీరు ఎక్కడికో వెళుచున్నారా? మంచిది, గమనించుడి. మనము ఈ సూచనలు జరగనారంభించుట చూచినప్పుడు, అవునా, సాతానుడు దాన్ని తెలుసుకున్నట్లయితే ఏదైనా ఒకటి జరగవలని మీరు కోరితే, ఇప్పుడు ఇందుకొరకు నా మాట మీరు తీసుకునవలను. నేను దేనినైనా చేయాలని ప్రణాళిక చేసినచో దాని గురించి ఎవరికి చెప్పను. ఆ వ్యక్తి అది చెప్పునని కాదు, అయితే సాతానుడు అది వింటాడు. చూశారా, నా హృదయంలో ఉన్నదానిని దేవుడు పరిశుద్ధాత్మతో మరుగుపరిచి ఉన్నందున అంతవరకు అతడు దాన్ని తెలుసుకోలేడు. కాబట్టి అది నాకు దేవునికి సంబంధించినది. చూశారా, నీవు అది మాట్లాడే వరకు దాన్ని గురించి అతనికేమీ తెలియదు. తరువాత అతడు అది వింటాడు. మరియు నేను ప్రయత్నించాను. నేను ఫలానా ఫలానా కార్యము చేస్తానని నేను జనులకు చెప్పాను. మరియు దాన్ని చెడగొట్టుటకు దయ్యము చేయు అన్ని ప్రయత్నాలను మీరు గమనించుడి. నన్ను కొట్టుటకు అతడు అది చేయును. అయితే దేవుని యొద్ద నుండి నేను ప్రత్యక్షత పొందుకున్న ఎడలా మరియు దాని గురించి ఏమీ చెప్పకుండా ఎడలా, అప్పుడు అది వేరే విషయం. నెప్పించుకో, సాతాను అనుకరణ చేయుటకు ప్రయత్నించును. సంఘము చేయునుదంతా అతడు అనుకరణ చేయుటకు ప్రయత్నము చేయును. అతడు ప్రయత్నించాడు. అంత్యక్రీస్తు ద్వారా అది గమనించాడు. అయితే అదొకటి మాత్రము అతనికి అనుకరణ చేయలేడు. దీనిలో ఎలాంటి అవకతవకలు లేవు. చూడండి, ఎందుకంటే అది అతనికి తెలియదు. అది తెలుసుకున్నటకు వేరే మార్గము లేదు. అది మూడవ లాగుడు. దాన్ని గూర్చి అతనికేమీ తెలియదు. చూశారా, దాన్ని అతడు అర్థము చేసుకోలేడు. అయితే దాని వెనుక ఒక రహస్యమున్నది. బహోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. నా శేష జీవితంలో నేను దానిని చూచినప్పుడు దాని గురించి అదే విధంగా నేను ఆలోచించలేదు. ఏదో నాకు తెలియదు. అక్కడ ఉన్న తదుపరి మెట్టును నేను ఎదుగుతును. అయితే ఏదో నాకు తెలియదు. ఏ విధంగా అనువదించాలో దానిని ఇంకా అధిక సమయము లేదు. అది జరిగినప్పుడు నేనెక్కడ వ్రాసుకున్నాను. మీరిక్కడ చూస్తే నిలువు. ఇక్కడ నుండి ఇంతకంటే ముందుకు వెళ్లొద్దు. నేను మూఢుడిగా ఉండవాలని ఆశించట్లేదు. నేను సత్యము చెప్పుచున్నాను. అయితే ఆ చిన్న పాదరక్షణను గుర్చి మీ యొద్ద వివరించి చెప్పినది మీకు జ్ఞప్తుందా? ఏ విధముగా ఆత్మ ఫలానా ఫలానా దానికి ప్రక్కగా ఉన్నది మరియు ఆంతర్య మనస్సాక్షి మరియు అదంతా వివరించడానికి నేను ప్రయత్నించాను. దాని తర్వాత పెద్ద అనుకరణ చేయు వారిని తయారు చేసినది. ఏ విధంగా ప్రజల యొక్క చేతులను వారి చేతుల్లోకి తీసుకుని వణుకుట చేయినది. ప్రతి ఒక్కరూ వారి చేతుల్లో వణుకుటై ఉన్నది. అయితే మీరు జ్ఞప్తించుకోండి, ఆయన నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళినప్పుడు చెప్పాడు, ఇది ఆ మూడవ లాగుడు, అది ఎవరికి తెలియదు. అది మీకు జ్ఞప్తుందా? దర్శనాలు విఫలము కావు, అవి సంపూర్ణంగా సత్యము. ఇప్పుడు గమనించు, దూతల సమూహమును గూర్చిన దర్శనం మీకు జ్ఞప్తుందా? చార్లీ, నేను నీవు ఇక్కడ ఉన్నావు, ఏదో జరుగుతున్నది. నేను మీకు చెప్పాను ఈ వారం మీరు, అది మీ చుట్టూ ఉన్నది. అయితే మీరు అది గమనించారని ఆశ్చర్యపడుతున్నాను. నేను ఆరిజోనాకు వెళ్ళినప్పుడు, ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు దూతల సమూహం యొక్క దర్శనము జ్ఞాపకముందా? మీకు జ్ఞప్తుందా? అయ్యలారా, ఇది ఏ సమయము? అది మీకు జ్ఞప్తుందా? గమనించుడి, అక్కడ ఒక భయంకర ఉరుము ఉరిమెను, మరియు ఆ ఏడుగురు దూతలు కాన్పించిరి. అవునా? ఒక్క ఉరుముట ఏడుగురు దూతలు అగుపించుట, మరియు ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలో మొదటిదాన్ని విప్పినప్పుడు నేను చూడగా, ఆ నాలుగు జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. గమనించుడి, ఒక్క ఉరుము, ముద్రించబడిన ఏడు వర్తమానములు ఈ యుగం యొక్క ఆఖరి దినం వరకు బయలుపరచబడవు. నా భావం ఏదో గ్రహించారా? ఇప్పుడు ఈ వారంలోని మర్మముగా ఉన్న భాగమును మీరు గమనించారా? అది అదే అయ్యున్నది. అది మానవ మాత్రులు కాదు, నరుడు కాదు, అది ప్రభు యొక్క దూతలు. గమనించు, ఒక వారము క్రితము, కొద్దిగా వారము క్రితము, మెక్సికోకు సమీపమున నేను ఆ కొండలపైన ఉన్నప్పుడు అక్కడున్న ముగ్గురు సాక్షులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇక్కడ వారిలో ఇద్దరు సహోదరులు కూర్చుని ఉన్నారు. నా కాలు ట్రౌజర్కు అంటుకున్న పల్లీలు కాయ వంటి దానిని లాగుతుండగా ఒక ప్రేలుడు సంభవించినట్లయింది. కొండలంతా కుదిపి వేసినది. ఇప్పుడది సరే, నా సహోదరులకు చెప్పలేదు. అయితే ఒక వ్యత్యాసాన్ని వారు గమనించారు, మరియు ఆయన నాతో చెప్పాడు, ఇప్పుడు సిద్ధంగా ఉండు, తూర్పునకు వెళ్ళు. దర్శనం యొక్క అనువాదం ఇది. చూశారా? మీరు తెలుసుకుంటూ సహోదరుడు సాత్మన్ వేటాడుకు వెళ్ళిని కాని ఫలించలేదు. అతనికై మేము వేటాడగోరాము, మరియు అతడు చెప్పాడు, ఇప్పుడు ఈ రాత్రి మీకు ఒక సూచనగా అతడు దానిని వేటాడలేదు. ఈ దూతల యొక్క దర్శనం నిమిత్తము ఈ సమయమున మిమ్మల్ని పవిత్రముగా సమర్పించుకోవలను, మరియు నాకు నేను సంసిద్ధ స్థితిలో ఉన్నాను. మీకు జ్ఞప్తుందా? మరియు నేను పశ్చిమమున ఉన్నాను, దూతలు తూర్పు నుండి వస్తున్నారు, మరియు వారు వచ్చుచుండగా నేను వారితో పైకెత్తబడ్డాను. తూర్పుగా వచ్చుచుండేను, మరియు ఇక్కడున్న సహోదరుడు ఫ్రెడ్ మరియు సహోదరుడు నార్మన్ సాక్షులు. మేము క్రిందకు వెళ్తుండగా నేను అతన్ని అక్కడే ఉంచి అతని వేటను కొనసాగించవాలని కోరాను. అవునా సహోదరు సాత్మన్? ఆ, అక్కడ నిలబడ్డాడు. నేను ఒప్పించడానికి ప్రయత్నం చేశాను. ఆయన చెప్పాడు, ఆయన అది చేయడు, నేనేమీ చేయను, వెళ్లిపోయాడు. ఆ దినమున గుడారం ప్రక్కన కూర్చుని ఉన్న ఒకటి, సహోదర సాత్మన్ నీకు జ్ఞాపకమున్నదా? మరియు నేను ఏదో ఒకటి నాకు చెప్పినప్పుడు సహోదరుడు నార్మన్ ను నిన్ను అక్కడ పెట్టి, సహోదరు నార్మన్ ఎక్కడా? వెనుక ఉన్నాడు. జరిగిన దాన్ని వారు చెప్పవద్దని ప్రమాణం చేయించాను. అవునా? నేను వెనుకకు తిరిగి ఆ విధముగా గుడారం నుండి వెళ్లిపోయాను. ఎందుకనగా ఇది అదే, ఖచ్చితంగా అది అదే, మరియు జనులు అది అర్థం చేసుకున్నట్లుగా అది జరుగు వరకు నేనది చెప్పకూడదు. మరియు ఆ ఒక్క దూతను మీరు గమనించారా? నేనది చెప్పాను, అక్కడ ఒక వింతైన దూత, మిగతా వారికంటే అతను నాకు ప్రత్యేకంగా ఉండెను. అది మీకు జ్ఞప్తుందా? వారు సముదాయములో ఉన్నారు, ముగ్గురు ఒకవైపు మరియు ఒకరు పైన, మరియు ఇక్కడ నా ప్రక్కననున్న ఎడమ ప్రక్క నుండి కుడి ప్రక్కగా లెక్కించినప్పుడు ఏడవ దూతగా ఉండును. అతడు ప్రకాశంగా ఉండి తక్కిన వారికంటే ప్రత్యేకంగా ఉండును. మీకు జ్ఞాపకముందా? నేను చెప్పాను, అతడు తన ఛాతిని ఆ విధముగా చాచి మరియు తూర్పు ప్రక్కగా ఎగురుచుండెను. నేను చెప్పాను, అది నన్ను పైకి తీసుకుని పోయెను, నన్ను పైకెత్తెను అని. అది మీకు జ్ఞాపకముందా? ఇదిగో ఇక్కడ ఉన్నది, నేను నా జీవితకాలమంతా ఆశ్చర్యపడుచుండిన ఆ కార్యము ఏడో ముద్రతో ఉన్నది. ఆమేన్. ఆ మిగిలిన ముద్రలు కూడా నాకు ఎంతో విలువైనవి. ఒకవేళ అయితే దీని యొక్క అర్థమేంటో మీకు తెలియదు. జీవితంలో ఒకేసారి నేను ప్రార్థించాను, నేను దేవునికి మొర్రపెట్టాను. నేను ఆ ఫీనిక్స్ కూటం తర్వాత నాతోనున్న ఎవరికైనా తెలుసు, నేను కొండలపైన పండుకున్నాను. ఒక ఉదయం వేళ నేను లేచి ఆ గంభీరమైన కరుకుగా ఉన్న ఎత్తుగానున్న సెబినో క్యానియన్ పర్వతంపైకి వెళ్లాను. నేను అక్కడకు వెళ్లాను మరియు అక్కడ చిన్న కాలిబాట ఉండేను. నీవు అక్కడ చేరిన తర్వాత లెమన్ కొండ అను దానికి ఎక్కి వెళ్లాలి. అది 30 మైళ్ళ నడక. అక్కడ 30 అడుగుల పైన మంచు ఉండును. కాబట్టి ఆ కొండపైన తెల్లవారక ముందే రాళ్లు దొర్లుతున్న ఆ చిన్న ఖాళీ దారిన ఎక్కి వెళ్తున్నాను. ఆ దారిన వెళ్ళుటకు నేను నడిపించబడ్డాను మరియు నేను ప్రక్కకు తిరిగాను మరియు పెద్ద కరుకైన రాళ్లలోనికి వెళ్లాను. ఓహోమాయ్, 100 అడుగుల ఎత్తుకు వెళ్లాను మరియు ఆ బండల మధ్య మోకరించాను. నేను ఈ బైబిల్ గ్రంథమును మరియు ఈ పుస్తకమును ఈ చిన్న టాబ్లెట్ ను నేనన్నాను, ప్రభువైన దేవా, ఈ దర్శనం యొక్క అర్థమేంటి? నేను అడిగాను, ప్రభువా, అది దాని అర్థం నా మరణమా? మీకు జ్ఞాపకముందా, నేను మీతో చెప్పాను అది నా మరణమని. నేను తలంచాననుకున్నాను, ఎందుకనగా ఒకటి నన్ను ముక్కల ముక్కలుగా చేయనంతగా ఒకటి పేలిపోయినది అని మీతో చెప్పాను. అది మీకు జ్ఞాపకమున్నది. ఎంతమందికి అది తెలుసు? అది విన్నారా? నిశ్చయంగా అందరూ విన్నారు. మరియు నా మరణమని అర్థమని నేను అనుకున్నాను. అటు తర్వాత గదిలో నేను అడిగాను, ఏంటి అదేంటి ప్రభువా, ఏంటి దాని అర్థమేంటి? నేను మరణించబోతున్నానని దాని అర్థమా? అది అలాగైతే నా కుటుంబానికి నేను చెప్పను, నా పని ముగించబడినట్లయితే నన్ను వెళ్ళని. మరియు నేనన్నాను, ఇప్పుడు అదేంటి? అయితే ఆయన ఒక సాక్షిని నాకు పంపాడు అని మీతో చెప్పిన సంగతి మీకు గుర్తుందా? అది కాదు, అది నా పని యొక్క విస్తరణ. మీకు అర్థమైందా? సెబినో క్యానియో పైన కూర్చుంటుట దీనికి పరలోకపు తండ్రి ఎదుగును. అది నెరవేరుట సత్యమని మీరు చూస్తారు. ఆ దూతలు దిగివచ్చి ప్రతి ఒక్క వర్తమానము ఒకటే అని రుజువుపరచను. అది తర్వాత అది దేవుని యొద్ద నుండి వచ్చినదా కాదా అని నీవు ఎరుగుతూ ఒక దర్శనము ద్వారా అది మీకు ముందుగా తెలుపబడినది. కూడికలు ముగింపబడు వరకు నేను మీకు చెప్పలేను, ఎందుకనగా అది చేయుటకు నేను నిషేధించబడ్డాను. ఆ ఉదయాన సెబినో క్యానియన్ లో పైన కూర్చుని నా చేతులు పైకెత్తాను మరియు నా యొక్క నల్ల టోపీని గాలికి పారవేసినది. అప్పుడు నేను నిలబడి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాను. నేను అడిగాను, ప్రభువైన దేవా, దీని అర్థం ఏమయ్యున్నది? ప్రభువా, నేనది అర్థం చేసుకోలేకున్నాను, నేనేం చేయాలి? ఇది నేను ఇంటికి వెళ్లవలసిన సమయమైతే నన్నెక్కడి నుండి పైకి వెళ్ళని. వారు నన్ను కనుగొనలేరు. నేను వెళ్తే నా కొరకు ఎవ్వరూ ఏడవరు. నేను కోరను ఏడవాలని, నేను ఎక్కడికో నడిచి వెళ్లానని నా కుటుంబ సభ్యులు తలంచాలని నేను కోరుచున్నాను. మరియు వారు నన్ను కనుగొనలేరు. ఒక చోట నన్ను దాచుము, నేను వెళ్లవలసి వచ్చినచో నన్ను వెళ్ళని. ఒక దినాన ఒకవేళ జోసెఫ్ ఇక్కడున్నా నా బైబిల్ గ్రంథమును తీసుకుని దానిని ఉపయోగించలేము. చూసారా, నేను వెళ్లవలసి వస్తే ప్రభువా నన్ను వెళ్ళని. మరియు నేను నా చేతులు చాచించాను, తటాలున ఒకటి నా చేతిని తాకినది. నాకు తెలియదు, నేను చెప్పలేను, నేను నిద్రపోయానా నాకు తెలియదు, లేక నేను అపస్మారక స్థితిలో వెళ్లానా నాకు తెలియదు. అది దర్శనమా? నేను మీకు చెప్పలేను. ఒకటి మాత్రం చెప్పగలను, నేను ఆ దూతల వలె మరియు అది నా చేతిని తాకినది మరియు నేను చూశాను. అది ఒక ఖడ్గము, దానికి ముత్యపు పిడి ఉండెను, చాలా అందంగా ఉన్నది. దానిపైన బంగారపు వర ఉన్నది మరియు దాని అంచు క్రోమ్ వెండి వలె ప్రకాశిస్తుంది. అది మెరుస్తుంది, అది చాలా పదునుగా ఉన్నది. ఓహోమాయ్, మరియు నేను అనుకున్నాను, అది అందంగా ఉన్నది కదా, నా చేతికి సరిపోయింది. నేను అనుకున్నాను అది భయంకరంగా చక్కగా ఉన్నది. అయితే నేను అన్నాను, హే, ఒక ఖడ్గము, అటువంటి వాటిని గూర్చి నేను ఎల్లప్పుడూ భయపడుతుంటాను. నేను అనుకున్నాను, దాంతో నేనేమి చేయాలి? మరియు అటు తర్వాత ఒక స్వరము అక్కడ వణికింప చేసినది. అది బండలను దద్దరిల చేసింది. చెప్పబడిను, ఇది రాజు యొక్క ఖడ్గం అని. ఆ తర్వాత నేను మామూలు స్థితికి వచ్చాను. రాజు యొక్క ఖడ్గము, అది ఒక రాజు యొక్క ఖడ్గము అని చెప్పబడినట్లయితే అయితే అది చెప్పబడినది రాజు యొక్క ఖడ్గము. అక్కడే ఒకే ఒక రాజు ఉన్నాడు. రాజు ఆయన దేవుడు. ఆయనకు ఒక ఖడ్గము ఉన్నది, అది ఆయన వాక్యము. దాని ద్వారానే నేను జీవిస్తున్నాను. కాబట్టి నాకు సహాయపడుము దేవా. ఆయన యొక్క పరిశుద్ధ బల్ల యొక్క ఈ పరిశుద్ధ వాక్యమును తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచగా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇది వాక్యము. ఆమేన్. మనము ఎటువంటి దినాల్లో జీవిస్తున్నాము? ఎటువంటి గంభీరమైన విషయం చూడండి. మర్మము మరియు రహస్యము. మూడవ, ఇది నన్ను విడిచిన తర్వాత నేను ఎక్కడ నిలబడి ఉన్నాను? ఒకటి నా యుద్ధకు వచ్చి భయపడవద్దు అని నాతో చెప్పినది. ఇప్పుడు ఇలాంటి స్వరము నేను వినలేదు. నా లోపల నుండి ఏదో మాట్లాడినది. నేను మీకు ఖచ్చితంగా సత్యము చెప్పవలసినది. ఏమీ ఖచ్చితంగా జరిగినదు. ఒకటి నన్ను ముట్టి భయపడవద్దు, ఇది ఆ మూడవ లాగుడు అని చెప్పినది. మూడవ లాగుడు మీకది జ్ఞాపకమున్నదా? ఆయన చెప్పాడు, దీనిపైన నీకు అనేకులు అనుకరణ చేయవారున్నారు. నీవు వివరించుటకు ప్రయత్నించున్నది. అయితే చెప్పాడు, చివరకు ప్రయత్నించవద్దు దీనిని. అది మీకు జ్ఞాపకముందా? ఆ దర్శనం ఎంతమందికి జ్ఞాపకముంది? అది అయిపోయినది. అది టేప్ చేయబడినది. అన్ని చోట్లకు వెళ్లినది. అది 6-7 సంవత్సరాల క్రితము జరిగినది. 7 సంవత్సరముల క్రితము చెప్పబడినది. దాన్ని వివరించవద్దు. అది చెప్పబడినది. ఇది మూడవ లాగుడు. అయితే అక్కడ నిన్ను కలుసుకుంటాను అని చెప్పబడినది. అవును, ఆయన చెప్పాడు ప్రయత్నించవద్దు. ఆయన నాతో చెప్పినప్పుడు నేను చిన్న బిడ్డ యొక్క బూటు వేసుకుని నిలబడ్డాను. చెప్పబడినది, ఇప్పుడు నీ మొదటి లాగుడు చేయి, మరియు నీవు చేసినప్పుడు చేపగాలం వెనుక వచ్చును. చెప్పాడు, అటు తరువాత నీ రెండవ లాగుడును గమనించు. చెప్పాడు, ఎందుకనగా అది కేవలము చిన్న చేప. ఆయన చెప్పాడు, తరువాత మూడవ లాగుడు ద్వారా అది పొందుకుంటావు. మరియు ఆ సేవకులందరూ నా చుట్టూ గుమిగూడారు. అన్నారు, సహోదర బ్రహం, నీవది చేయగలవని మాకు తెలుసు. హల్లెలూయా. సహోదర బ్రహం, ఆ విధముగా నేను ఎల్లప్పుడూ ఒక గుంపు ప్రసంగికులతో చుట్టుబడి ఉంటాను. చూశారా, నేను ప్రజలను ప్రేమిస్తున్నాను. వారు మిమ్మల్ని ప్రతిదీ ఇది అది వివరించమని కోరుతారు. మరియు నేను చెప్పాను, సరే నేను చెప్పాను, నాకు తెలియదు, చేపల పట్టుట నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు నీవు చేయవలసిన మొదటి విషయం, అది చేయవలసిన పద్ధతి ఇదే. మీరు చుట్టూనున్న చేపలను చూడండి. మీరు ఎరను కదిలించవలను. సరే, అదే చేపల పట్టు విధము ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పాను, ఎరను కదిలించు. మీరు చూడండి, మొదటిసారి నేను ఎరను కదిలించినప్పుడు చేప దాని వెంబడి వచ్చును. అయితే అవి చిన్నవి, అవి చేపలను పట్టినట్లుగానే ఉన్నవి. కాబట్టి నేను చెప్పాను, తర్వాత నీవు నేను దానిని ఒడ్డున కదిలించినప్పుడు నేను ఒక చేపను పట్టితిని. అయితే అది ఎరపైన చర్మం వలె కాన్పించినది. అది చాలా చిన్నదిగా ఉన్నది. మరియు నేనక్క నిలబడి ఉండగా ఒకటి నాతో చెప్పినది, అది నీవు చేయవద్దని దానిని నీతో చెప్పాను కదా అని. నేను ఏడుస్తున్నాను. దారమంతా నా చుట్టూ చుట్టుకుని ఈ విధంగా ఉన్నది. నేను ఈ విధముగా తలముంచి అక్కడ నేను నిలబడి ఏడ్చుచుంటిని. నేనన్నాను, దేవా నేను నన్ను క్షమించు, నేను బుద్ధి లేని వ్యక్తిని. ప్రభువా వద్దు, నన్ను క్షమించు. మరియు నేను దారం నా వద్ద ఉన్నది మరియు నా చేతిలోనున్నది సుమారు ఇంత పొడవుగానున్న ఒక చిన్న బిడ్డ యొక్క బూటు అంత ఉన్నది. మరియు ఆ దారము నా వ్రేలి వంటిది, సుమారు 6 అంగుళం పొడవు ఉన్నది. మరియు ఆ బూట్లోని రంధ్రములు 1 అంగుళంలో 16వ భాగం. మరియు ఇంత పెద్ద దారమును అంత చిన్న రంధ్రంలోనికి ఎక్కించుటకు నేను ప్రయత్నిస్తున్నది. ఒక స్వరం వచ్చి నాతో మాట్లాడినది, పెంతికొస్తూ పరిశుభ్రులకు సహజాతీతమైన విషయాలు నీవు బోధించలేవు, వారిని ఒంటరిగానే ఉండనేమో అని చెప్పాను. మరియు తరువాత ఆయన నన్ను పైకెత్తాడు. ఆయన నన్ను పైకి తీసుకుని వెళ్లాడు. ఎక్కడ కూటం జరుగుతున్నదో అక్కడకు. అది ఒక గుడారం వల్లి లేక ఒక ఆలయం వల్లి కనిపిస్తుంది. మరియు నేను చూశాను, అక్కడ ఒక చిన్న పెట్టెలాంటిది ఉన్నది. ప్రక్కన చిన్న స్థలమున్నది. నాకు పైగానున్న వెలుగు, పటములో మీరు చూస్తున్న వెలుగు ఒకరితో మాట్లాడుచుండేను. అది ఆ విధంగా నా యుద్ధ నుండి సుడులు తిరుగుతూ ఆ గుడారంలకు పైగా వెళ్లిపోయాను. ఇలాగూ చెప్పబడిను, నేను అక్కడ నిన్ను కలుసుకుంటాను అని. మరియు ఇంకా చెప్పాను, ఇది మూడవ లాగుడు, నీవు దానిని ఎవరికి చెప్పకూడదు. మరియు సాబియో కానియన్ లో ఆయన చెప్పాడు, మూడవ లాగుడు, ఇది మూడవ లాగుడు. దానితో కలిసి వెళ్లినవి 3 విషయాలున్నవి. ఒకటి ఈ రోజు తెరవబడినది, లేక నిన్న, మరొకటి ఈ రోజు తెరవబడినది మరియు మరొకటి ఉన్నది. నేనది అర్థం చెప్పలేనిది, ఎందుకనగా అది అన్య భాషల్లో ఉన్నది. అయితే నేను అక్కడే నిలబడి దానివైపే చూశాను. వచ్చుచున్న ఇది మూడవ లాగుడు మరియు దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఓహో మాయ్, ఆ కారణము చేతనే పరలోకమంతా నిశ్శబ్దంగా ఉండెను. ఇప్పుడు నేనిక్కడ నిలుపు చేయటం మంచిది. చూశారా, నేను దాని గురించి ఇంకా ఎక్కువ చెప్పకూడదని నేను భావిస్తున్నాను. చూశారా, కాబట్టి గుర్తుంచుకోండి, ఏడవ ముద్ర అది విప్పబడకుండుటకు గల కారణమును, అది బయలుపరచకుండా ఉండుటకు గల కారణము. చూశారా, దాని గురించి ఎవరికీ తెలియకూడదు. మరియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను, దాని గురించి ఏ ఒక్క వాక్యము నాకు తెలియకముందు చాలా సంవత్సరాల క్రితము ఆ దర్శనం వచ్చినది. మీకు జ్ఞప్తుందా? మరియు ఇక్కడ ఉన్నది, అది తక్కిన వాటి వలె ఖచ్చితంగా దేవుని వాక్యంతో సరిపోతుంది. నా హృదయము దేవునికి తెలుసు. అలాంటి విషయాన్ని నేనెన్నడూ ఒకసారి కూడా తలంచలేదు. ఇక్కడ అది ఉన్నది, మనం తలంచిన దానికంటే ఆలస్యమైపోయినది. ఓహో మాయ్, అది దేవుని యొద్ద నుండి వచ్చినదని చూపుతుంది. ఏలైనగా చూడండి, చివరిలో వర్తమానంలో దేవుని యొక్క వాగ్దానములతో అది ఖచ్చితంగా సరిపోతుంది. మీరు గమనిస్తే, ఇప్పుడు గమనించండి, కాలమును అంతము చేయు వర్తమానముగా ఈ ముద్ర ఉన్నది. చివరిగా ఆయన అన్ని ఆరు ముద్రలు బయలుపరిచాడు. అయితే ఏడవ దాని గురించి ఏమీ చెప్పలేదు. మరియు దాని గురించి తెలుసుకోవటానికి ముందు బైబిల్ ప్రకారము ఇది అంత్యకాలపు ముద్రలేగును. అది ప్రారంభించినప్పుడు అది సంపూర్తిగా రహస్యము. అది ఎరుగక ముందు గుర్తించుకోండి, ప్రకటన 10:1-7, 1-7, 10:1-7, ఏడవ దూత యొక్క వర్తమానము చివర దేవుని యొక్క మర్మములనియు తెలియచేయబడును. మనము ఏడవ ముద్ర విప్పబడు కడవరి కాలములో ఉన్నాము. ఇప్పుడు నాకు ఎలాగ తెలియను, గత దినము గడిచిన ఆదివారము ఈ రోజుకు ఒక వారం రోజుల క్రితము దీనులయుండు అను దానిపైన నేను బోధ చేశాను. జ్ఞాపించుకోండి, దేవుడు చిన్న విషయాల్లో సంప్రదింపులు చేస్తాడు. దేని గురించి నేను నిజంగా మాట్లాడుచున్నానో నేను గ్రహించలేదు. ఇప్పుడు నేను దానిని చూస్తున్నాను. అది అంతటి దీన మార్గమునన్నది. మీరు అటువంటి ప్రాముఖ్యమైన కార్యము వాటికన్ లేక వాటికి బయలుపరచబడవచ్చును అని మీరు అనుకునవచ్చును. అయితే అది బాప్తిసించు యోహాను వలె ఉండును. అది మన ప్రభువు పశుల పాకలో జన్మించిన విధముగా ఉండును. దేవునికి మహిమ. కావున నాకు సహాయపడుము, గడియ సమీపించున్నది. ఆమేన్. మనమిక్కడ ఉన్నాము. ఓహో మాయ్, మీరది చూశారా? దేవుని దర్శనం యొక్క దర్శనము, ఏడుగురు దూతలు పశ్చిమ నుండి నన్ను తీసుకుని పోవటను, వారు పశ్చిమ నుండి తూర్పు దిశగా వచ్చుచున్నారు, ఈ రాత్రి వర్తమానమును తెచ్చుచున్నారు. ఓహో మాయ్, ఇప్పుడు ఈ గంభీరమైన ఉరుము యొక్క స్వరము మరియు అది ఇక్కడకు తీసుకుని రాబడిన ఉద్దేశము బయల్పడి ఉన్నది. అది దేవుని యొద్ద నుండి వచ్చినదని రుజువు చేయబడినది. ఇప్పుడు ఆలోచించేయి, ఈ ముద్రలు నాకు తెలియదు, అవి ఈ వారములో బయలుపరచబడినవి. ఎవరైనా దాన్ని ఆలోచించేలా, ఆ ఏడుగురు దూతలు ఇదే అని, రానున్న వర్తమానం ఇదే అని, ఆ దూతలు దాని కొరకై ఇక్కడికి నన్ను తీసుకుని వచ్చిందని ఎవరైనా దాని గురించి ఆలోచన చేశారా? చూశారా, గుర్తుంచుకోండి, ఏడవ వర్తమానికుడు, ఏడవ దూత నాకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. వారందరికంటే ఎంతగానో నాకు ప్రత్యేకంగా ఉన్నాడు. వారు ఈ విధంగా నిలబడ్డారు. ఇప్పుడు మీరు గమనించాలని నేను కోరుచున్నాను. నేనిక్కడ నిలబడి ఉన్నాను మరియు ఆ మిగతా వారిని నేను గమనిస్తున్నాను. చూడండి, చిన్న పక్షులు మొదటి గుంపు రెక్కలన్నీ కిందకు కొట్టుకుని చున్నవి. అవి మీకు జ్ఞాపకం ఉన్నవా? అవన్నీ తూర్పు వైపునకు ఎగిరిపోయినవి. రెండవ గుంపు ప్రకాశవంతంగా ఉన్న పెద్ద పక్షులు కొనదేరిన రెక్కలతో ఉన్న పావురం వల్లే ఉన్నవి. అవి తూర్పు దిశగా ఎగిరిపోయినవి. మొదటి లాగుడు, రెండవ లాగుడు, తరువాత దూతలు. నేను అక్కడే నిలబడి ఉన్నాను మరియు ఈ ప్రేలుడు వెళ్లిపోయినది. నేను ఈ వైపు పచ్చ వైపు చూస్తున్నాను. వారు వచ్చి వారు నన్ను అక్కడకు పైకి తీసుకుని వెళ్లారు. నాకు తెలియని స్థితిలో వెళ్లాను. మరియు వారిలో ఒకరు ఉతుచుండగా అతను నాకు వింతగా కనిపించాడు. నేను ఆ దూతల సమూహంలో ఏ వైపు నేను వారి మధ్య ప్రవేశించానో ఆ వైపుగా ఎడం వైపుగా వచ్చాను. అయితే ఎడం ప్రక్క నుండి కుడి ప్రక్కకు లెక్కించినప్పుడు అది ఏడవ దూతగా ఉండవలను. చూడండి, అర్థముగా వచ్చినప్పుడు ఇప్పుడు ఏడుగురు వర్తమానికులను జ్ఞప్తించుకోండి. నేను మీకు అర్థం చెప్పిన జూనియర్ జాక్సన్ యొక్క కలయగు తెల్లని రాయి యొక్క పిరమిడ్ మీకు జ్ఞాపకముందా? చూశారా, గమనించు. నేను విడిచిన ఆ రాత్రి నేను ఆరు కలలు వచ్చినవి. వాటిలో ప్రతి ఒక్కటి ఒకటిగానే ఉన్నది. తరువాత దర్శనం ఆరంభమైనది, నన్ను పశ్చిమానికి పంపినది. మరియు జూనియర్ అతడు నన్ను గమనిస్తుండగా, గమనించుడి ఎంత సంపూర్ణముగానున్నదో. ఇప్పుడు నేను ఈ కృపను దీనికంతటికి కర్త అయిన యేసుక్రీస్తుపై ఉంచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రజలైన మీరు దాన్ని గ్రహిస్తారని నేను నిరీక్షిస్తున్నాను మరియు నమ్ముతున్నాను. ఒకే ఒక కారణం, మీ జీవితంలో నేను ముందెన్నడూ ఈ విధముగా మాట్లాడటం మీరు వినలేదు. అయితే ఈ ఘడియ సమీపిస్తుంది. చూశారా, ఇప్పుడు మీకిది నిశ్చయము చేసు కొరకు ఇది లోతుగా నాటవలను. నేను మిమ్మల్ని విడిచి వెళ్ళుచున్నాను. నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. ఇతర స్థలాలలో నేను సువార్తను ప్రకటించవలసి ఉన్నది. అయితే ఇప్పుడు నీవు చెప్పవచ్చు, నేను అన్ని విధాలైన వెర్రి మాటలు విన్నానని. అది ఏదో నాకు తెలియదు. ఏ ఇతర మనిషిని నేను తీర్పు తీర్చను. నాకు నేనే దేవుని మాత్రమే నేను జవాబు చెప్పవలసినది. అయితే ఇన్ని సంవత్సరాలలో ప్రభు నామములో నేను చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి సరిగా లేనిదాన్ని ఎప్పుడైనా మీకు చెప్పానా? అలాగని ఎవరూ చెప్పట్లేదు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆయన ఎలాగూ చెప్పాడో అదే చెప్పాను. ఇప్పుడు ఇది ఖచ్చితంగా నిజమని మీకు చూపించుచు అది నిర్ధారణ చేయనివ్వండి. ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి, ఒక ఆత్మ సంబంధి కాని లేక ప్రవక్త గాని ఉండేలా ప్రభు అయిన నేను అతనితో దర్శనముల ద్వారా మాట్లాడదను, కలల ద్వారా బయటపరచుకుందను. కలలకు అర్థం చెప్పుటనగా అది యోసేపు. అతడు కలల భావం చెప్పగలడు మరియు దర్శనములు చూచును. అది నిజమేనా? ఇప్పుడు ఇది గమనించుడి, అది ఇది జరిగినప్పుడు జూనియర్ ఒక పొలంలో నిలబడి ఉన్నాడు. ఒక పెద్ద పిరమిడ్ అలాగున్నది మరియు పండల పైన ఒకటి వ్రాయబడి ఉన్నది, ప్రజలకు దానిని నేను బయలుపరుస్తున్నాను. అవును కదా జూనియర్? సుమారు ఒక సంవత్సరంకు ముందు అది జరిగినది. మరియు తర్వాత విషయం ఇప్పుడు గమనించండి, నేను ఒక విధమైన గడ్డ పలుగును తీసుకుని దాన్ని పగలగొట్టాను. దాని లోపల తెల్లరాయి ఉన్నది, దాని మీద ఏమీ వ్రాయలేదు. మరియు ఆ సమయంలో నేను పశ్చిమమునకు వెళ్ళుటకు ప్రారంభించాను. నేను వారందరికీ చెప్పాను, పశ్చిమమునకు వెళ్లొద్దు, ఇక్కడే ఉండి నేను తిరిగి వచ్చు వరకు దీనివైపు చూస్తూ ఉండండి. ప్రేలుడు కొరకు పశ్చిమమునకు వెళ్లాను. ఈ వ్రాయబడని వాక్యమునకు పరిశుద్ధాత్మ యొక్క అనువాదముతో తూర్పునకు తిరిగి వచ్చాను. ఇప్పుడు అది సంపూర్తిగా సర్వశక్తిమంతుడైన దేవుడు కానట్లయితే అది ఏమిటని మిమ్మల్ని కోరుతున్నాను. స్నేహితులారా, నేనెందుకు దీన్ని చెప్పుటకు ప్రయత్నిస్తున్నాను? మనము కడవరి కాలంలో ఉన్నామని చూపుటకి. ఇప్పుడు ఇతర కార్యములు వాక్య ప్రకారముగా ఖచ్చితంగా ఉండేలా ఇది కూడా వాక్య ప్రకారముగా ఉన్నది. మనమిక్కడ ఉన్నాము, మనము అంతమున ఉన్నాము. స్నేహితులారా, చాలా త్వరగా సమయము గతించును. మిలియన్ల మంది తమ ప్రాణములు పోగొట్టుకుంటారు. మిలియన్ల మంది ఇప్పుడు తాము రక్షించబడ్డారని అనుకుంటారు. వారు అనుయుగపు మేతగా మారుతారు. మనము ఆఖరి ఘడియల్లో జీవిస్తున్నాము. సర్వశక్తిమంతుడు దేవుని కృప ద్వారా ఆయన ప్రజలకు ఆయన సహాయము ద్వారా త్వరలో ప్రత్యక్షము కానున్న క్రీస్తు కొరకు వారు ఎదురు చూచెదరుగాక. ఎంతకాలము సహోదర బ్రహాం? బహుశా 20 సంవత్సరాలు, బహుశా 50 సంవత్సరాలు, బహుశా 100 సంవత్సరాలు, నాకు తెలియదు. మరియు బహుశా ఉదయం కావచ్చు, బహుశా ఈ రాత్రి ఉండవచ్చు, నాకు తెలియదు. వారికి తెలుసని ఎవరైనా చెప్పినట్లు అయితే వారు తప్పు. అవునా? వారికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. ఇప్పుడు గమనించండి, కనుక నాకు సహాయపడుము, నేను పరిశుద్ధాత్మ ద్వారా వివేచింపబడి, ఇవి ఆత్మ ద్వారా వివేచింపబడి, దేవుని ద్వారా నేను సత్యమును చెప్పుచున్నాను, మరియు వాటిలో ప్రతి ఒక్కటి వాటి స్థానాన్ని బైబిల్ గ్రంథంలో గుర్తించి ఉన్నది. ఇప్పుడు ఈ ముద్ర వెనుకనున్న ఈ గొప్ప మర్మమేదో నాకు తెలియదు. అది నాకు తెలియదు. నేను గ్రహించలేకున్నాను. నేనది చెప్పలేను. కేవలము అది ఆ ఏడు ఉరుములు ఒకదానికొకటి దగ్గరగా నుండి ధ్వనించి ఏడు వేరు వేరు సార్లు ధ్వనించినవని నాకు తెలియను. మరియు నేను చూచిన దేనినో విప్పి బయలుపరచుచున్నది. అటు తర్వాత నేనది చూచినప్పుడు అర్ధము కొరకు నేను చూశాను. అది అచ్చట అర్ధముగా ఎగిరి వెళ్లిపోయినది, మరియు నేను దాన్ని గ్రహించలేకపోయాను. అది ఖచ్చితంగా నిజం. అవునా, దాని కొరకైన ఘడియ ఇంకా రాలేదు. అయితే అది ఆ వృత్తములోనికి కదల వెలుచున్నది. చూశారా, అది సమీపకంగా వస్తుంది. కాబట్టి నేను ప్రభువు నామమున మీతో మాట్లాడుచున్నానను దానిని మీరు చేయవలసిన గ్రహించవలసిన కార్యముగా ఉన్నది. సంసిద్ధంగా ఉండండి, ఎందుకనగా ఏ సమయంలో ఒకటి జరుగునో మీకు తెలియదు. ఇప్పుడు అది టేప్ లోనికి వచ్చిన పిమ్మట ఇప్పుడు అది జరుగుతున్నది. నాకు బహుశా 10,000 మంది నా స్నేహితులను అది దూరపరచును. కారణం వారు చెప్తారు, సహోదరు బ్రహాం తనకు తానే చేసుకుంటున్నాడు. ఒక సేవకునిగా లేక ఒక ప్రవక్తగా లేక ఇంకోటిగా దేవునిదుట చేసుకున్నాడు. నా సహోదరులారా, నేను మీకు చెప్తాను, అది తప్పు. నేనేది చూశానో నాకు ఏది చెప్పబడదు, అది మాత్రమే మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు కోరినది మీరు చేయండి. ఎవరు నాకు తెలియదు. ఏమి జరుగుతుంది నాకు తెలియదు. ఆ ఏడు ఉరుములు ఆ మర్మమును పట్టుకుని ఉన్నవని మాత్రం నాకు తెలుసు. పరలోకం నిశ్శబ్దముగా ఉండెను. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారా? ఇది సమయం కావచ్చు, ఇప్పుడు గడియ కావచ్చు, రంగం మీదికి లేచి రావచ్చునని మనము ఎదురు చూచున్న ఆ గొప్ప వ్యక్తి రంగం మీదికి లేచి వచ్చుట ఈ సమయం కావచ్చును. ఒకవేళ నేను ప్రజలను మరలా వాక్యములకు తీసుకుని పోటకు ప్రయత్నించడం వలన ఈ పరిచర్య ఒక పునాదిని వేసి ఉండవచ్చును. మరియు అది అలాగైతే మీ మేలు నిమిత్తము నేను మిమ్మల్ని విడిచిపెళ్లుచున్నాను. ఒకే సమయంలో మేము ఇరువురము ఇక్కడ ఉండలేము. చూశారా, అది అలాగైతే అతడు హెచ్చింపబడవలను, నేను తగ్గించబడాలి. నాకు తెలియదు. అయితే అది ఏమిటని చూచు భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించాడు. చూడండి, అంతవరకు నాకు విప్పబడి చూపబడిను. ఇప్పుడు అది సత్యము. మరియు ఈ వారంలో జరిగిన విషయాలను మీరు గమనించారని నేను నిశ్చయిస్తున్నాను. చనిపోబోతూ అక్కడ పడి ఉన్న ఆ చిన్న కాలింగ్స్ అబ్బాయి గత రాత్రిలో ఆ లుకేమియా వ్యాధితోనున్న ఆ చిన్న అమ్మాయిని అది మీరు గమనించున్నారని అనుకుంటున్నాను. దేవుని యొక్క రాజ్యము వచ్చుచున్నది. అది నీడవలేనున్న రూపము నుండి నిజ రూపానికి రూపు తాల్చుచున్నది. ఇప్పుడు అది ప్రజలను తికమక్క చేయకూడదు. నీతిమత్వం నుండి శుద్ధీకరణలోకి, శుద్ధీకరణలో నుండి పరిశుద్ధాత్మ బాప్తిస్మలోకి వచ్చి ఇప్పుడు ఇచ్చటకు వచ్చాము. అవునా, మనం నిరంతరము దేవునికి సమీపస్థులు మగుచున్నాము. దశరిశు సేవకులారా, మీ యొక్క శుద్ధీకరణ వర్తమానమును లూథర్ బోధ కన్నా మిన్నగా ఉండుట మీరు చూచట్లేదా? పెంతికోస్తు వారైన మీరు బాప్తిస్మను మీ యొక్క వర్తమానము మెథడిస్టు వారు బోధ కంటే మిన్నగా లేదా? నా భావమేదో మీరు అర్థం చేసుకున్నారా? ఓ, అనేక కార్యములు బయలుపరచడం మనము చూశాము, మరియు అది నిజమే. మరియు ఎవరైనా తప్పును తృణీకరించినా మరియు ప్రజలు సత్యము కాని అబద్ధమును చెప్పినలా నేను దానిని అసహించుకుంటాను. అయితే నేను దృఢమైన సత్యమును ప్రేమిస్తాను. అది ఎంతగా ఏ విధంగా లేక ఆ విధంగా ఇబ్బంది కలిగించినా పర్వాలేదు. అది సత్యమైతే చివరికి దేవుడు అది సత్యముగానే చూయించును. మరియు అది చేయనట్లయితే ఈ దినాలలో నా దర్శనము నిజము కాదు. ఇప్పుడు నేనుగా ఎక్కడున్నానో చూడండి సహోదర బ్రహాం. అది ఇప్పుడు జరుగును నేను మీకు చెప్పలేను, నాకు తెలియదు. అయితే ఏదో ఒక దినాన మనము తిరిగి భూమిపై కలిసి కొనని ఎడరా, దూరాన అక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము కలవబోతున్నాం. మీరు తెలుసుకున్నది ఏదనగా, ఆ గదిలో దేవుని యొద్ద నుండి మిగతా వాటి వలె బయలుపాటు వచ్చినప్పుడు అవి ఆ ముద్రలలో ఒక ముద్ర మర్మము అది బయలుపరచకుండా కారణం అది ఏడు ములుగులు వాటి యొక్క స్వరమును ఉరుమటియే. మరియు అది అక్కడ ఖచ్చితంగా ఉన్నది, ఎందుకనగా దాని గుర్చి ఏమీ తెలియలేదు. అది చివరకు వ్రాయబడలేదు. కాబట్టి మనము కడవరి కాలంలో ఉన్నాము. మనం ఎక్కడ ఉన్నాము? ఆయన వాక్యము కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను. యేసుక్రీస్తు కొరకు నేనాయనకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఎందుకనగా పాపముల పరిహార్దము నిమిత్తము ఆయనను పంపని ఎడల ఎటువంటి నిరీక్షణ లేక పెద్ద పాపపు కుప్పలో మనమందరము ఉంటాము. అయితే ఆయన యొక్క కృప ద్వారా ఆయన యొక్క రక్తము మన పాపమంతటిని తుడిచివేసెను. ఏ విధముగా క్లోరాక్స్ బకెట్లోని ఒక చుక్క సిరాబొట్టును మరలా చూడరో ఆ విధముగా మన పాపములు ఒప్పుకుని ఎడలా అది యేసుక్రీస్తు రక్తములో పెట్టబడును. అవి తిరిగి తెలియబడవు. దేవుడు వాటిని క్షమించును. అవి ఎన్నడూ చేయబడలేదు. మన పాప పరిహారము కొరకు ఆ అర్పణ అక్కడ ఉన్నంత వరకు అది అంతే. అది అదే. చూశారా, మనము మనమిక పాపులము కాము. దేవుని కృపను బట్టి మనము క్రైస్తవులము. జ్ఞాపించుకోండి, మనము ఎంత చెడ్డవారిగా ఉన్నామో అలాంటి వారము. అయితే చూడండి, దేవుని యొక్క కృప మనకు అనుగ్రహింపబడి నేడు ఎలాగున్నామో అటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులుగా చేయబడ్డాము. ఇది నాకు శ్రమతో కూడిన వారము. నేను అలసిపోయాను. నా మనస్సు అలసిపోయినది. ఎందుకనగా నేను ఇదియే నేను చేయగల శ్రేష్టమైన కార్యము. మరియు ప్రతిదినము ఏదో వింతైన కార్యము జరుగుతూనే ఉన్నది. నేను గదిలో నడుచున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడతాను. అక్కడ కొద్ది నిమిషాలు ఉంటాను. ఒకటి నన్ను సంపూర్తిగా మార్చిన సంగతి చూస్తాను. మరియు ఇక్కడ నేను ఇక్కడికి వెళ్లి వివరణ పుస్తకం తీసుకుంటాను. డాక్టర్ స్మిత్, ఉరియా స్మిత్ మరియు ఓ అందరూ గ్రంథకర్తలు మొదలగునవి నేను చదివాను. చెప్తాను, ఇక్కడ 6వ ముద్ర ఉన్నది, ఇక్కడ 4వ ముద్ర ఉన్నది. ఇప్పుడు ఈ మనిషి దాని గురించి ఏం చెప్తున్నాడు? అతడు చెప్తాడు, అది ఇది అది లేక మరొకటి అని. నేను ఇక్కడ చూచి ఇంకొకరిది తీసుకుంటాను. అతడు చెప్తాడు, అది ఇది మరియు ఇది అని. మరియు అది నాకు కనిపించును. అది సరిగా ఉన్నట్టుగా ఉండదు. అవునా? అడు తర్వాత నేను అనుకున్నాను, అదేంటి ప్రభువా, మరి నేను నేలపై కొద్దిసేపు కిందకు పైకి నడుస్తాను. నేను మోకరించి ప్రార్థిస్తాను. వెనుకకు వెళ్లి బైబిల్ తీసుకుంటాను. కూర్చొని చదువుతాను. ముందుకు వెనుకకు నడుస్తాను. తర్వాత తటాలున నేను నెమ్మదిగా ఉండినప్పుడు ఇక్కడ అది ఆ విధంగా తెలుపబడినది. తర్వాత వెంటనే నేను కలమును తీసుకుని నేనేమి చేశాను చూశాను. దాన్ని వ్రాయటానికి ఆ విధంగా దాన్ని కనిపెడతాను నేను దాన్ని మిగుంచు వరకు. ఆ తర్వాత నేను పగటి వేళ విశ్రాంతి తీసుకుని మరియు ఈ కార్యములన్నీ వెదకి లేఖనములతో అనుబంధం కలిగి ఉన్నావా లేవా అని చూస్తాను. తర్వాత అన్ని కార్యములు రుజువగును. చూశారా, నేను దీన్ని ఇక్కడ పొందుకున్నాను. మరియు నేను ఆలోచన చేశాను, ఇప్పుడు చాలా మందికి దర్శనాలు వస్తుంటవి, అనేక మందికి ప్రత్యక్షతలు వస్తుంటవి. అది వాక్యానికి విరుద్ధమైతే దాన్ని వదిలిపెట్టు. అవును, దాన్ని అలాగే వదిలివేయి. ఇప్పుడు నేను దీన్ని చూచి ఈ విధముగా చదువుతాను. ఇక్కడ నేను చిన్న విషయాలు గుర్తుంచుకున్నాను. నేను ఆలోచించాను, మంచిది, ఇప్పుడు దీన్ని వినుచున్న జనులు సంతోషిస్తారు. ఎందుకనగా అది ఇక్కడ ముడిపడి ఉన్నది. మనం చూద్దాం ఇక్కడ ఇదేమి చెప్తుంది. అవును, ఇక్కడే అది ఉంది. చూశారా, మరియు వారమంతా దీనిని బైబిల్ గ్రంథం ద్వారా చూచి మరియు దానితో వాటిని జతపరిచాను. అవి అక్కడ టేపుల్లో ఉన్నవి. మీరు వాటిని తీసుకునగలరు. మరియు క్రైస్తవ సహవాసం కింద నాకు తెలిసినంత వరకు నేను దానిని చేశాను. యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవాళికి దేవుని కృప అనుగ్రహింపబడుచున్నది. అలాగని నాకు తెలిసినంత వరకు బహు శ్రేష్టమైందిగా నేను చేశాను. మీరు ఒక మంచి తరగతిగా ఉన్నారు. ఇంత చక్కగా క్రమంగా కూర్చొని ఉండలేరు. వారు ప్రజలను లోపలికి అనుమతించుటకు ఆలయము తెరచు వరకు మీరందరూ పగలు 1 గంటకు ఇక్కడ వచ్చి 5 గంటల వరకు వేచిండిరి. మీరు చలిలో ఉంటుంది, మీరు మంచులో కూర్చుంటుంది, మీరు సమస్తము చేశారు. మీ కాళ్ళు నొప్పి పుట్టు వరకు గోడల చుట్టూ నిలబడి ఉంటుంది. పురుషులు క్రింద కూర్చుంటట నేను చూశాను, స్త్రీలు పైన కూర్చుంటట పలువురు అలాగా చుట్టూరా నిలబడి క్రింద కూర్చున్నారు. నేను తలంచాను, ప్రభువా, ఇది మరమైన వారము. సమస్త కార్యము ఒక విధంగా వింతగా ఉన్నది. ఏ విధముగా ప్రజలు వచ్చినప్పుడు వెలుపల చుట్టూరా వారు నిలబడి ఉండుటయు కిటికీలలో ద్వారముల యొద్ద వెనుకను దాని చుట్టూ ప్రతి చోట వింటున్నారు. మరియు ఒక ఉపదేశకునిగా లేను. నేను ఒక మంచి ఉపదేశకుని కాదని గ్రహించు జ్ఞానము నాకున్నది. అయితే ఎందుకని ప్రజలు కూర్చొని వింటారు? ఆ విధంగా ఎందుకు వారది చేస్తారు? నా వంటి వ్యక్తిని వింటానికి వారు రారు. అయితే వారు వస్తున్నారు. ఎందుకంటే అందులో ఒకటి ఉన్నది, ప్రజలను ఆకర్షించున్నది. అవునా? చూసారా, అందులో ఒకటి ఉన్నది, వారిని ఆకర్షించున్నది. నేను ప్రారంభించినప్పుడు నా భార్య ఇక్కడ వేదిక యొద్ద నిలబడి పాట పాడినట్లు వారు తూర్పు నుండి పడవ నుండి వచ్చేదరు. వారు దూరదేశం నుండి వచ్చేదరు. రాజుతో విందారగించుటకు ఆయన యొక్క అతిథిగా భుజించుటకు ఎంత ధన్యులు ఈ యాత్రికులు. ఆయన పరిశుద్ధ ముఖమును చూచుచు ఆయన కృపలో ఆస్వాదించబడిన పాలు పంచుకున్న వారై ఆయన కిరీటములు రత్నములుగా ప్రకాశించెదరు. యేసుక్రీస్తు కిరీటములు ఒక రత్నముగా ఉండుట అనేది మీరు మనస్సులో ఎల్లప్పుడూ నుంచుకుందురు కాక. పౌలు సంఘానికి చెప్పాడు, మీరు ఆయన యొక్క కిరీటములోని రత్నాలు లేక మణులు అని. మనము యేసుక్రీస్తు యొక్క కిరీటములో రత్నములై ఉండవలసి ఉన్నది. దానిలో ఒక మనుషుడు పెట్టకూడదు. మనము అలాగూ కోరటలేదు. మీరు నన్ను గుర్చి ఏదైనా ఉన్నయడలా మర్చిపోండి. నేను మీ సహోదరుడును, కృప ద్వారా రక్షించబడిన పాపిని, జీవించుటకు యోగ్యును కాదు. అది ఖచ్చితంగా నిజము. దీనుడనై ఉండుటకు నేనది చెప్పుట్లేదు, అది నిజము. నాలో ఏమీ లేదు, ఏ ఒక్క మంచి యంత్రమాత్రము లేదు. అయితే దేవుని యొక్క కృప నా యొక్క పేద కులుకుచున్న కన్నులు తెరచు ఆవలనున్న దూరాననున్న విషయాలు చూచి నేను వెనుకకు వచ్చుటకు అనుమతించెను. నేను చిన్నపిల్లవాణిగానున్నప్పుడు నేను ప్రజలను ప్రేమించాను. ఒకరు నన్ను ప్రేమించాలని నాతో మాట్లాడాలని నేను ఎల్లప్పుడూ ఆశించేవాడను. ఎవ్వరు చేసేవారు అది కాదు. కారణం మా కుటుంబం పేరును బట్టి ఎవరు నాతో మాట్లాడరు. అయితే నేను దేవునికి సమర్పణ చేసుకున్న తర్వాత అటు తర్వాత మా ప్రజలు వారి చరిత్ర ఐరిష్ వారు. నేను అనుకున్నాను ఒకవేళ వారంతా కథోలికులు మరియు అది అలాగుండును. నేను అక్కడకు వెళ్లాను. ఆయన ఇంకొక మార్గంలో ఉన్నాడు. మరియు నేను మొదట బాప్టిస్టు ఆలయానికి వెళ్లాను. ఆయన ఇంకొక మార్గంలో ఉన్నాడు. నేను అడిగాను, ప్రభువా సత్యమైన మార్గం ఒకటి ఉండవలసింది అని. మరియు ఒకటి చెప్పినది అది వాక్యము. నేను ఆ వాక్యమును పట్టుకున్నాను. ప్రతి చోట ప్రతి దర్శనమును చూడు. ఆ దినమును నేను అక్కడ మూలరాత్రిని వేశాను. ఆ ఉదయం దర్శనములో ఆయన నాకు ఏమి చూపించాడో అక్కడ నేను వ్రాశాను. సమయమందును అసమయమందును ప్రయాసపడము, దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. నేను అక్కడ నిలబడి ఆ రెండు చెట్లను చూశాను, అదే కార్యము చేయుటను. అవును, అక్కడ మనమున్నాము, అది నిజం. మరియు ఇప్పుడు మీరు కాదు, జ్ఞాపించుకోండి, నేను మీకు మరలా హెచ్చరిక చేయనివ్వండి, మీకు ధన్యవాదాలు అని ఎవరికి చెప్పవద్దు. చెప్పవద్దు, అది ఆలోచించుడి. ఒక సేవకుడు లేక ఏదో ఒకటి, ఒక మత్తురైన మానవుడు ఏదైనా, అతనితో మంచి ఏది లేదు. అతడెవరైనా నాకు లెక్కలేదు. ఏ మనుషుల్లో ఏ మంచి లేదు. అవును, ఇక్కడ ఒక కుప్ప బోరలో పడి ఉన్నట్లయితే ఒక రాగాన్ని వాయించుటకు ఒకరు కావలసి ఉన్నది. అది ఒక మనిషి. ఆ బోరలో ఒట్టిగా మూగపోయి ఉంటవి. వాటిని వాయించున్నది ఒక మనిషి. ఆ బోరను తీసుకుని తాను ఏమి చేయబోతున్నాడని అతనికి తెలుసు. బోరకు దానితో ఏ సంబంధము లేదు. దాని వెనుకనున్న జ్ఞానం వలన ఆ స్వరము దాని నుండి వచ్చుచున్నది. అవును, కాబట్టి అన్ని బూరలు ఒక్కటే, మనుషులందరూ ఒక్కటే, క్రైస్తవులందరూ ఒక్కటే. మనలో ఏ గొప్ప మనుషులు లేరు. మనలో గొప్ప పురుషులము కాదు, గొప్ప స్త్రీలము కాదు. మనమంతా సహోదరి సహోదరులము, అంతా ఒక్కటే, ఒకే గీతలో ఉన్నాము. మనము గొప్ప కాదు, ఒకరికంటే ఒకరు గొప్ప అని ఎంచరాదు. ఏ ఒక్క కార్యములోనూ లేదండి. అయితే మనమందరము కేవలము మానవులము. సంగతులకు అనువాదం చూపుటకు ప్రయత్నించవద్దు. యేసుక్రీస్తుకు స్తుతి ఘనత చెల్లించుచు ఆయనకు సన్నిహిత జీవితం జీవించుడు తప్ప మరేమి చేయుటకు ప్రయత్నించవద్దు. ప్రతి ఒక్కరు అది అర్థం చేసుకున్నారా? ఆ తర్వాత మీ నిన్ను హృదయముతో ఆయన ప్రేమించుడి. మీరు అది చేస్తారా? నేను ఆయన్ని ప్రేమించుచున్నాను. నేను ఇది చేస్తాను. నేను ఆయన్ని ప్రేమించుచున్నాను. ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను. కల్వరి చెట్టుపై నా రక్షణను కొనెను. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ బాగుగా అర్థం చేసుకున్నారా? ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారా? నేను ప్రప్రదంగా ప్రారంభించినప్పుడు మేము తెలియచేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అనుదానంతో ప్రారంభించుకుని ఆయన కృపను ఆయన మంచితనమును మీకు బయలుపరచున్నాడా? ఆమేన్. మీ హృదయమంతటితో ఆయన్ను ప్రేమించుటకు గర్తించుకోండి. ఇప్పుడు నేను ఇంటికి తిరిగి వెళ్ళుచున్నాను. ప్రభుచితమైతే జూన్ మొదటి తేదీన నేను తిరిగి వస్తాను. ఒకవేళ ప్రభువు నా హృదయంలో దాన్ని పెట్టినేడలా, ఒకవేళ ఈ వేసవి ప్రారంభములో జూన్ లేక ఆ విధముగా ఒకవేళ ఆకురాలు కాలంలో ప్రభు ఆలస్యం చేసినట్లయితే నేను మరలా వచ్చి మరొక 7 రాత్రులను 7 బోర్లకై సిద్ధపరచాలని అనుకుంటున్నాను. మీరు దాన్ని ఇష్టపడతారా? దేవుడు నాకు సహాయము చేయలాగునా నా కొరకు ప్రార్థిస్తారా? మంచిది, మనము తిరిగి కలయి వరకు ఈ మంచి పాత పాటను జ్ఞాపకముచుకోండి. నేను నిన్ను ప్రేమించుచున్నాను, ఎందుకనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను. మరియు కల్వరి చెట్టుపై నా రక్షణ కొనెను. మీ తలలు ఉంచుకోవాలని మిమ్మల్ని కోరుచున్నాను. నేను మీ కొరకు ప్రార్థించాలని ఆశిస్తున్నాను. కాపరి వీడ్కోలు ఇవ్వకముందు నేను మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మా పరలోకపు తండ్రి, ప్రజలు గ్రహించదరు కాక, కొందరు అర్థం చేసుకోలేదని నాకు నిశ్చయముగా తెలుసు. అయితే తండ్రి, వారు ఉద్దేశమును ఎరుగుదురు కాక మరియు వారు అర్థం చేసుకుందరు కాక తండ్రి, అది వారి ఎడల ఈ విషయాలు బయలుపరచుటకు నీ కృపయే. నీవు మాకు బయల్పరిచిన వాటిని తెలుసుకుంటానికై కల కారణం కల జ్ఞానము కొరకై ప్రభువా, నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. మరియు ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు, కూడికకు హాజరైన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నమ్మని వారి కొరకు కొందరు ఉన్నట్లయితే ప్రభువా, వారు విశ్వాసులవుదురు కాక. టేపు ద్వారా వర్తమానములు వినువారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరియు ఎలాంటి సందేహం లేకుండా ఇది ఇండ్లలోనూ రకరకాలైన అవిశ్వాసులైన వారి స్థలాల్లోనూ వెళ్ళును. అయితే తండ్రి, ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారు దేవదూషణకరమైన మాట వారు చెప్పకముందు మొదటిగా వారు కూర్చుని చెప్పబడిన లేఖనాలను పరిశోధించి అడు తరువాత వారు యథార్థముగా సత్యముగా ఇది సత్యమా కాదా అని నిన్ను అడుగునట్లు వారుండవలనని నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరియు ఈ గోడల ప్రకారం నిలబడిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైతే బయటన్నారో, ఎవరైతే వారి కారులో కూర్చున్నారో, వారి కొరకు, చిన్న బిడ్డల కొరకు, లోపల ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరియు నా ప్రార్థనకు జవాబు దయచేయమని, నీవు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మొదటిగా ప్రభువా, ప్రతి ఒక్కరికి నిత్య జీవము అనుగ్రహించుము. ఏ ఒక్కరూ నశించకుండా ఉందురు కాకని నేను ప్రార్థిస్తున్నాను. మరియు ఇప్పుడు తండ్రి, ఈ మహా సంఘటన ఎప్పుడు జరుగునో మాకు తెలియదు. అయితే ఈ సూచనలు జరుగుట మేము చూచినప్పుడు, లేఖనముల సంఘటనలు చూచినప్పుడు అవి మా హృదయాలను మించిన అనుభూతిని కలిగిస్తున్నవి. మరియు తండ్రివైన దేవా, నీవు మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రియమైన కాపరి సహోదరు నెవిల్ కు నీవు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ నిల్వ చేయబడిన ఆహారమును దేవుని గొర్రె పిల్లలకు తినిపించినట్లుగా ప్రభువా, నిండు కృపతోనూ నిండు బలముతోనూ గ్రాహ్యముతోనూ ఉన్నట్లుగా అతన్ని చేయుము. ప్రభువా, వ్యాధులు మాకు దూరముగా ఉంచమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రజలు వ్యాధితోనున్నప్పుడు వారు సకలమునకు సరిపోయిన యేసుక్రీస్తు రక్తపు బలిపీఠంపై ఇప్పుడు పాప పరిహార్దమునకై ఉన్నదని వారు గుర్తించుకుందురు కాక వారు వెంటనే స్వస్థత పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. వారిని అధైర్యపరుస్తూ ఒక విధమైన పద్ధతులు తయారు చేసుకున్నట్లుగా చేయు సాతాను యొక్క శక్తికి వారిని దూరముగా ఉంచవాలని నేను ప్రార్థిస్తున్నాను. లేక ప్రభువా, శత్రు యొక్క శక్తులన్నింటినీ దూరంగా ఉంచు. నీ వాక్యములకు మమ్ము శుద్ధీకరించుము. ప్రభువా, దయచేయండి. అటు తర్వాత ప్రభువా, నీవు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేను వాడిపోవుటకు ప్రారంభించితిని. నా దినాలు ఎక్కువ దినాలు లేవని నాకు తెలుసు. మరియు నేను సత్యముగానుటకు మరియు యథార్థత మరియు నమ్మకంతో ఉండి నేను ఎంతవరకు వర్తమానమును మోసుకుని పోవాలని నిర్ణయించబడి ఉన్నదో అంతవరకు దాని చేయుటకు నాకు నీవు సహాయము చేయవలనని నేను ప్రార్థిస్తున్నాను. మరియు నేను చనిపోవలసిన సమయం వచ్చినప్పుడు నది యొద్దకు పోవాలని ఉండగా మరియు అలల లోపలకు వచ్చుటకు ప్రారంభించగా, ఓ దేవా, ఈ పాత ఖడ్గమును వేరే ఒకరికి అందించినట్లు నన్ను ఉండనిమ్ము. ప్రభువా, దానితో వారు నమ్మకముగా ఉండి సత్యమును మోసుకుని వెళ్ళును. ప్రభువా, అనుగ్రహము చూపుము. మరియు అంతం వరకు నేను బలముగాను ఆరోగ్యంగాను మరియు ధైర్యంగాను ఉన్నట్లు సహాయము చేయుము. నా సంఘమునకు సహాయము చేయుము. ప్రభువా, మమ్మల్ని కలిపి దీవించుము. మేము నీవారము. ఇప్పుడు నీ ఆత్మ మామత్య ఉన్నదని మేము భావిస్తున్నాము. మా ప్రార్థనలకు నీవు జవాబిస్తావని మేము నమ్ముతున్నాము. ఏలైనగా ఈ భూమి మీద మా మిగిలిన దినాల్లో నీ పరిచర్య కొరకు నీకును నీ వాక్యముతో మేము అప్పజెప్పుకుంటున్నాము. ఆయన మహిమ కొరకు మా ప్రియరక్షకుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో అమేన్. నేను దేవుని మిమ్మల్ని దీవించును కాక. నేను ఆయన ప్రేమించుచున్నాను నా నిండు హృదయముతో. ఎందుకనగా ఆయన నన్ను మొదలు ప్రేమించను. సహోదరు నేవిల్, దేవుడు నిన్ను దీవించును. నీ విధి నిర్వహణలో ఉండు.
You have just finished hearing the original Seventh Seal as it was preached in its entirety on Sunday evening, March 24, 1963, at the Branham Tabernacle in Jeffersonville, Indiana. Brother Branham did not want this original recording released. The next day, Monday, March 25, 1963, Brother Branham went to the motel room of Brother Fred Sothman and Brother James McGuire, who were at that time in charge of making the tapes. Brother Branham told these brothers, "I don't want this message sent out the way it is." After listening to the tape himself, he instructed the brothers to stop the tape at a certain point, and at that point recorded a new portion of approximately 20 minutes in length. This new portion was then used in place of the original ending. This recording was the only released version of the Seventh Seal until 1966. After Brother Branham left the scene, the board of the William Branham Evangelistic Association unanimously agreed to release the tape originally recorded at the Tabernacle. Since that time, both versions have been available. We have now placed this additional message of Brother Branham on one tape with the original Seventh Seal. The next voice you hear will be Brother Branham in the motel room on Monday, March 25, 1963.
దాని గురించి అతనికేమీ తెలియకుండుట అది ఒక మంచి విషయం. ఎందుకంటే అది అతనికి తెలిసినేదెలా, తర్వాత అతడు దానిని అనుకరణ చేస్తాడు. కార్యాలు చేయట్లో అది అతని యుక్తి కనుక. కాబట్టి దేవుడు ప్రపంచమునంతటికీ ఎంతగానో దాన్ని మరుగు చేశాడు. చివరికి పరలోకానికి కూడా దాన్ని అర్థం చేసుకుంటూ వేరే మార్గాలు లేవు. దేవుడు ఆయనకు ఆయనే అది బయలుపరచును. ఇప్పుడు ఈ రాత్రి మీరు గమనించాలని కోరుచున్నాను. ఏదనగా ఆరవ ముద్రలో అక్కడ ఒక ఆరవ ముద్రలో మూడు విధాలైన ఉద్దేశములు కలవు. గుర్రపు స్వారీ చేయు వారిని కూర్చి మూడు విధాలైన ఉద్దేశములున్నవి. ఈ కార్యములన్నింటిలో మూడు విధాలైన ఉద్దేశములున్నవి. అది మూడు యొద్దకు మనలను తీసుకుని వచ్చుచున్నది. మరియు ఏడు మరలా చూడు, ఏడు ముద్రలు, ఏడు పాత్రలు మరియు మొదలగునవి. ఇప్పుడు మూడులో మరియు ఏడులలో ఆయన వాక్యం బయలుపరచట్లో ఆయన యొక్క లెక్కలోని దేవుని సంఖ్య. ఇప్పుడు మీరు గమనిస్తే స్వారీ చేయు వారి వలె మూడు గుర్రములు బయలు వెళ్ళను. అందులో ఒకటి తెల్లనది, ఒకటి ఎర్రనది, ఒకటి నల్లనది. మరియు ఆ తర్వాత నాలుగవ గుర్రములో అవన్నీ కలిసిపోయినవి. చూశారా, మూడు విధాలైన ఉద్దేశములు. ఇప్పుడు దేవుడు అదే కార్యము చేశాడు. అంత్యక్రీస్తును ఎదుర్కొంటకు ఆయన వాక్యముగు ఆయన సింహమును ఆయన పంపినప్పుడు దేవుడు అదే చేశాడు. తర్వాత అర్పణ జంతువుగా శ్రమకాలంలో ఆయన ఎద్దును పంపుటను మనము కనుగొంటున్నాం. మరియు ఈ యొక్క శ్రమకాలంలో ప్రజలంతా చేయగలిగిన కార్యమునంతా పనిచేసి బానిసలుగా ఉండి మరియు ఒక అర్పణగా వారిని వారు సమర్పించుకుంటే తర్వాత కాలంలో మనం చూస్తున్నాము, అది దిద్దుబాటు కాలము. దేవుడు మానవుని యొక్క జ్ఞానాన్ని పంపాడు. జీవి మనిషి వంటి తల, అది దిద్దుబాటు కర్తల్లో నుండి బయలువెళ్లిన శక్తి. ఇప్పుడు మీరు గమనించారా, ప్రతి ఈ దినాన కూడా ప్రజలు సంస్కర్తల కాలంలో ఉన్నట్లుగాని వాటిని పాటించి జీవించుచున్నారన్నట్లు ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఎందుకనగా వారి బోధకులు చేసిన విధముగా వారు చూస్తున్నారు. సెమినరీలు బోధించినట్లుగా వారు చూస్తున్నారు. ఒకప్పుడు అది దేవుని మార్గము, అయితే ఇప్పుడు అది దాటి ఉన్నాము. ఇప్పుడు మనము పక్షిరాజు కాలంలో ఉన్నాము. సమస్త కార్యము ప్రత్యక్షత ద్వారా బయలుపడవలసి ఉన్నది. ఇప్పుడు దీనిని ప్రకటన 10వ అధ్యాయం వచనము 1 నుండి 7 వరకు పోల్చి చూడండి. మరియు మనమిక్కడ ఈ యొక్క ప్రకటనలో ఇక్కడ ప్రకటన 10:1-7 వరకు 7వ దూత వర్తమానము ఊదు దినాలలో దేవుని మర్మములన్నీ సమాప్తములగును. ఇప్పుడు మనము ఆ 6వ ముద్ర విప్పబడుటను దీనిలో కనుగొనుచున్నాము. అది 3 విధాలైన ఉద్దేశములకై విప్పబడినది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవి ఆ ఉద్దేశములు. మొదటి ఉద్దేశం, శుద్ధీకరణకై నిద్రించుచున్న కన్య శ్రమకాలముల గుండా వెళ్లవలసి ఉండెను. ఆమె అవిశ్వాసమునే పాపముల నుండి మరియు వర్తమానం నిరాకరించినందుకు ఆమె శుద్ధి చేయబడవలసి ఉన్నది. ఇది ఆమె శ్రమకాలంలో జరిగినది. వారు ప్రకటన 7:6-7 మధ్యలో వారిని గూర్చి సమాప్తమైనది. ఆమె పరిశుద్ధపరచబడి మరియు ఆమెకు వస్త్రములు ఇయ్యబడిను. ఇప్పుడు ఆమె పెళ్లి కుమార్తె కాదు, అయితే అది సంఘము, పరిశుద్ధమగు ప్రజలు. ఆ వర్తమానమును ఒకవేళ స్వీకరించుటకు అవకాశం లేనివారు, లేక కొన్ని విధాల అబద్ధ ప్రవక్తల ద్వారా గుడ్డివారుగా చేయబడ్డారు. వారు హృదయమందు విధేయులైనప్పటికీ వారికి తన్నుము లేకపోయేను. మరియు వారి హృదయము దేవునికి తెలుసు. మరియు ఇక్కడ వారు ఈ సమయంలో వారు శుద్ధి చేయబడ్డారు. ఇస్రాయేల్ కొరకు మరొక శుద్ధి చేయబడు సమయం. మీరు గమనించారా, ఆమె కూడుకున్నప్పుడు అది 2వ ఉద్దేశం. శ్రమకాలంలో దేవుడు ఇస్రాయేళ్లను శుద్ధీకరిస్తాడు. అక్కడ కూడుకున్న 1,44,000 మంది వారు కూడా శుద్ధీకరించబడతారు. దేవుడు ఇస్రాయేళ్లను శుద్ధీకరిస్తాడు. గమనించు, అక్కడ సమస్త భూమి శుద్ధీకరించబడును. చంద్రుడు, నక్షత్రములు, సృష్టి యావత్తు శుద్ధి చేయబడి ఒక కార్యముండును. అదేంటో మీరు చూస్తున్నారా? భూమి శుద్ధి చేయబడు ద్వారా తనకు తాను పునరుద్ధరణ చంద్రుడు ద్వారా 1,000 పాలనకు సిద్ధపడుతుంది. 1,000 పాలన వచ్చుచున్నది. మరియు చూడండి, దానిలో ఏ మురికి ఉన్నను అదంతా 6వ ముద్రలో శుద్ధి చేయబడును. ఇప్పుడు మీరు గమనించుడి, ఈ 7వ ముద్ర విప్పబడట ద్వారా అది కూడా 3 విధాలైన మర్మమై ఉన్నది. ఈ ఒక్కటి నేను మాట్లాడబోచున్నాను మరియు మాట్లాడి ఉన్నాను. అది 7 ఉరుముల మర్మము. పరలోకములో 7 ఉరుములు ఈ మర్మమును బయలుపరచును. అది సరిగ్గా క్రీస్తు యొక్క రాకడలో ఉండును. ఎందుకనగా ఆయన ఎప్పుడు వచ్చునని ఎవరికీ తెలియదని క్రీస్తు చెప్పాడు. యూదులు ఆయన్ను అది అడిగినప్పుడు, మీరది గమనించారా, ఇక్కడ లేఖనమును మత్తయి 24లో సరిపోల్చినప్పుడు, 6 ముద్రలతో పోల్చినప్పుడు 7వ ముద్ర విడిచిపెట్టబడెను. ఎందుకనగా మీరు చూడండి, క్రీస్తు చెప్పాడు, దేవునికి మాత్రమే తెలుసు, దూతలకు కూడా తెలియదు, చివరికి వ్రాసే యుండుటకు కూడా తెలియలేదు. అది ఆశ్చర్యము కాదు. చూడండి, వారు నిశ్శబ్దంగా ఉన్నారు, ఏమీ జరగలేదు. దేవదూతలకు అది తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. అయితే అక్కడ ఆ సమయంలో గొప్ప బయల్పాటును బయలుపరిచినట్టు 7 ఉరుముల యొక్క 7 స్వరములు ఉండును. కాబట్టి నేను నమ్ముతున్నాను, మనకది తెలియకపోతే మరియు ఆ సమయం వరకు అది తెలియబడదు. అయితే అది ఎప్పుడు బయలుపరచబడిన వలనో అప్పుడు ఆ దినాన బయలుపరచబడవలసిన ఘడియలో అది బయలుపరచబడును. కనుక మనము చేయవలసినది దేవునియందు భయభక్తులుంచి ఆయనకు సేవ చేయుట మరియు మనం ఏ విధంగా చేయవలనో తెలిసినంత వరకు చేయుట, మంచి క్రైస్తవ జీవితము జీవించుట. ఇక్కడ మనము చూస్తున్నాము మన కొరకై ఆరో ముద్ర తెరవబడినదని. మనమది చూశాము. మరియు ఈ ఏడవ ముద్ర ఆ ఘడియ వచ్చు వరకు బహిరంగముగా విప్పబడదని మనకు తెలుసు. ఈ ఏడు స్వరములు ఉరుముటకు దేవుడు అనుమతించుటకు గల కారణం ఒకటి ఉంది. ఎందుకనగా అది రావలసి ఉంది. చూశారా? ఎందుకనగా మనం చూస్తున్నాం క్రీస్తు యగు గొర్రెపిల్ల ఆయన చేతిలో గ్రంథాన్ని తీసుకుని మరియు ఆ ఏడవ ముద్రను ఆయన తెరచెను. అయితే చూడండి, ఇది మరుగైన మర్మం. ఎవరికీ అది తెలియదు. అయితే అది ఆయన చెప్పుచూ వచ్చినదే. అది ఆయన రాకడ ఎవరికీ తెలియదు. వారికి ఈ ఏడు ఉరుముల రహస్యం కూడా తెలియదు. కాబట్టి మీరు చూశారా, అది ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నది. దాన్ని గూర్చిన జ్ఞానం అంతవరకు మనకున్నది. ఎందుకనగా ఈ దినాన దీని యొక్క మిగతాదంతా విప్పబడింది. కాని అయితే ఇది తెరవబడలేదు. అయితే నా గదిలో కూర్చుని నేను ఇది విన్నాను, లేక అది వినలేదు. అయితే ఈ ఏడు ఉరుముల వరకు తెరవబడును చూశాను. ఇప్పుడు అంతవరకు మాత్రమే వెళ్లగలం, సరిగ్గా అక్కడ వరకు. మరియు ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ దేవుని సేవించుచు మేలైన దాన్ని చేస్తారని నమ్ముతున్నాను. మీ జీవిత కాలమంతా ఆయన్ని ప్రేమించుడి, ఆయన్ను సేవించుడి. మిగతాది దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు మనము ముగించినప్పుడు దేవుని కృప వలన ముద్రించబడిన ఆరు ముద్రల యొక్క మర్మములన్నీ తెలుసుకున్నాము. మరియు ఏడవ ముద్ర బహిరంగంగా తెలియబడదని మనము ఇక్కడ గ్రహించాము. ఇప్పుడు ఆయన యొక్క రాకడ, ఆయన రాకడ యొక్క ఘడియల్లో లోకం యొక్క నాశనము మీకు తెలుసా? ఆయన అక్కడ చెప్పాడు లోకం యొక్క అంతము వచ్చుచున్నదనటకు సూచన ఏమిటి అని. మత్తయి 24లో అక్కడ వారు ఆయన్ను ఆ ప్రశ్న అడిగారు. ఆయన దానికి జవాబిచ్చాడు. ఇస్రాయేల్ ఒక దేశముగా కూడుకుంటను గుర్చి 31వ వచనంలో జవాబిచ్చాడు. మత్తయి 24:31. అయితే అప్పుడు ఆయన ఉపమానములు మొదలు పెట్టాడు. తర్వాత చూడండి, అంజూరపు చెట్టును గూర్చి ఒక ఉపమానం నేర్చుకునుడి. అది చిగురించుట మీరు చూచినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని తెలుసుకునుడి. మరియు ఇది జరుగుట చూచినప్పుడు సమయము సమీపంగా ఉన్నదని తెలుసుకునుడి. చూడండి, ఇస్రాయేల్ తన స్వదేశంలో కూడుకొనుచున్నది. అయితే మీరు గమనించుడి, ఆయన ఏడవ ముద్ర యొక్క బయలుపాటుని వదిలివేశాడు. మరియు ఏడో ముద్రను ఆయన విప్పినప్పుడు ఆయన మరలా దాన్ని వదిలివేశాడు. చూశారా? కాబట్టి అది సంపూర్తిగా మర్మమని మనము చూచినప్పుడు, కాబట్టి మర్మము తెలియబడుటకు సమయం ఇంకా రాలేదు. అందుచేత మనము ఇంతవరకు ఉన్నాము. దాని యొక్క తదుపరిది యేసు భూమి మీదకి ఆయన వధువు కొరకు వచ్చు సమయంలో, లేక ఆ సమయంలో ఏమి జరుగునో అప్పుడు తెలియను. ఇప్పుడు ఆ సమయం వరకు మనమంతా ప్రార్థించి మంచిగా జీవించి చక్కగా క్రైస్తవ జీవితం జీవించి ఆయన రాకడ కొరకు ఎదురు చూడవలను. మరియు ఇప్పుడు ఈ టేప్ ఎచ్చటను ఒకరి చేతిలో పడిన ఎడలా దాని నుండి ఏ యొక్క సిద్ధాంతమును చేయుటకు ప్రయత్నము చేయవద్దు. మీరు చేయవలసిన ఒకే ఒక విషయం, మీరు దేవుని సేవించుటే మీరు చేయవలసిన ఒకే ఒక కార్యము. ఎందుకనగా ఈ గొప్ప రహస్యము యోహాను దానిని వ్రాయకుండాంతగా దేవుడు అనుమతించని మహా గొప్పది. ఇది గురిమెను. అయితే ఆయన దాన్ని ఎరిగి ఉండి అది తెరవబడునని మనకు వాగ్దానము చేశాడు. అయితే ఈ సమయం వరకు అది విప్పబడలేదు. ఆయన మనకేమి చూపించాడు అందుకొరకు ఇప్పుడు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుంటున్నాము. నేనక్కడ గదిలో 8 రోజులు కూర్చొని ఉన్నాను. మరియు ఇప్పుడు మీకు నేను వివరించుండగా నేను చెప్పిన వర్తమానమును ఇక్కడున్న మీలో చాలా మంది అర్థం చేసుకుంటారు. మరియు నేను వాగ్దానం చేశాను, ఏదో ఆత్మ సంబంధమైన కార్యము నిరంతరం ఒకటి జరుగుతున్నదని, మీరు దాన్ని పోగొట్టుకుంటారని మీతో చెప్తున్నాను. ఇక్కడ అది ఏమై ఉన్నది? అది దేవుని చేత పంపబడిన ఈ లేఖనములు అర్థం యొక్క పరిపూర్ణ నిరూపణ అయి ఉన్నది. ఎందుకనగా మనం అందులోకి కూడా వెళ్లక ముందు నేను పశ్చిమలకు వెళ్లినప్పుడు ఒక ఉదయం ఒక దినాన సుమారు 10 గంటలకు ప్రభు నాకు ఒక దర్శనము చూపించాడు. నేనేది చూశానో నేను ఇక్కడికి వచ్చి అది వివరించాను. అదేంటో తెలియలేదు. అది 7 దూతలు సముదాయము. దాన్ని మనము గుర్తించుకున్నాము. అయ్యా, అది ఎంత సమయము అను పిలువబడి టోప్ మీద మీరు అది పొందుకోవచ్చు. అదే ఇప్పుడు ఖచ్చితంగా చూస్తుంది. 7 దూతలు, నేను పశ్చిమలో ఉన్నాను. ఆ చిన్న వర్తమానికులు మీకు గుర్తున్నారా? వారు తూర్పు వైపునకు వెళ్లారు. 2వ వర్తమానికులు, పావురములు, కొంచెం చిన్న పెద్ద పక్షులు. వారు తూర్పునకు వెళ్లారు. మరియు తరువాత నేను చూశాను, అన్ని సమయాల్లో వారు నాతో ఉన్నారు. అది మొదటిది మరియు రెండవ లాగుడు. ఇప్పుడు మూడవది పశ్చిమం నుండి వచ్చి గొప్ప కదలికలతో భయంకరమైన వేగంతో వారు నన్ను పైకెత్తారు. అది ఆ ఏడు ముద్దల మర్మముతో మరలా తూర్పునకు వచ్చిన కార్యముగా ఉన్నది. జూనియర్ జాక్సన్ యొక్క కలలో చెప్పిన విధంగా అది ఉన్నది. అక్కడ జరిగిన దానిని అతని కొరకై అనువదించుటకు ప్రభువు నాకు అనుమతించాడు. ఆ పిరమిడ్ యొక్క లోపల తెల్లని రాయి ఉన్నది. దానిపైన ఏమీ వ్రాయబడలేదు. ఆ కారణము చేత నేను ఆ దూతల వర్తమానముతో దానిని సంబంధపరచుకొనుటకు పశ్చిమమునకు వెళ్లవలసి ఉండెను. తరువాత ఇక్కడకు తిరిగి వచ్చి దాని సంఘానికి బయలుపరచవలసి ఉండెను. జ్ఞప్తించుకోండి, నేను చెప్పాను తరువాత జరగవలసిన విషయాలు ఇక్కడ ఆలయంలో జరుగును. అది ఖచ్చితంగా ఉన్నది. జరిగిన ఇంకొక విషయం గురించి మీరు గమనంలోకి తెస్తున్నాను. అయ్యా, అదెంత సమయం అను టేపు మీద మీరు వినుచున్నట్లయితే ఒక దూత నాకు చాలా గుర్తింపుగా ఉండిన దానిని మీరు గమనించగలరు. వాటిలో మిగిలినవి సాధారణంగా ఉన్నారు. అయితే ఈ దూత గుర్తింపతగిన దూతగా ఉండెను. అతడు పిరమిడ్ రూపంలో నున్న సముదాయంలో నా ఎడం వైపుగా ఉండెను. మరియు దానిపైన వ్రాయబడని మరోమైన తెల్లని బండ ఆ పిరమిడ్ లో ఉండేనని గుర్తుంచుకోండి. మరియు పిరమిడ్ గా ఉన్న దూతలే నన్ను ఆ పిరమిడ్ లోనికి వారే నన్ను తీసుకుని వెళ్లారు. ఇప్పుడు ఆ పిరమిడ్ ను లేక ఆ పిరమిడ్ లోపలున్న ఈ ముద్రల మర్మం యొక్క వర్తమానపు భావమును తెలుపుటకు వచ్చిన వర్తమానికులు వారే. మీరు వారిని ఎడమ నుండి కుడికి లెక్కించినట్లయితే నా ఎడమవైపునున్న దూత వాస్తవంగా ఆఖరు లేక ఏడవ దూత. ఎందుకనగా ఆయన నా ఎడమవైపునున్నాడు. పశ్చిమ వైపున నేను ఆయన వైపు చూస్తున్నాను. తూర్పు వైపున ఆయన వస్తున్నాడు. ఎడమవైపు అవుతుంది. కాబట్టి అది చివరి దూత యొక్క వర్తమానము. చాలా గుర్తింపతగినది. నెత్తించుకోండి, ఆయన తన తలను వెనుకకు తిరిపిన విధము ఆయన గొప్ప వాడి అయిన రెక్కలు కలిగి ఉండెను. మరియు ఆయన నా వైపు ఎగిరి వచ్చినది మీకు చెప్పాను. ఇప్పుడు అది ఈ యొక్క ఏడవ ముద్ర. అది ఇంకా గుర్తింపదగిన విషయము. మరియు మనము అదేమైనది మనకు తెలియదు ఇంకా. ఎందుకనగా అది విప్పబడుటకు అనుమతించబడలేదు. అయితే ఇప్పుడు కూటములున్న ఒక్కొక్కరు అది గమనించి ఉంటారు. ఎటువంటి కూటమది? ప్రతి ఒక్కరూ వారి స్థలాల అంచున కూర్చున్నట్లుగా అగుపించారు. మరియు ఇక్కడ చుట్టూ నిలబడిన వారు ఇక్కడ మధ్యాహ్నం 1-2 గంటలకే వచ్చే స్థలాల్లో కూర్చుంచుకు ఎప్పుడు తలుపులు తెరచుల ద్వారా తెరుస్తారా అని ఇక్కడ చుట్టూ నిలబడి వేచి ఉన్నారు. గోడల చుట్టూ నిలబడి ఉండటం వలన కాళ్ళు నొప్పులతో శ్రమపడ్డారు. అదేంటి? అది పరిశుద్ధాత్మ ఈ వర్తమానికులను క్రిందికి పంపుటి. మరియు వారు దాన్ని మనకు బయలుపరుచుచున్నారు. తరువాత అది ఎలాగూ వాక్యములకు సరిపడుచున్నదని గమనించుడి ఖచ్చితంగా. మరియు అది సత్యమని మీరందరూ ఎరుగునట్లుగాను అది జరగక ముందు సుమారు 2 నెలల క్రితమే ఆయనది చెప్పాడు. అది ఎరుగక ముందు నేను పశ్చిమానికి వెళ్లాను. ఇప్పుడు జ్ఞాపించుకోండి, దర్శనంలో ఆయన నన్ను పైకి తీసుకుని వెళ్లినప్పుడు ఆయన దర్శనంలో నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు. నేను భయపడ్డాను. నేను చనిపోబోతున్నానని భయపడ్డాను. ప్రేళుడు ద్వారా చనిపోదునేమో అని భయపడ్డాను. మీరు చూడండి, వారు అది చేయలేకపోయారు. దాని గూర్చి అవసరము నేను కలిగి ఉన్నప్పుడు ఆ గదిలో నాకు దాని అనువాదము దయచేయబడిను. ఆయన అది నాకిచ్చిన విధముగానే నేనది ఇచ్చాను. ఇప్పుడు స్నేహితులారా, మీరు చూడండి, దర్శనాలు విఫలం కావు. అవి ఎప్పుడూ ఖచ్చితం. అవి ఖచ్చితంగా నిజం. ఇప్పుడు దర్శనము, వాక్యము, చరిత్ర, సంఘకాలాలు మరియు మొత్తం ఒకదానితో ఒకటి కలపబడి ఉన్నవి. కాబట్టి నాకు తెలిసినంత వరకు దేవుని యొక్క వాక్య ప్రకారము, దర్శన ప్రకారము మరియు బయలుపాటు ప్రకారము ఇవ్వబడిన అనువాదము ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని నేను నిజముగా చెప్పగలను. ఇప్పుడు మనము ఈ పాత మంచి పాటను నిలువబడి పాడుచుండగా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. నేను దేవుడు మిమ్మల్ని దీవించును. నేను ఆయన ప్రేమించుచున్నాను నా నిండు హృదయముతో. ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను. దేవునిన్ను దీవించును సహోదర నెవిల్. విధి నిర్వహణలో ఉండు.